రమణ నామము రమణ నామము రమ్యమైనది రమణ నామము
రమణ నామము రమణ నామము రమ్యమైనది రమణ నామము
మరువకను జపించు వారికి
మరువకను జపించు వారికి
మర్మమిది అని తెలుపు నామము
మర్మమిది అని తెలుపు నామము
రమణ నామము రమణ నామము రమ్యమైనది రమణ నామము
రమణ నామము రమణ నామము రమ్యమైనది రమణ నామము
చింతలెల్లను తీర్చి మనసుకు
చింతలెల్లను తీర్చి మనసుకు
శాంతి నొసగడి రమణ నామము
శాంతి నొసగడి రమణ నామము
రమణ నామము రమణ నామము రమ్యమైనది రమణ నామము
రమణ నామము రమణ నామము రమ్యమైనది రమణ నామము
పరమ భక్తునెల్ల బ్రోచి
పరమ భక్తులెల్ల బ్రోచి
వరములో సగడి రమణ నామము
వరములో సగడి రమణ నామము
రమణ నామము రమణ నామము రమ్యమైనది రమణ నామము
రమణ నామము రమణ నామము రమ్యమైనది రమణ నామము
తల్లి తండ్రి దాత దైవము
తల్లి తండ్రి దాత దైవము
తానే అయినది రమణ నామము
తానే అయినది రమణ నామము
రమణ నామము రమణ నామము రమ్యమైనది రమణ నామము
రమణ నామము రమణ నామము రమ్యమైనది రమణ నామము
రమ్యమైనది రమణ నామము
రమ్యమైనది రమణ నామము
రమ్యమైనది రమణ నామము
రమ్యమైనది రమణ నామము
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
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 ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమశివాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ వాసుదేవ వాసుదేవ ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ప్రియమైన ఆత్మబంధువులారా ఈ జగ్గయ్యపేట ప్రాంతంలో 4 సంవత్సరాల పూర్వం జగ్గయ్యపేట ప్రాంతంలో ఉన్నటువంటి బలిసిముడు గ్రామంలో ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతానికి మేము వచ్చి 4 సంవత్సరాలు అయింది. మళ్ళీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కొంతమంది జగ్గయ్యపేట భక్తులు, ముఖ్యంగా అరే రామరాజు గారు, వారి ధర్మపత్ని రాణి, ఇంకా కొంతమంది భక్తుల యొక్క వారి ప్రేరణతో వారికి కోరికను వారి కోరికను అనుసరించి వారి ఆహ్వానాన్ని అనుసరించి ఈరోజున ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. సభకు నమస్కారం, అందరికీ స్వాగతం. సరే, ఈరోజున అనుకోకుండా జన్మాష్టమి, గోకులాష్టమి, కృష్ణాష్టమి అనుకోకుండా ఈ రోజున కలిసి వచ్చింది. ఈ ప్రాంతంలో రమణ భక్తులు కూడా ఎక్కువగానే ఉన్నారు. జన్మాష్టమి గురించి నాలుగు మాటలు మీకు వివరించి తర్వాత సబ్జెక్టులోకి ప్రవేశిస్తాం. మనకు ఈశ్వరుడు యొక్క, పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, నారాయణుడు యొక్క, ఈశ్వరుడు యొక్క ముఖ్యమైన అవతారాలు రెండు అవతారాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి కృష్ణావతారం, రెండు లింగోద్భవకాలు శివ అవతారం. ఇది మనకి ఆగస్టు సెప్టెంబర్ నెలలో జన్మాష్టమి వస్తుంది. తర్వాత శివరాత్రి, శివరాత్రి రోజున ఈశ్వరుడు లింగరూపం ధరించాడు, దాన్ని మనం శివరాత్రి అని పిలుస్తున్నాం. ఈశ్వరుడు యొక్క అవతారాలు అనేటువంటి రెండు అవతారాల్లో ఒకటి ఫిబ్రవరి మార్చిల్లో వస్తుంది, రెండవది ఆగస్టు సెప్టెంబర్లో వస్తుంది. ఒకటి శివ అవతారం, రెండు కృష్ణ అవతారం. అందులో కృష్ణుడి యొక్క జన్మాష్టమి ఈరోజున ఇక్కడ మన భక్తులందరూ కూడా ఈ జన్మాష్టమి జరుపుకుంటున్నారు. భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో, గుజరాత్లో, మధురై, బృందావనం, గోకులంలో, తర్వాత గౌడీ మఠం వారు అందరూ కూడా కృష్ణ భక్తులు ఎక్కడున్నా ఈరోజు అతి వైభవంగా జన్మాష్టమి జరుపుతారు. అనుకుంటే దేవుడు కాదని, స్వయంగా భగవంతుడిని కృష్ణుడి సంపూర్ణమైన అవతారమని, అనుకుంటే ఎవరేదని స్వయంగా భగవంతుడని కృష్ణ అవతారం గురించి చెప్తారు. ఈ కృష్ణ మనకి కృష్ణుడి యొక్క నిర్వాణం అయిన వెంటనే, అంటే కృష్ణుడి శరీరం చాలించిన వెంటనే, ఆ శరీరం విడిచిపెట్టిన మరుసటి రోజు నుంచే కలియుగం ప్రారంభమైంది. కలియుగం ప్రారంభమై ఇప్పటికి సుమారు 5,000 సంవత్సరాలు పూర్తవుతుంది. కృష్ణుడి శరీరం విడిచిపెట్టడం, కలి ప్రవేశించటం, ఇదంతా ఒకేసారి జరిగింది. అందులో కృష్ణుడు ముఖ్యంగా అనేక లీలలు చూపించాడు. చాలా అద్భుతమైనటువంటి అవతారం అది, సమగ్రమైన అవతారం, అన్ని కోణాలు వికసించినటువంటి అవతారం. స్వయంగా భగవంతుడు ఆయన. కృష్ణుని మనకి, మీరు కృష్ణ యొక్క జీవితం భాగవతం చదివితే కృష్ణుడి యొక్క లీలలు, కృష్ణుడు చేసినటువంటి చేష్టలు, ఆయన చేసినటువంటి అద్భుతాలు, మహిమలు అన్నీ మీకు భాగవతంలో కనిపిస్తాయి. అంటే కృష్ణుడి యొక్క జననం గురించి మీకు దశమ స్కందంలో మీకు వేదవ్యాసుడు వివరంగా దశమ స్కందంలో వివరించాడు కృష్ణుడి యొక్క జననం గురించి. అంటే భాగవతం అంటే అనేక మంది భక్తులు కథలు ఉన్నాయి, ప్రహ్లాదుడి కథ ఉంది, ధ్రువుడి కథ ఉంది అని చెప్పి బాగుపడాలనుకునే వాళ్ళందరూ కూడా భాగవతం అధ్యయనం చేయండి అని పెద్దలు చెప్తూ ఉంటారు. తర్వాత కృష్ణస్వామి ఆయన ఒక లీడర్గా, ఒక హీరోగా, ఒక దేవతా పురుషుడుగా, ఒక పొలిటీషియన్గా, ఒక స్పీకర్గా, కృష్ణుడు చెప్పే ప్రసంగాలు ఇంటికాడ ఎవరు రాసిస్తే చదివిన ప్రసంగాలు కాదు. ఇప్పుడు మన పార్లమెంట్లో ప్రసంగాలు ఇంటికాడ ఎవరు చేస్తే రాయించుకొచ్చి పార్లమెంట్లో చదువుతున్నారు, అటువంటి ప్రసంగాలు కాదు. ఆయన స్వయంగా భగవద్గీతలో భారత యుద్ధ టైంలో యుద్ధం మధ్య ఆ యుద్ధం జరిగేటువంటి కురుక్షేత్రంలో యుద్ధం ప్రారంభించే ముందు భగవద్గీతను ప్రవచనం చేశారు. అంటే యుద్ధం యొక్క ప్రారంభంలో చాలా టెన్షన్ ఉంటుంది, కానీ యుద్ధ భూములో యుద్ధం ప్రారంభమైన టైంలో ఒక గొప్ప శాస్త్రాన్ని, ఒక గ్రంథ రాజ్యాన్ని, మహోన్నతమైన గ్రంథాన్ని, ఇట్ ఈజ్ ఏ బుక్ ఫర్ ఎవర్, శాశ్వతంగా ఉండే గ్రంథాన్ని ఆయన అర్జునుడికి ఉపదేశించారు. అది భగవంతుడి ముఖంలోంచి వచ్చింది కాబట్టి, భగవంతుడి చేత గానం చేయబడింది కాబట్టి అది భగవద్గీత అనే పేరు వచ్చిందని. భగవంతుడి చేత గానం చేయబడింది భగవద్గీత. యుద్ధ మధ్యంలో అర్జునుడికి మోహం రావటం, ఆ మోహంలోంచి అర్జునుని విడుదల చేయటం కోసం ఈ గీతా శాస్త్రాన్ని అంతా కూడా అర్జునుడి నిమిత్త మాత్రంగా పెట్టుకుని మొత్తం జీవకోటికి అందరికీ కూడా తత్వజ్ఞానం కలగటం కోసం, ఆత్మజ్ఞానం కలగటం కోసం, మోక్షానుభవం పొందటం కోసం, మన అందరం తరించటం కోసం అనేక ఉపాయాలు మనకు భగవద్గీతలో ప్రవచనం చేశారు కృష్ణస్వామి. ఆయన లీలలు కావాలంటే భాగవతం చదవాలి. ఆయన చెప్పినటువంటి సందేశం మనకు వినాలంటే భగవద్గీత అధ్యయనం చేయాలి. భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు సుమారు. అందులో మీకు దాన్ని కృష్ణుడి చేత, భగవంతుడి చేత బోధించబడింది. దాన్ని వేదవ్యాసుడు శ్లోకబద్ధం చేశాడు. చెప్పినవాడు కృష్ణుడు, విన్నవాడు కృష్ణుడు, రాసినవాడు కృష్ణుడు. ఏం చేయాలంటే భగవద్గీతలో విభూతి యుగంలో పాండవుల్లో అర్జునుడు నేనన్నాడు, మునుల్లో వేదవ్యాస మునుడు నేనన్నాడు. అంటే విన్నవాడు ఆయనే, చెప్పినవాడు ఆయనే, రాసినవాడు ఆయనే. వ్యాసుడిని నేనని చెప్పాడు, అర్జునుడిని నేనని చెప్పాడు, అన్నీ ఆయనే. ఆయన కానిదంటూ ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ కృష్ణాస్ లీల, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ లీల. ఈ లోకంలో జరిగే సంఘటన, ప్రతి సంఘటన కూడా ఈశ్వరుని లీల, కృష్ణుని లీల. అంటే ఈశ్వరుని యొక్క అవతారాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి అవతారం కృష్ణ అవతారం. భగవద్గీతని ఉపదేశ గ్రంథం అని చెప్తారు. అంటే దేవుడు జీవుడికి ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశ గ్రంథం, దాన్ని మనం జాగ్రత్తగా చదివి అధ్యయనం చేసి అర్థం చేసుకుని ఆచరిస్తే మనకు మోక్షం కలుగుతుంది. ఇది గీతలో ఉన్నటువంటి విషయం. అన్నీ మొత్తం మీద ప్రపంచంలో ఎన్ని గ్రంథములు అయితే ఉన్నాయో అన్ని గ్రంథముల సారం భగవద్గీత. ఉపనిషత్తులు సారమే కాదు, వేదములు సారమే కాదు, ప్రపంచంలో ఎన్ని రిలీజియస్ టెక్స్ట్లు ఉన్నాయో ప్రపంచంలో అన్ని మత గ్రంథాల యొక్క సారం భగవద్గీత. ఆయన మామూలుగా వసుదేవుడి గారు అబ్బాయిలాగా చెప్పలేదు. భగవద్గీత భగవంతుడు అయి చెప్పాడు. వసుదేవుడి గారు అబ్బాయిలాగా చెప్పలేదు, ఆత్మై ఈశ్వరుడై భగవంతుడై బోధించాడు భగవద్గీత. అంచేత దాన్ని కృష్ణగీత అనలేదు, భగవద్గీత అన్నారు. మనకి అనేక ఉపాయాలు చెప్పాడు భగవద్గీతలో. ఒకటి భక్తి యోగం, రెండు కర్మ యోగం, మూడు జ్ఞాన యోగం, నాలుగు ధ్యాన యోగం, ఇవన్నీ యోగాలు చెప్పాడు. మనం బాగుపడటానికి, మనం తరించడానికి, మనం ఉద్ధరింపబట్టడానికి ఒక్క శ్లోకం చాలు. స్వామి భగవద్గీతలో చెప్తూ భక్తి యోగం అంటే దాని అర్థం ఏంటంటే భక్తి అనే ఉపాయం ద్వారా, భక్తి ద్వారా భగవంతుణ్ణి ఎలా పొందాలి అనేది భక్తి యోగంలో వివరించారు. అది భక్తి యోగం. భక్తి యోగం అంటే ఏంటి? భగవంతుడు భక్తి అనే ఉపాయం ద్వారా ఎలా భగవంతుణ్ణి పొందాలి, అది భక్తి యోగం. తర్వాత కర్మయోగం అంటే మనం కర్మ చేస్తూ పని చేస్తూ మన పనేదో మనం చేసుకుంటూ కర్మ చేస్తూ కర్తలేని కర్మ చేస్తూ భగవంతుని పొందే ఉపాయం కర్మయోగం. విచక్షణ, వివేకం, ఏది నిత్యం ఏది అనిత్యం ఏది సత్యం ఏది అసత్యం అని విచక్షణ చేసుకుంటూ వివేకాన్ని పెంచుకుంటూ మనకు కానిదాన్ని విడిచిపెడుతూ ఏదిగా మనం ఉన్నామో దాన్ని అవగాహన చేసుకుంటూ ఆ వివేకాన్ని పెంచుకుంటూ వెళ్ళి యోగం జ్ఞానయోగం. తర్వాత ధ్యాన యోగం. ఈ ప్రాణాయామం ఇవన్నీ కూడా ధ్యాన యోగంలోకి వస్తాయి. ఇని ఏదో యోగం ద్వారా శిఖరం మీద కూర్చుంటాడు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? శిఖరం మీద ఉన్నాడు. ఆ శిఖరానికి వెళ్ళటానికి 10 మంది కింద నుంచి ఆ శిఖరానికి వెళ్ళటానికి 10 మంది 10 మార్గాల్లో వెళుతూ ఉండొచ్చు పైకి. కానీ ఏదో ఒక మార్గంలో మనం సిన్సియర్గా ప్రయత్నం చేస్తే అర్పణ ఈశ్వరార్పణంగా కనుక పనిచేస్తాం. ఏదో ఒక మార్గం చాలు మనం తరించటానికి. ఏదో ఒక మార్గంలో మనం ప్రయాణం చేస్తుంటే ఆ శిఖరానికి చేరుకుంటాం. ఒక మార్గం ఎక్కువ కాదు, ఇంకో మార్గం తక్కువ కాదు. ఆ శిఖరం మీద కూర్చున్న వాడికి తెలుస్తుంది. శిఖరానికి అభిముఖంగా శిఖరం పైకి వచ్చే వాళ్ళందరూ కూడా 10 దారులు వచ్చి వీళ్ళందరూ నా దగ్గరికి చేరుకుంటున్నారని. ఒక మార్గంలో శిఖరానికి వెళ్ళేవాడు ఆ మార్గం కంటే నా మార్గం మంచిదని వీడు అనుకోవచ్చు, వీడి మార్గం కంటే వాడి మార్గం మంచిది అనుకోవచ్చు. శిఖరం మీద కూర్చున్న వాడికి తెలుస్తుంది వచ్చే వాళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారని. ఇంక శిఖరం మీద ఉన్నాడు ఈశ్వరుడు. ఏ మార్గానికి వెళ్ళినా మనం అసలు ప్రయత్నం చేస్తామంటే శిఖరం దగ్గరికి వెళతాం. మీకు అందుచేత భగవంతుడు ఆయన చేరుకునే పద్ధతులు, ఆ సలహాలు, అనేకమైనటువంటి ఉపాయాలు భగవద్గీతలో ఆయన ఉపదేశించాడు. మోక్షాన్ని ఎలా పొందాలో అనేక ప్రక్రియలు చెప్పాడు. మోక్షం వచ్చే వరకు మోక్షం పొందినవాడికి మళ్ళీ శరీరం రాదు. ఎంచేది మోక్షం పొందిన వాడికి శరీరం రాదంటే వాడికి శరీరంతో పని లేదు కాబట్టి. మోక్షం పొందే వరకు వాడు శరీరాన్ని ధరిస్తూ ఉంటాడు. ఆ జీవలక్షణాలు ఉన్నవాడు శరీరం లేకుండా ఉండలేడు కాబట్టి వాడికి పునర్జన్మ వస్తుంది. ఈ వివరాలన్నీ కూడా ఆ పునర్జన్మ సిద్ధాంతం, మరణానంతర జీవితం గురించి అనేక, తర్వాత వాడికి లోకంలో ఎన్ని కర్మలు ఉన్నాయి, ఆ కర్మల ద్వారా వాడు పొందే అనుభవాలు, వాడికి వచ్చే ఫలితాలు, ఇవన్నీ వివరంగా కూడా భగవద్గీతలో ఉపదేశించడమే కాకుండా మనల్ అందరినీ కళ్యాణ గుణాలు కల్టివేట్ చేసుకోమని చెప్పాడు. ఒకటి సత్యం, 2 అహింస, ప్రేమ, సహనం, ఇటువంటివన్నీ కూడా గర్వం లేకుండా ఉండటం, అహంభావన లేకుండా ఉండటం, మమకారం తగ్గించుకోవటం, స్వార్థాన్ని తగ్గించుకోవటం, ఇలా ఎన్నో కళ్యాణ గుణాలన్నీ కూడా భగవద్గీతలో భగవంతుడు వివరించాడు. ఏంచేదంటే ఈ కళ్యాణ గుణాలన్నీ కూడా, గుణం అనేది మనసుకు సంబంధించింది, చైతన్యానికి సంబంధించింది కాదు. కానీ ఈ కళ్యాణ గుణాలన్నీ కూడా ఆత్మానుభవం పొందటానికి, అమృతానుభవం పొందటానికి మనకు సహకరిస్తాయి కాబట్టి చెడుని తగ్గించుకోమన్నారు, మంచిని పెంచుకోమన్నారు. మంచిని ఎందుకు పెంచుకోవాలంటే మంచితనం వల్ల సత్వగుణం పెరుగుతుంది. మంచితనం వల్ల మన ముఖం భగవంతుడి వైపుకి తిరుగుతుంది. ఈ లోకంలో ఎంతమంది మహర్షులున్నా, ఎంతమంది మహాత్ములు ఉన్నా, ఎంతమంది యోగులున్నా వాళ్ళకి ఆ శరీరంతో పని లేదు. ప్రాణకోటిని, జీవకోటిని, ఈ భక్తుల్ని మోక్షం వైపు ప్రయాణం చేయటానికి సహాయ సహకారములు అందించటానికి మహాత్ములందరూ ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళకి ఇంకో వేరే పని లేదు. వాళ్ళకి సొంత పని అంటే ఏమీ లేదు. అంటే వాళ్ళు ఏ దేన్నైతే పొందారో, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, ఏ రియల్ ఎస్టేట్లో అయితే వాళ్ళు ఉన్నారో,
ఆ స్టేట్ వైపుకి మనల్ని మన ముఖాన్ని అటు తిప్పి అటు మన చేత ప్రయాణం చేయించడానికి, తదనుగుణంగా మన చేత సాధన చేయించడం కోసమే ఈ లోకంలో అనేక మంది మహర్షులు మహాత్ములు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ యొక్క దేహాలని ఈశ్వరుడు పరికరాల కింద ఉపయోగించుకుంటున్నాడు. అంచేది భగవద్గీతలో మీకు ముఖ్యంగా పురుషోత్తమ ప్రాప్తి యోగం, తర్వాత భక్తి యోగం, ఈ రెండు చిన్న అధ్యాయాలు. మీరు పెద్ద పెద్ద అధ్యాయాలు చదవలేకపోయినా ఈ 12వ అధ్యాయం ఒకటి, 15వ అధ్యాయం ఒకటి, ఈ రెండు బైహార్ చేయటం మంచిది, కంఠస్థం చేయటం మంచిది. కంఠస్థం ఎందుకు చేయటం అంటే మనకు బైహార్ చేసిన శ్లోకాలు కనీసం ఒకటో రెండో ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అంచేది బైహార్ చేయటం మంచిది. 12వ అధ్యాయం ఒకటి, 15వ అధ్యాయం ఒకటి, ఆ రెండు షార్ట్గా ఉంటాయి. రెండు చిన్న అధ్యాయాలు మన బైహార్ చేయటం కూడా తేలిక, ఆ రెండు అధ్యయనం చేయటం మంచిది. తర్వాత అంటే అన్ని శ్లోకాలు అన్ని అధ్యాయాలు మంచియే, పైగా ద్వితీయం అద్వితీయం అని చెప్తారు. అంటే భగవంతుడు చెప్పవలసింది మొత్తం అంతా కూడా ద్వితీయ అధ్యాయంలో చెప్పేశాడు, రెండో అధ్యాయంలో చెప్పాడని చెప్తారు. ఆయన చెప్పవలసింది అంతా కూడా సాంఖ్యయోగంలో చెప్పి, రెండో అధ్యాయంలో చెప్పి, మిగతా అధ్యాయంలో వివరణ ఇస్తూ వెళ్ళాడు. అది అంటే ద్వితీయ అధ్యాయం, ద్వితీయం, అద్వితీయం అని పెద్దలు చెప్తూ ఉంటారు. బహుశా భగవద్గీత మీద రాసినటువంటి వ్యాఖ్యానాలు బహుశా ఏ గ్రంథంలోనూ ఉండవు. ఎన్ని ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి భగవద్గీత అనువాదం చేయబడింది. తర్వాత ఎప్పుడో శంకరాచార్యుల వారి మొదలు ఈ నోటి మహాత్మా గాంధీ వరకు అనేక మంది పొలిటీషియన్స్, అనేక మంది తత్వవేత్తలు, అనేక మంది ఆచార్యులు, అనేక మంది గ్రేట్ సైన్స్, కొన్ని వేల మంది భగవద్గీత మీద వ్యాఖ్యానాలు రాశారు. అయినప్పటికీ భగవద్గీత ఎవరికి తెలుసంటే 100% భగవద్గీత ఎవరికి తెలుసంటే చెప్పిన వాడికి ఒక్కడికే తెలుసు అని చెబుతున్నారు. 100% అది భగవద్గీత గురించి ఎవరికి, అర్జునుడికి కొంత తెలిసి ఉండొచ్చు, వేదవ్యాసుడికి కొంత తెలిసి ఉండొచ్చు, కానీ 100% ఇంతమంది వ్యాఖ్యానాలు రాసినప్పటికీ 100% భగవద్గీతలో ఉన్న సారం ఎవరికి తెలుసు అంటే చెప్పిన వాడికి ఒక్కడికే తెలుసాను, అంటే నారాయణుడికి ఒక్కడికే తెలుసాను. అంచేత ఆయన స్వయంగా నారాయణుడు మనం లోకంలో ఉంటూ ఒక హామీ ఇచ్చాడు భగవంతుడు భగవద్గీతలో. మీ శరీరం లోకంలో అలా తిరుగాడుతూ ఉంటుంది, ఆ శరీరం శవమయ్యే వరకు లోకంలో తిరుగుతూ ఉంటుంది, నిరంతరం అనుదినము మీ ముక్కులో ఉన్న శ్వాస పోయే వరకు మీరు పెద్ద పెద్ద యోగాభ్యాసాలు చేయకపోయినా మీరు నన్ను స్మరిస్తూ నా కోసం జీవిస్తూ ఉంటే నేను మీకు మోక్షాన్ని ప్రసాదిస్తానని అభయం ఇచ్చాడు స్వామి. జీవితం పొడిగిన సతతం, జీవితం పొడిగినా స్మరించండి. మీ శరీరం లోకంలో ఉన్నా మీ మనస్సు నాలో ఉండాలి. సతతం ఎల్లప్పుడూ ఆల్వేజ్ మీరు నన్ను స్మరిస్తూ ఉండండి, నా రూపాన్ని ధ్యానం చేయండి, నా పేరును స్మరించండి, నా కోసం జీవించండి, నాకు ఇష్టమైన పని చేయండి. అహంభావన, మీ అహంభావన కోసం మీరు జీవించొద్దు. మీ అహంభావాన్ని సంతృప్తిపరచుకోవడానికి, మీ మనసును సంతృప్తిపరచుకోవడానికి మీరు జీవించొద్దు. నా కోసం మీరు జీవించండి, నా దయకి మీరు పాత్రులు అవుతారు, మీరు జ్ఞానానికి వారసులు అవుతారు, తరిస్తారు, మోక్షాన్ని పొందుతారు. అయితే గీత యొక్క సందేశం ఏమిటంటే మీరు ఏ పని చేసినా ఒక ప్రారంభానికి ఒక పని నియమింపబడుతుంది. దేహం ప్రారంభం లేకుండా దేహం రాదు. ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఆ దేహం ద్వారా ఒక పని జరుగుతూ ఉంటుంది. మీరు ఆ పని అయిష్టంగా చేయొద్దు, ఇష్టంగా చేయండి, ప్రేమగా చేయండి, దయగా చేయండి. అక్కడ మనస్సును పెట్టి చేయండి. అలా చేస్తూ ఉంటే మీకు కొత్త వాసనలు కూడా, కొత్త వాసనలు రావు, పాత వాసనలు నశిస్తాయి, అహంభావం రాహిత్య స్థితిని పొందుతారు. మీరు చేస్తున్న పని ఇష్టంగా చేస్తుంటే, రియాక్షన్ కనుక లేకుండా చేస్తుంటే అహంభావ రాహిత్య స్థితిని పొందుతారని భగవద్గీతలో భగవంతుడు అనేక సందర్భాల్లో పైకి ఈ మాటను పైకి ఎత్తి చూపించాడు. అంటే మీరు ఆయన కోసం కనుక జీవిస్తుంటే మనం మన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి భగవంతుడు ఇది చెప్పాడు కాబట్టి చేద్దాం అని ఆయన కోసం మనం జీవిస్తుంటే మనకి ఆత్మానుభవం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మశాంతి కలుగుతుంది. భగవంతుడు ఎలా ఉన్నాడు? మన అంతర్హృదయాల్లో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, మౌనంగా పనిచేస్తున్నాడు, నిశ్శబ్దంగా పనిచేస్తున్నాడు, నిరాడంబరంగా పనిచేస్తున్నాడు, నిరహంకారంగా పనిచేస్తున్నాడు, అంతర్హృదయాల్లోని అంతర్యామిగా ఉండి ఈ శరీరాలను ఆడిస్తున్నాడు. ఆ దేహం యొక్క కర్మను అనుసరించి, ఆ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆయన లేకుండా, ఆయన భగవంతుడు అంతర్యామిగా లేకుండా ఎవరికి శరీరం రాదు. ఎక్కడైనా ఒక శరీరం వచ్చిందంటే భగవంతుడు అక్కడ అంతర్యామిగా ఉన్నాడు. భగవంతుడు అంతర్యామిగా లేకుండా ఏ శరీరం కూడా రావటానికి అవకాశం లేదు, రాదు కూడా. అయితే భగవంతుడి అందు భక్తి కలిగి ఉండాలి మనం. ఆయన స్మరణ విడిచిపెట్టకూడదు, ఆయన ధ్యానించాలి. మన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టే భగవంతుడికి ఏది ప్రీతో ఏది ఇష్టమో ఆ పని చేస్తే ఆయన అనుగ్రహానికి పాత్రులవుతాం. మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ పరమాత్మకు తెలుసు. అయ్యా పరమాత్మ చెప్పినట్టుగా మనల్ని నడుచుకోమని భగవద్గీతలో అర్జునుడు నెపంగా పెట్టుకుని మీకు నాకు అందరికీ ప్రతి ఒక్కడికి ఉపదేశించాడు. అది భగవద్గీత అందరికీ ఉపదేశించాడు. అంచేది భగవంతుడు మీకు ఆధారం, మొత్తం జీవకోటికి ఆధారం, సృష్టికి ఆధారం. ఆధారంగా ఉన్న వస్తువు ఒకటే, అదే బ్రహ్మము, అదే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే కాళ్ళు చేతులు తొడుక్కొచ్చింది, అదే కృష్ణ అవతారం, వాడే నారాయణుడు. ఈరోజున జన్మాష్టమి కాబట్టి ఈ నాలుగు మాటలు మనం చెప్పుకున్నాం. మన హిందూ మతంలో ముఖ్యంగా మన భారతీయ మతంలో మన మతం ఒకరి చేత కనిపెట్టబడలేదు, ఒకరి చేత స్థాపించబడలేదు. ఇది సనాతన మతం, ఇది ఒక జీవిత విధానం. అయితే మీరు ధర్మాన్ని ఆచరించండి, ధర్మాన్ని ఆచరిస్తే మీకు ఫలం, మోక్షం ఫలం వస్తుంది. ధర్మం అనేది పిండి, భక్తి అనేది పిండి, మోక్షం అనేది పండు. అయితే మీరు ధర్మాన్ని ఆచరిస్తంటే, ధర్మాన్ని విడిచిపెట్టకుండా మీరు ఆచరిస్తే మీరు మనం అందరం కూడా మోక్ష శాంతికి మోక్ష సుఖాన్ని మనం పొందుతామని భగవద్గీతలో వివరంగా చెప్తూ వచ్చారు. అయితే ఈ నరకద్వారాలకి దూరంగా ఉండమని చెప్పాడు భగవద్గీతలో. ఏమని చెప్పాడంటే నరకద్వారాలు మూడు ఉన్నాయి, ఒకటి కోరిక, రెండు కోపము, మూడు ఆశ. ఈ మూడు నరకద్వారాలని చెప్పాడు భగవద్గీతలో. ఈ నరకద్వారాలకు దూరంగా ఉండమని చెప్పాడు. అంటే కోరిక, మనకు అవసరం లేని కూడా కోరుకుంటాం. మనకి ఏదైనా ఇంకోటి మనలో మనకు ఏదైనా అవసరం అనుకోండి, ఇతరులను అడగచ్చు. మనకు అవసరం లేనిది ఇతరులు ఇచ్చినా మనం పుచ్చుకోవడం అనవసరం. మనకు అవసరం లేనిది ఇతరులను అడగచ్చు, మనకు అవసరం లేనిది ఇతరులు ఇచ్చినా మనం తీసుకోవడం అనవసరం. ఇది మనకి భయం రావు. కోరిక ఉన్నవాడికి భయం, కోరిక లేనివాడికి భయం లేదు. కోరిక ఉన్నవాడికి కోపం, కోరిక లేనివాడికి కోపం లేదు. కోరిక ఉన్నవాడికి పునర్జన్మ, కోరిక లేనివాడికి పునర్జన్మ లేదు. కోరిక ఉన్నవాడికి దుఃఖం, కోరిక లేనివాడికి దుఃఖం లేదు. కోరికల బంధం, కోరికలు లేకపోవటం మోక్షం, కోరికల బంధం. కోరికలు కోరికలు బంధానికి తీసుకెళ్తాయి. కోరికలు లేని స్థితి ఏమో మోక్షం, మోక్షం వైపుకి. కోరికలు లేని స్థితి మోక్షం, కోరికలతో కూడినటువంటి జీవితం బంధం. అజ్ఞాన ఫలం బంధం, జ్ఞాన ఫలం మోక్షం. అందుచేత ఒకటి కోరిక, రెండు కోపము, మూడు ఆశ. మనం అందరం కూడా ఈ చిల్లర చిల్లర విషయాల గురించి, అవసరం లేని విషయాల గురించి, యూస్లెస్ థింగ్స్ కోసం టైం, కాలాన్ని పాడు చేసుకుంటున్నాం మనం. కాలాన్ని చాలా వేస్ట్ చేసుకుంటున్నాం మనం. టైం చాలా కాలాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం. కాలాన్ని అగౌరవపరచడం అంటే భగవంతుని అగౌరవపరచడం. ఎందుచేతంటే భగవంతుడు కాలరూపంలో ఉన్నాడు. అయితే కాలాన్ని మనం అగౌరవపరుస్తుంటే భగవంతుని అగౌరవపరుస్తున్నాం. యూరప్ కంట్రీస్లో, ఇంగ్లాండ్లో, అమెరికాలో, ఫ్రాన్స్లో కాలం విలువ వాళ్ళకి బాగా తెలుసు. కాలం విలువ వాళ్ళు బాగా తెలుసు కాబట్టే వాళ్ళు భౌతికంగా కూడా అభివృద్ధిలోకి వస్తున్నారు. అంటే కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి.
అది కాలాన్ని మనం ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత ఆధ్యాత్మిక సంపదను పెంచుకోగలం. భౌతిక సంపద కూడా పెరుగుతుంది, ఆధ్యాత్మిక సంపద కూడా పెరుగుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి. అంటే టైం కాలాన్ని టైంని మట్టికి వేస్ట్ చేసుకోకూడదు మనం, టైంను సద్వినియోగం చేసుకోవాలి. ఎంచని పోయిన ధనం మళ్ళీ సంపాదించుకోవచ్చాం, కానీ పోయిన కాలం మళ్ళీ రమ్మంటే రాదు. మనకు 100,000 రూపాయలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ 20 సంవత్సరం జీవితం రమ్మంటే ఎవరికి రాదు. అంటే కాలాన్ని మట్టికి మనం దుర్వినియోగం చేసుకోకూడదు, ప్రతి క్షణం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి క్షణము జప సాధన, ధ్యాన సాధన, పూజ సాధన, విచారణ సాధన, ఏదో ఒక సాధన చేసుకుంటూ మనం భగవద్ అనుభవం పొందడం కోసం ప్రయత్నం. నీ మనస్సులో ఏదుంటది విడిచిపెట్టే నువ్వు ముందు, జహాతి విడిచిపెట్టు, ప్రజహాతి బాగా విడిచిపెట్టావు. అంటే మన శాంతి కోసం, మన సుఖం కోసం, లేకపోతే మన సౌఖ్యం కోసం, ఏది ఇతర వస్తువుల మీద కానీ ఇతర వ్యక్తుల మీద కానీ మనం ఆధారపడితే పరిణామంలో తప్పనిసరిగా దుఃఖం వచ్చి తీరుతుంది. ఎక్కడైతే మీటింగ్ ఉందో అక్కడ పార్టీ కూడా ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నీ ఆత్మతో, నీ ఆత్మ సహాయంతో ఆత్మలో ఉన్న సుఖాన్ని, ఆత్మలో ఉన్న శాంతిని, ఆత్మలో ఉన్న భాగ్యాన్ని, ఆత్మలో ఉన్న ఆనందాన్ని దుర్రుకో. నీ ఆత్మలో ఒక హద్దులు లేని, పరిమితులు లేని శాంతి ఉంది. ఆత్మలో శాంతి ఉంది, ఆత్మలో సుఖం ఉంది, ఆత్మలో ఆనందం ఉంది, ఆత్మకు చావు లేదు, ఆత్మ యొక్క స్థితి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, ఆత్మకు ఉండపోవటం అంటూ లేదు. ఆత్మ నిత్యం, నిత్యం నిత్యము కానీ నిత్యం ఎందులో ఏది నిత్యము, అందులో సుఖం ఉంది, నిత్యము కానీ దాంట్లో దుఃఖం ఉంది. నిత్యమైనది ఆత్మ ఒకటే, నువ్వు నిత్యమైన దాన్ని వదిలేసి అనిత్యాన్ని పట్టుకుంటున్నావు. ఏది నిత్యమో, ఏది నిత్యము కాదు అందులో దుఃఖం ఉంది, ఏది నిత్యమో అందులో సుఖం ఉంది. ఆత్మ ఒకటే నిత్యం, ఆత్మ ఒకటే శాశ్వతమైంది. పొందదగినది ఆత్మ ఒకటి మాత్రమే, మిగతా అయిన నువ్వేది పొందినప్పటికీ అన్ని ఒకటి లేని సున్నలు కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మ ఒకటే నిత్యమైనది, ఆత్మ ఒకటే సత్యమైనది, అందులోనే ఆనందం ఉంది. మిగతా విషయాల్లో నీకు ఆనందం ఉన్నట్టుగా కనిపించి, సంతోషం ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ పరిణామంలో నీకు దుఃఖాన్ని తీసుకొస్తాయి. అందరి హృదయాల్లో నేను ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, కొంచెం లోచూపు నేర్చుకో, అంతర్దృష్టి నేర్చుకో, లోపలికి వెళ్ళటానికి నేర్చుకో, నీ ఇంద్రియాలను నిగ్రహించుకో, మనస్సును నియమించుకో, ఇంద్రియాలను నియమించుకో, నీ శరీరాన్ని అదుపులో పెట్టుకో, నీకు భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకో. ఈ అవకాశాలను అన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ అంతర్యామిగా ఉన్న నన్ను పొందటానికి నువ్వు ప్రయత్నం చేసుకో. అదే జీవిత సారం, అదే జీవిత గమ్యం. ఇది భగవద్గీత యొక్క సారం. నేను అంతర్యామిగా ఉన్నాను, నీకు తెలిసినా ఉన్నాను, నీకు తెలియకపోయినా ఉన్నాను. అంచేత నువ్వు భగవద్గీతను ఎప్పుడైనా చదవమంటారని రమణ మహర్షి గారిని అడిగితే, ఎప్పుడు ఎప్పుడో చదవటం కాదు, అప్పుడప్పుడు చదవటం కాదు, ఎప్పుడు చదువు, ఆల్వేజ్ రీడ్, మోర్ రీడ్, మోర్ అండ్ మోర్ రీడ్ అని చెప్పారు. నన్ను ఎప్పుడైనా చదవమంటారని అడిగాడు ఒక భక్తుడు. ఎప్పుడైనా చదవటం కాదు, ఎప్పుడూ చదువు అని. రీడ్, ఆల్వేజ్ రీడ్, మోర్ రీడ్, మోర్ అండ్ మోర్ రీడ్. అంటే భగవద్గీతను చదివితే పుణ్యం వస్తుంది, అధ్యయనం చేయటం వల్ల పుణ్యం వస్తుంది, అధ్యయనం చేసి అర్థం చేసుకుని ఆచరిస్తే మోక్షం వస్తుంది. ఒకవేళ మీరు ఆచరించగలిగిపోయినా అధ్యయనం చేయటం వల్ల ఎంతో కొంత పుణ్యం మీకు వస్తుంది. అంచేది అటువంటిది శాస్త్రం. భగవద్గీత కూడా శాస్త్రం, ఉపనిషత్తుల సారం, వేదముల సారం. మీ ఎవరి జేబులైనా భగవద్గీత చిన్న పుస్తకం మీ జేబులో ఉంటే, అయితే మీ పరసలు ఉంటే, మీ కూడా 4 వేదాలు ఉన్నట్టే, ఉపనిషత్తులను ఉన్నట్టే, ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా మీ జేబులో ఉన్నట్టే, ఒక చిన్న భగవద్గీత చిన్న పుస్తకం మీ పాకెట్లో కనుక ఉంటుంది. భగవద్గీత చిన్న పుస్తకం మీరు పాకెట్లో పెట్టుకుని ఎడుతున్నారనుకోండి, మీకు కూడా 4 వేదాలు ఉన్నట్టు. ఏం చేద్దంటే ఉపనిషత్తులు ఋషుల చేత వినబడ్డాయి. ఉపనిషత్తు అంటే దగ్గరికి చేర్చటం. ఎవరి దగ్గరికి చేర్చటం? నువ్వేదిగా ఉన్నావు వస్తువు దగ్గరికి చేర్చటం. ఆ పని ఉపనిషత్తు చేస్తుంది. ఈ ఉపనిషత్తుల సారం, వేదముల యొక్క సారం అంతా కూడా భగవంతుడి యొక్క ముఖంలోంచి వెలువడింది. అంచేది భగవద్గీత అంతా. అది ఉపనిషత్తులన్నీ కూడా ఋషుల చేత వినబడినటువంటి విషయాలు, వాళ్ళు ఆలోచించి చెప్పినవి కాదు. నగ్న సత్యాలు, ఆ పరమ సత్యాలు, ఆ పారమర్థక సత్యాలు వాళ్ళు శ్రవణ వాళ్ళు విని దాన్ని క్రోడీకరించారు, దాన్ని గ్రంథస్థం చేశారు. అది వినపడ్డాయి. అది ఉపనిషత్తులు ఋషులు వింటే రాసినవి, ఋషులు విని రాసినవి. అంచేత దాన్ని శృతి అన్నారు. భగవద్గీత అలా కాదు, భగవంతుడిలోంచి ముఖంలోంచి వచ్చినటువంటి జ్ఞాన గంగ. భగవంతుడి ముఖంలోంచి వెలువడింది ఇది. ఇది జ్ఞాన గంగ. అంటే ఈ జ్ఞాన గంగలో మనం స్నానం చేయాలి. ఆ జ్ఞాన గంగ మన హృదయంలోనే ఉంది. ఈ అమృతత్వం మన హృదయంలో ఉంది. అక్కడ మనం మొలకలు వేయాలి, అక్కడ మనం స్నానం చేయాలి, అక్కడ మనం తరించవలసింది. మనస్సును తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాలి, హృదయంలో నిలబెట్టాలి, హృదయంలో దాన్ని నియమించాలి. హృదయంలో ఎక్కువ కాలం మనస్సులో ఉండేటట్టు మనస్సును నిరోధించాలి హృదయంలో. అప్పుడు మనస్సు నశిస్తుంది, నీకు స్వరూపం భగవంతుడు నారాయణుడు నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు అని చెప్తున్నాను. ఆయన పొందటానికి అనేక ఉపాయాలు చెప్పుకుంటూ భగవద్గీతలో వచ్చాడు. యోగం గురించి, చిత్తవృత్తి నిరోధం యోగము. యోగం అంటే మనస్సు నిరోధించడానికి యోగం. భక్తి యోగం అంటే మనోనిరోధం కోసం, మనస్సు నియమించుకోవడానికి. మీరు భగవద్గీత చదివినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, అన్ని శాస్త్రముల యొక్క అభిప్రాయం ఏంటంటే ముందు ఫండమెంటల్గా మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం. మనోనిగ్రహం లేనివాడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడికి లోచూపు కలగదు, ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదు, మోక్షం పొందడానికి వాడు అర్హుడు కాదు. అంచేత నువ్వు ఈశ్వరుని ధ్యానించి, ఈశ్వరుని స్మరించి, ఈశ్వరుడు యొక్క చేసి ఈశ్వరుడు లీలలను ఎంజాయ్ చేస్తూ, ఆ డివైన్ ప్రజెన్స్ని ఎంజాయ్ చేస్తూ ముందు మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం సంపాదించు. అది యోగం. దేనికంటే బాహ్యంగా విజృంభిస్తున్నటువంటి నీ మనస్సు నిరోధించడానికి యోగం. నీ మనోవృత్తిని, నీ చిత్త వృత్తిని, అహం వృత్తిని నిరోధించడానికి యోగం అయ్యా. భక్తి యోగమైన దానికే, ధ్యాన యోగమైన దానికే. అది మనస్సు పూర్తిగా నశించాలి. మనోనాశనం అవ్వకుండా మనోమూలం ఉన్న వస్తువు నీకు స్వరూపంగా వ్యక్తం కాదు. నువ్వు ఉపవాసం చేయొచ్చు, మనస్సు అణిగినట్టు ఉంటుంది, ఇంద్రియాలు అణిగినట్టు ఉంటాయి. మామూలుగా అన్నం తిన్న తర్వాత మామూలుగా ఇంద్రియాలు విజృంభిస్తాయి, మనస్సు విజృంభిస్తుంది. అలాగే నీకు మనస్సు అణిగి ఉండటం వేరు, మనస్సు నశించటం వేరు. అయ్యో మనోనాశనానికి నువ్వు కృషి చేయాలి. అణిగిన మనస్సు మళ్ళీ ఎప్పుడైనా విజృంభించే అవకాశం ఉంది. అంటే నీకు ఆ కారణం, అంటే నువ్వు ఉపవాసం చేసినప్పుడు కూడా మనస్సు అణిగి ఉంటుంది, మళ్ళీ ఆహారం తీసుకున్నాక మనస్సు విజృంభిస్తూ ఉంటుంది. అణిగిన మనస్సు ఎప్పటికైనా ప్రమాదమే, నశించిన మనస్సు వల్ల ప్రమాదం లేదు. అంటే నువ్వు మనోనాశనానికి ప్రయత్నం చెయ్యి. మనో నిగ్రహానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి మనస్సు యొక్క మూలాన్ని అన్వేషించటం. ధ్యానం చేసినా జపం చేసినా మనస్సు అణగటానికి. ఇక్కడ రమణ భగవాన్ చెప్పేది ఏంటంటే మనో నిగ్రహానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి మనస్సు యొక్క మూలాన్ని అన్వేషించటం. మనస్సు అనేది అనేక తలంపుల సమూహం. అలా మనస్సు అంటే ముందు మీరు అర్థం చేసుకోండి, మనస్సు అంటే అనేక తలంపుల సమూహం, అనేక కోరికల యొక్క సమూహం. అదే మనస్సు అంటే మనస్సులో అనేక తలంపులు ఉన్నాయి. అందులో తొలి తలంపు ఏమిటంటే దేహము నేననే తలంపు. అన్ని తలంపులకి అడుగుని ఉంటుంది అది. మనస్సులో అనేక తలంపులు ఉన్నాయి. అందులో మనస్సులో అడుగునున్న తలంపు ఏంటంటే దేహము నేను అనే తలంపు. ప్రారంభం ఎవరికి? నీ లోపల చైతన్యాన్ని. పుట్టిన దానికి ప్రారంభం ఉంటుంది, కానీ పుట్టిన దానికి ప్రారంభం ఉండదు. పుట్టిన వస్తువుకు ప్రారంభం ఉంటుంది, కానీ పుట్టని వస్తువుకు ప్రారంభం ఉండదు. ప్రారంభం ఎవరికి? గౌరవ అగౌరవాలు ఎవరికి? నిందా స్తుతులు ఎవరికి? పుట్టిన దేహానికి. పుట్టిన దానికి నింద లేదు, స్తుతి లేదు, గౌరవం లేదు, అగౌరవం లేదు. అంచేది నీకు దేహాభిమానం ఉన్నంతకాలం, దేహమే నేను అనే తలంపు ఉన్నంతకాలం నీ అస్తిత్వాన్ని, చైతన్యాన్ని, ఆత్మని, బ్రహ్మమును నువ్వు ఏదిగా ఉన్నావో దానిని దేహానికే పరిమితం చేస్తున్నంతకాలం, ఈ శవానికే పరిమితం చేసుకుంటున్నంతకాలం, ఈ దేహానికే పరిమితం చేసుకుంటున్నంతకాలం నేను శవాలు వెంటుడుతూ ఉంటాయి, జన్మలు వస్తాయి, మరణాలు వస్తాయి. నువ్వు మరణాన్ని అతిక్రమించలేవు. దేహాన్ని నేననుకున్నంతకాలం, దేహ నీ అస్తిత్వానికి దేహానికి పరిమితమై అయ్యున్నంతకాలం నువ్వు మరణాన్ని జయించలేవు, మరణాన్ని ఓడించలేవు, మరణాన్ని అతిక్రమించలేవు, అమృతత్వాన్ని పొందలేవు. ఇది ఇక్కడ సిద్ధాంతం. పొందే సమస్య లేదు. ఎవరికైతే దేహాభిమానం ఉందో వాడు ఎంతటి వాడైనా, వాడు ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా, వాడు పండితుడైనా ప్రేమరుడైనా ధనవంతుడైనా పేదవాడైనా ఆత్మజ్ఞానం ముందు, ఆత్మ యొక్క వైభవం ముందు, జ్ఞానం యొక్క వైభవం ముందు ఎంత పండితుడైనా ఎంత కోటీశ్వరుడైనా స్వల్పంగా అల్పంగా కనిపిస్తారు జ్ఞానం ముందు. మహాపండితుడు ఒకడు ఉన్నాడనుకోండి, 4000 నోటుకు వచ్చినాయి అనుకోండి, ఆత్మజ్ఞానం ముందు ఆ జ్ఞానం యొక్క వైభవం ముందు పేలవంగా కనిపిస్తాయి, స్వల్పంగా కనిపిస్తాయి. సూర్యుడి ముందు, సూర్యుడి వెలుతురు ముందు మిణుగురు పురుగులు ఎటువంటియో, మిణుగురు పురుగులు ఏదో చిన్న చిన్న పురుగులు ఉంటాయి లైట్, ఆ పురుగులు ఎటువంటియో సూర్యుడి ముందు, జ్ఞానం ముందు పండితులు కూడా అంతే, అధికారులు కూడా అంతే, ధనవంతులు కూడా అంతే, అతి స్వల్పంగా కనిపిస్తుంది. అది జ్ఞానం యొక్క వైభవం, లోపలటువంటి ఆ సద్వస్తువు యొక్క వైభవం, ఆ సత్య వస్తువు యొక్క వైభవం. నువ్వు మరణానికి లోబడితే ఏ జన్మకా జన్మ స్వస్థూ ఉండవలసిందే, పుడుతూ ఉండవలసిందే. నువ్వు మరణాన్ని జయించలేవు, మరణాన్ని అతిక్రమించలేవు, మరణంలోంచి విడుదల పొందలేవు. ఎప్పుడు ఈశ్వరుడు యొక్క ఈశ్వరుడు నీకు అంతర్యామగా ఉన్నటువంటి ఈశ్వరుడు గోచరించే వరకు మరి మరణం చేతిలో నువ్వు ఓడిపోవలసిందే. మరణాన్ని అతిక్రమించలేవు, నిన్ను మరణాన్ని తప్పించుకోలేవు. ఏ జన్మకా జన్మ మరణిస్తుండాలి, మరణించిన వాడికి పుట్టుక వస్తుంది, పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు పుడతాడు, పుట్టినవాడు మరణిస్తాడు. ఎంతకాలం అయితే నువ్వు మరణాన్ని అతిక్రమించలేవు, ఎంతకాలం అయితే నువ్వు మరణాన్ని ఓడించలేవు, నీకు జన్మ వచ్చి తీరుతుంది. ఈ జన్మ మరణ చక్రంలోంచి నువ్వు తప్పించుకునే అవకాశం లేదు, లేదు, లేదు. ఇది ఫుల్ బెంచ్ జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఫుల్ బెంచ్ జడ్జిమెంట్. మరణం చేతిలో మనం అందరం ఓడిపోతున్నాం. సత్య సాక్షాత్కారం పొందకుండా, అమృతానుభవం పొందకుండా మనం మరణాన్ని జయించలేము. దేహాభిమానం ఉన్నవాడు తన అస్తిత్వాన్ని దేహమే ఆత్మ, దేహమే సత్యం, దేహమే సర్వస్వం అనుకున్నవాడు మరణాన్ని అతిక్రమించలేడు, అతిక్రమించే అవకాశం లేదు. దేహాత్మ బుద్ధి ఉన్నవాడికి దేహం చనిపోయినప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మనం చనిపోతున్నాం అనుకుంటున్నాం. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటున్నాను అంటే వాడు మరణం చేతిలో ఓడిపోతున్నాడు. తన ఎవడై ఉన్నాడు, తన ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మకు చావు ఉందా? చావు లేదు. మరి చావు లేని వాడు చచ్చిపోతున్నాను ఎందుకు అనుకుంటున్నాడు? వాడు తాను కాని దాని దేహంతో తాదాప్యం పొందటం వల్ల వాడు మరణం చేతిలో ఓడిపోతున్నాడు. మరణం చేతిలో ఓడిపోయినంతకాలం జన్మ మరణ ప్రవాహం అని విడిచిపెట్టదు. ఈ చక్రంలో వాడు తిరుగుతూ ఉండాలి. ఈ కర్మ చక్రంలో, ఈ విష చక్రంలో, జన్మ మరణ చక్రంలో, ఈ సంసార చక్రంలో వాడు తిరుగుతూ ఉంటాడు. ఎవడో ఒక దేవతా పురుషుడు, ఒక అవతార పురుషుడు, ఒక మహర్షి, ఒక మహాత్ముడు, ఎవడు గురువు, ఎవడు ఇంటర్ఫీర్ అయ్యే వరకు ఆ చక్రం నుంచి వాడు బయటకు రాలేడు, ఒడ్డుకు రాలేడు. ఎవడు ఈశ్వరుడు దయ మన మీద వర్షించే వరకు ఆ చక్రంలోంచి మనం బయటకు రాలేదు. ఏదో డివైన్ ఇంటర్ఫీరెన్స్ రావాలి. ఎవడో దేవతా పురుషుడు కరుణ మన మీద వర్షించాలి. అప్పటి వరకు మనం ఒడ్డుకిచ్చే అవకాశం లేదు. మన అరణం, మన ఆందరం కూడా యంత్రవాడైనా మరణం చేతిలో ఓడిపోతున్నాడు. మరణం చేతిలో ఓడిపోయేవాడు అమృతత్వం ఎలా పొందుతాడు, మోక్షాన్ని ఎలా పొందుతాడు? అమృతత్వం పొందిన వాడికి శరీరం రాదు. మనకు మనకు పునర్జన్మలు వచ్చి చేరతాయి. అమృతత్వం ఎవడైతే పొందలేదో వాడికి శరీరం వస్తుంది. శరీరం రాకుండా ఉండలేడు. అదే మనం విజయవాడలో కూడా చెప్పుకున్నాం. ఇష్టాయిష్టాలు ఉన్నంతకాలం, రాగద్వేషాలు ఉన్నంతకాలం, కామక్రోధాలు ఉన్నంతకాలం వాడు శరీరం లేకుండా ఉండలేడు. అంచేత వాడికి శరీరం వస్తుంది. ఏమండి వారు మమ్మల్ని గౌరవించారండి, ఈ అవమానం చేశారు, ఇవన్నీ ఎవరికి? దేహానికి, ఆత్మకి గౌరవమా అగౌరవమా? వారికి ద్వితీయమే లేదే. ఆత్మకి ద్వితీయం లేదు, వారికి గౌరవం ఏంటి, అగౌరవం ఏంటి? ఈ గౌరవం ఎవరికి? దేహానికి. అగౌరవం ఎవరికి? దేహానికి. నింద ఎవరికి? దేహానికి. స్తుతి ఎవరికి? దేహానికి. ఇవన్నీ దేహానికి, ప్రకృతి అన్నీ దేహానికి. ఆ దేహంతో నువ్వు తాదాప్యం పొందటం వల్ల వాటి వల్ల నువ్వు హర్ట్ అవుతున్నావు, అంతకంటే ఏమి లేదు. అన్నీ దేహానికి. చావు ఎవరికి? దేహానికి. ఈ గౌరవ గారు అప్స్ డౌన్స్ ఎవరికి? దేహానికి. అంటే మొదటి తలంపు, తొలి తలంపు, ఆది తలంపు, మదర్ థాట్, ఫస్ట్ థాట్, బాడీ బౌండ్ అయి, ఫాల్స్ అయి, ఆర్టిఫిషియల్ అయి, ఆ కృత్రిమ నేను, ఆ దొంగ నేను, అంటే దేహముతోటి, ఆ దేహముతోటి మనస్సు, మైండ్ ఇజ్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్, మైండ్ ఇజ్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్, అనేక తలంపుల యొక్క సమూహం మనస్సు. అందులో తొలి తలంపు అడుగును ఉంటుంది, మనస్సు యొక్క అడుగును ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. కొంతమంది ఆ తలంపు అక్కడ పెట్టుకుని ఉంటారు, అది బలిసి ఉంటుంది కానీ లేదనుకుంటా ఉంటాం. అది ఏమన్నా దాన్ని ఏమంటారంటే మళ్ళీ మనం మోసం చేసుకుంటాం. కొంతమందికి లోపల ఇగ్నోరెన్స్ ఉంటుంది, లేదనుకుంటూ ఉంటారు, అది బ్లిస్ఫుల్ ఇగ్నోరెన్స్. అహంభావన ఉంటుంది, అది తొలగించుకోవడం మీరు అనుకున్నంత తేలిక కాదు. శాస్త్రీయ ప్రమాణంగా పెట్టుకోవాలి, ప్రయత్నం చేయాలి, ఈశ్వర కరుణ రావాలి, సత్పురుషులు దయ ఉండాలి. ఇన్ని కలిసి వస్తేనే కానీ అహంభావం రాహిత్య స్థితి మనకు పొందలేదు. అంటే వ్యక్తిభావంలోంచి బయటకు రాలేము. ఆ దేహాభిమానం, ఈ గౌరవాలు అగౌరవాలు, అప్సు డౌన్స్, నిందలు స్థుతులు, ఎవరికి దేహము మనస్సు అడుగుని ఏ తలంపు ఉంది? నేను అనే తలంపు. నేనంటే ఏమి తలంపు? అది దేహము నేననే తలంపు. ఆ దేహము నేననే తలంపు తొలి తలంపు. ఆ తలంపు వచ్చాక ఇతర తలంపులు వస్తాయి, కానీ ఆ తలంపు రాకుండా ఇతర తలంపులు రావు. నీకు ప్రొఫెషన్ వృత్తికి సంబంధించి, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ ఇంజనీర్, ఈ తలంపులు కూడా వృత్తికి సంబంధించి. దేహము నేననే తలంపు వచ్చిన తర్వాత నీకు ఇతర తలంపులు వస్తాయి. ఆ దేహము నేననే తలంపు రాకుండా ఇతర తలంపులు నీకు రావు. ఆ మొదటి తలంపే అహంభావన అంటాం. ఆ మొదటి తలంపునే అహంభావన అంటాం. ఆ మొదటి తలంపుకి ఇతర తలంపులు కలిస్తే మనస్సు అంటాం. అంటే అహంభావన అంటే ఇక్కడ కోపము కాదు. అహంభావనకు వచ్చే ఒక వికారము కోపం, కోపము ఒక వికారం, కోరిక ఒక వికారం. అంటే నీవు నీకు ఈ వికారాలని దేహంతో తాదాప్యం పొందుతున్న తొలి తలంపుకి వికారాలు వస్తాయి. దేహంతో తాదాప్యం పొందుతున్నటువంటి దొంగ నేనికి నీకు వికారాలు వస్తాయి. అయితే నీకు వికారం ఎప్పుడు వస్తుందంటే ఒక ఆకారంతో నువ్వు తాదాప్యం పొందినప్పుడు నీకు వికారం వస్తుంది, కానీ ఒక ఆకారంతో నీకు తాదాప్యం పొందినప్పుడు వికారం రాదు. ఇది మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. ఏదో ఒక ఆకారంతో, ఇక్కడ చాలా శరీరాలు ఉన్నాయి, నువ్వు ఏదో ఒక శరీరంతో తాదాప్యం పొందుతున్నావు, ఏదో పర్టికులర్ బాడీతో నువ్వు తాదాప్యం పొందుతున్నావు. ఓ పలానా శరీరం నాది, పలానా పేరు నాది అని ఒక పర్టికులర్ బాడీతోటి, ఒక పర్టికులర్ ఫార్మ్ తోటి, ఒక పర్టికులర్ కలర్ తోటి, ఒక పర్టికులర్ నేమ్ తోటి నీకు తాదాప్యం పొందినంతకాలం వికారాలు వస్తాయి, జన్మలు వస్తాయి, కర్మానుభవాలు వస్తాయి, కర్మలు వస్తాయి. ఓ పలానా శరీరం నాది, పలానా పేరు నాది, ఆ శరీరం నీదే, పేరు నీదే, పర్టికులర్ బాడీ నాది, పర్టికులర్ షేప్ నాది, పర్టికులర్ కలర్ నాది, ఆ పర్టికులర్ పేరు నాది అని ఎప్పుడైతే నువ్వు ఒక రూపంతో ఒక పేరుతోటి నువ్వు ఎప్పుడైతే తాదాప్యం పొందుతున్నావు అప్పుడు నీకు వికారాలు రావటం ప్రారంభిస్తాయి. అప్స్ వస్తాయి, డౌన్స్ వస్తాయి. అప్పుడు వరకు ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నీకు మనస్సులో చాలా తలంపులు ఉన్నాయి. అందులో తొలి తలంపు దేహము నేను అనేది తొలి తలంపు. ఏ తలంపు అయితే దేహము నేనని చెబుతాందో అదే అహంభావన. ఆ దేహము నేను అనే తలంపు నీకు బయట నుంచి రావటం లేదు, లోపల నుంచి వస్తుంది. ఆ దేహము నేను తలంపు అది ఎక్కడి నుంచి వస్తుందంటే, భగవంతుడు ఏ హృదయంలో అయితే అంతర్యామిగా ఉన్నాడో అక్కడి నుంచే వస్తుంది. అంటే ఆ తొలి తలంపు, భగవంతుడు ఎక్కడున్నాడంటే ఆ తొలి తలంపు, ఆ ఆది తలంపు మూలంలోనే భగవంతుడు ఉన్నాడు. ఈ తొలి తలంపుని, ఆ మూల తలంపుని ఉపసంహరించి 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 విత్డ్రా చేసి విత్డ్రా చేసి విత్డ్రా చేసి ఆ మూల తలంపుని ఆ మూలంలోకి పంపడానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటే ఆ మూల తలంపుకు వచ్చే ఇతర తలంపులు కూడా రాలిపోతుంటాయి, ఇతర తలంపులు కూడా అణిగిపోతుంటాయి. ఆ మూల తలంపుని మూలంలోకి నువ్వు పంపిస్తుంటే మూల తలంపుకు వచ్చే ఇతర వికారాలు, ఇతర తలంపులు కూడా వాటంతా అయ్యి పోతాయి. ఆ మూల తలంపు దాని మూలాన్ని చూచిన వెంటనే అది నశిస్తుంది. అప్పుడు నారాయణుడు నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు అయ్యా. ఇట్ ఈస్ దట్ ఈస్ కరెక్ట్ స్టేట్. అప్పుడు మనసు అనగటం ఉండదు, విజృంభించడం ఉండదు. వారు ఉంటే కదా అనగటానికి, విజృంభించడానికి. వారు ఉంటే ఒకసారి అణుగుతూ ఉంటారు, ఒకసారి విజృంభించాడు. వారు పత్తా లేకుండా పోతారు, ఇప్పుడు అనగటం లేదు, విజృంభించడం లేదు. వారు ఉంటే అణుగుతూ ఉంటారు, విజృంభిస్తూ ఉంటారు. వారే లేనప్పుడు ఇంకా తలకాయ లేనప్పుడు ఇంకా తలకాయ పోటీ ఉంటుంది. నిన్న బాగా ఉందని, నిన్న తలకాయ బాగానే ఉందని, ఈవేళ తలకాయ పోటుగా ఉందంటే తలకాయ ఉన్నవాడు. మనస్సు ఉంటే ఇది విజృంభిస్తూ ఉంటుంది, అణిగుతూ ఉంటుంది. అది లేనప్పుడు ఇంక విజృంభించడం లేదు, అణగటం లేదు. మీరు మీరుగా మిగులుతారు. ఒక ఒప్పుకోవటం మూలాన్ని కనుక్కోవడానికి మనస్సు సాగరించబోతే దానికి బయటికి వెళ్ళని. ఒకసారి మీరు కూర్చుంటారు, విచారణ చేయడానికి కూర్చుంటారు, అదేదో సినిమాల్లోకి వెళ్ళిపోతుంది, టీవీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, టీవీ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడో తిండి ఇష్టమైతే తిండి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒక ఇంద్రియానికి ఒక ఆకర్షణ ఉంటుంది. ఈ మనస్సు గారి ఉంటేనే కానీ ఆ ఇంద్రియం పనిచేయదు. ఈ ఇంద్రియం ఏమంటుందంటే నాకు కూడా రారా బాబు, నువ్వు ఉంటే లాగితే నాకు చైతన్యం అంటుంది. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక ఆకర్షణ ఉంటుంది. ఆ ఇంద్రియానికి మనసు సహకరించదనకుండా ఆకర్షణలోకి ఇంద్రియం సాటిస్ఫై అయిపోతాం. ఆ ప్రతి ఇంద్రియానికి ఒక ఆకర్షణ ఉంటుంది. మనస్సు ఉంటేనే అక్కడ ఆకర్షణ. మనస్సు ఆ ఇంద్రియంతో సహకరించినప్పుడు ఆకర్షణ ఉంటుంది. కానీ మనస్సు కనుక వెళ్ళి ఆ ఇంద్రియంతో సహకరించకపోతే నీకు అట్రాక్షన్ ఉండదు. అయితే మనస్సు ఒక టైం ఒక ఇంద్రియం అంటే ఒక వెళ్ళిపోతుంది, ఒక ఇంద్రియం ద్వారా పరిగెడతా ఉంటుంది మనస్సు. ఆ ఇంద్రియానికి ఆకర్షణ వచ్చిందంటే అక్కడ మనస్సు ఉంది. అక్కడ మనస్సు లేకపోతే ఇంద్రియానికి ఎదురుగుండా విషయం ఉన్నప్పటికీ దానికి ఆకర్షణ కలగదు. అంచేది ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఒకసారి నువ్వు మనస్సు నియమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అనుకో, నీ మనస్సు వెళితే వెళ్ళిపోయినా, ఆ మనస్సు అలా తిరగని, అలా తిరిగి నీ శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేయకు. నీ శరీరాన్ని ఇక్కడ ఉంచు. నీకు సినిమాకి వెళ్ళాలని, నీ మనసులో సినిమాకి వెళ్ళాలని తలంపు వచ్చింది అనుకో, వెళ్ళినాయి, వెళ్తే వెనక్కి వచ్చేస్తుంది మళ్ళీ. కానీ నీ శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేయకు, సినిమాల్లో పడేయకు. ఆ మనస్సు ఎడుతుంది, మళ్ళీ వెళ్ళేది మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. అంటే నువ్వు రజోగుణం ఉన్నప్పుడు నీకు సాధన బాగా సాగదు, తమో గుణం ఉన్నప్పుడు బాగా సాగదు, సత్వగుణం ఉన్నప్పుడే. అదే తిండి గురించి చెప్తాం. సాధ్యమైనంత వరకు భక్తులు మాంసాహారం పనికిరాదు, శాకాహారం తినాలి. అందులో ముముక్షువులు, మోక్షాపేక్ష ఉన్నవాళ్ళు, జ్ఞానాన్ని సముపార్జన చెయ్యాలనుకున్న వాళ్ళు మాంసాహారం పనికిరాదు, శాకాహారమే తీసుకోవాలి. ఎంచేదంటే మనం తినే ఆహారాన్ని బట్టి మన మనస్సు తయారవుతుంది, మనం తినే ఆహారాన్ని బట్టి మన దేహం తయారవుతుంది. అంచేత ఆహారం యొక్క ఇన్ఫ్లుయెన్స్ శరీరం మీద ఎక్కువగా ఉంటుంది. ఆహారం ఉందని ఎక్కువ తినకూడదు, సరిపడి తినాలి. తక్కువ తింటే నీరసం, ఎక్కువ తింటే బద్ధకం. అంచేత సమానంగా తినాలి. అంటే మధ్య మార్గం అవలంబించాలి. మధ్య మార్గం అవలంబించు. బాగా తక్కువ తింటే నీరసం వస్తుంది, ఎక్కువ తింటే సోమర్థనం వస్తుంది, ఎక్కువ తింటే బద్ధకం వస్తుంది. అయితే నువ్వు అతిగా వెళ్ళకు, ఇటు అతిగా వెళ్ళకు, అటు అతిగా వెళ్ళకు. మధ్య మార్గాన్ని అవలంబించు, మిడిల్ పాత్ర అవలంబించు. అప్పుడు మిడిల్ పాత్ర కనుక అవలంబిస్తే ఏదైనా అవసరమైనప్పుడు మాట్లాడు, అవసరం లేనప్పుడు మాట్లాడకు. వ్యవహారంలో అతిగా ఉండకు. వ్యవహారంలో నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. సేఫ్ సైడ్ సాధకుడికి, ముముక్షువుకి, జిజ్ఞాసువుకి మధ్య మార్గం మంచిది అయ్యా, యుక్తంగా ఉండివయ్యా. నువ్వు కృష్ణుడు ఏమన్నాడంటే, నువ్వు ఆహారం తినేటప్పుడు మాట్లాడేటప్పుడు నీ దైనందిన జీవితంలో నీ ప్రవర్తనలో అయుక్తంగా ఉండకు, యుక్తంగా ఉండు, నువ్వు యోగి అయిపోతావు అంటాడు భగవంతుడు. యుక్తాహార విహారస్య, అక్కడ అతి అనలేదు, మితం అనలేదు, యుక్తంగా ఉండు, మాటలో యుక్తంగా ఉండు. అంటే ఎంతవరకు అవసరం ఉండో అంతవరకు మాట్లాడు. అవసరమైనప్పుడు మాట్లాడకపోవటం పొరపాటు, అవసరమైనప్పుడు మాట్లాడకపోవటం, అవసరం లేనప్పుడు మాట్లాడటం పొరపాటు. అంచేది నువ్వు ఎంతవరకు ఉండాలి? యుక్తంగా ఉండవయ్యా, అతి పనికి రాదు, యుక్తంగా ఉండు. యుక్తాహార ఆహారంలో యుక్తంగా ఉండు, విహారంలో యుక్తంగా ఉండు. నీ అనుదిన జీవితంలో, దైనందిన జీవితంలో యుక్తంగా ఉండవయ్యా. అంటే సమానంగా ఉండు. లోపలన వస్తువు సమానంగా ఉంది. నువ్వు ఆహార విహారాల్లో యుక్తంగా ఉంటే నీ మనస్సు కూడా యుక్తంగా ఉంటుంది, నీ మనస్సు కూడా సమానం ఉంటుంది, నీకు సమత్వ బుద్ధి కలుగుతుంది, సమాన బుద్ధి కలుగుతుంది. లోపలన వస్తువు హెచ్చుతగ్గులతో లేదు, అది సమానంగా ఉంది, అది సింపుల్గా ఉంది. అలాగే నీ మనస్సు కూడా సమానంగా ఉంటే, సింపుల్గా ఉంటే నదిల్ని సముద్రంలో కలిసినట్టు ఈ మనస్సు చెల్లి, ఈ సమానంగా ఉన్న బుద్ధి సమానంగా ఉన్న మనస్సు చెల్లి, ఇది ఆత్మలో భగవంతుల్లో ఐక్యమవుతుంది. అయ్యా, నీ జీవుడు భగవంతుల్లో ఐక్యం అవ్వటానికి చేసే ప్రక్రియే ఈ జీవుడు భగవంతుల్లో ఐక్యమయ్యి ఐక్యం చేయటానికి చెప్పే పద్ధతి యోగం. మనం భగవంతుల్లో ఐక్యం అవటానికి మనం చేస్తున్న ప్రక్రియనే యోగం అని పేరు పెట్టాడు దానికి. అది భగవంతుల్లో ఐక్యం అవటానికి మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేత్తోడు చేసే ప్రతి చేత, మనకు వచ్చే తలంపు, ఇవన్నీ యోగమే. అంటే మనం భగవద్ అభిముఖంగా మనం ప్రయాణం చేయాలి. ఒక డెస్టినేషన్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి, ఒక గమ్యం. ఒక గమ్యం చాలా ముఖ్యము. చెడుకి దూరంగా ఉండండి, మంచికి దగ్గరగా ఉండండి. మీరు మంచి చేయండి. మంచి చేస్తుంటే, మంచి చేస్తే మీకు రెండు లాభాలు. భౌతికంగా మీకు సంతోషం వస్తుంది, ఒక సంతృప్తి వస్తుంది, ఒక తృప్తి వస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. మంచి చేసిన వాడికి దుర్గతి లేదు. మంచి చేసిన వాడు ఉత్తమ జన్మలు వస్తాయి, వాడు ఉత్తమ స్థితిని పొందుతాడు. మళ్ళీ మంచి చేసిన వాడు, వాడికి యోగం బాగా అభ్యసించడానికి తగిన అనుకూలమైన కుటుంబంలో రాబోయే జన్మలో పుడతాడు, వాడికి అటువంటి జీన్స్ వస్తాయి. అయితే మంచి చేసిన వాడికి దుర్గతి లేదు. భౌతికంగా సంతోషం, భౌతికంగా ఆనందం, దైవికంగా మంచి చేసిన వాడికి మనస్సు అణుగుతుంది, వాడు భగవంతుడు ఐక్యం పొందుతాడు. అయ్యా, అంటే మంచి చేసిన వాడికి దుర్గతి లేదు. మంచి చేసిన వాడికి చెడు లేదని భగవద్గీతలో రిపీటెడ్ గా భగవంతుడు ఉవాచ, అది భగవంతుడు తన వివరంగా ఈ మంచితనం గురించి చెప్పాడు. సోక్రటీస్ ఏమన్నాడంటే మంచితనం విజ్ఞానంతో సమానం, మంచితనం జ్ఞానంతో సమానం. మంచితనం లేని వాడికి జ్ఞానం రాదు, మంచితనం లేని వాడికి విజ్ఞానం రాదు. మంచితనం మంచితనం జ్ఞానానికి మరో పేరే మంచితనం అని అంత దూరం వెళ్ళి సోక్రటీస్ చెప్పాడు. భగవంతుడు గీతలో ఏమని చెప్పాయంటే మంచి చేసిన వాడికి దుర్గత లేదు, నువ్వు చేయగలిగినంత మంచి చెయ్యి. నువ్వు మాట్లాడుతుంటే నీకు నువ్వు మాట్లాడే మాట నీకు శాంతి కలగజేయాలి, ఇతరులకు శాంతి కలగజేయాలి. నువ్వు చేసే పని నీకు సంతృప్తి ఉండాలి, ఇతరులకు కూడా ఎంతో కొంత మేలు కలగజేయాలి. నువ్వు పని ద్వారా నువ్వు కర్మ ఎలా చెయ్యాలంటే నీకు నువ్వు చేస్తున్నటువంటి కర్మ లోకానికి ఎంతో కొంత ఉపయోగపడాలి, నీకు మోక్షం పొందడానికి సహకరించాలి. చెయ్యి, తెలిసి చెయ్యి, వివేకంగా చెయ్యి, ఏకాగ్రంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, భక్తిగా చెయ్యవయ్యా. భార్య భర్తని ఎంత ప్రేమిస్తుందో, భర్త భార్యను అంత ప్రేమి ఎలా ప్రేమిస్తుందో, సృష్టిని మనం అలా ప్రేమిస్తున్నాం అనుకోండి ఎంత వైభవంగా ఉంటుందో చూడ. ఊరికి ఊహించుకోండి, ఊరికి మీరు ఊహించుకోవడం చెప్తున్నాను. భార్య భర్తని ఎంత బలంగా ప్రేమిస్తుందో, భర్త భార్యని ఎంత బలంగా ప్రేమిస్తుందో, అలాగే మనం క్రియేషన్ అంత ఎలా ప్రేమిస్తున్నాం అనుకోండి. మీరు జ్ఞానం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, జ్ఞానమే మీ ఇంటికి వస్తుంది. గురువు దగ్గరికి మీరు వెళ్ళక్కర్లేదు, గురువే మీ ఇంటికి వస్తుంది. అది ప్రేమ యొక్క వైభవం. సహకరించకపోతే దాన్ని బయటికి వెళ్ళనే మనస్సు ముందు మచ్చిక చేసుకో, నీ మనస్సును కంగారు పెట్టుకోకు. నీ మనస్సుతో నువ్వు మచ్చిక చేసుకో, నీ మనస్సును మచ్చిక చేసుకో, నీ మనస్సును కంగారు పెట్టుకోవద్దు. ఒకసారి నీకు సత్వగుణం లేదనుకో, నువ్వు చెప్పిన మాట మనస్సు వినటం లేదో ప్రశాంతంగా ఉండిపో, అప్పుడు సాధన చెయ్యొద్దు. ముందు మనస్సు అదుపులోకి వచ్చాక అప్పుడు నువ్వు సాధన చేయటానికి, మనస్సులో సత్వగుణం ఉన్నప్పుడు నీ సాధన యొక్క డ్యూరేషన్ పెంచుకో. ఓర్పుతో కృషి చెయ్యి, నేర్పుతో కృషి చెయ్యి. ఓర్పు ఎంత అవసరం, నేర్పు కూడా అంతే అవసరం. అంటే మన అందరికీ సహనం లేదండి. అలా మన అందరిలోనే దురదృష్టం ఏంటంటే సహనం లేకపోయినా ఉందనుకోడు. సహనం ఉందంటే లేదు ఉందనుకోడు. నేర్పు ఉందంటే నేర్పు 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 లేకపోయినా ఉందనుకోడు. ఓర్పు ఉందంటే ఓర్పు లేకపోయినా ఉందనుకోవటం. అయితే మనకు సహనం లేని వాడికి హృదయం యొక్క లోతుల్లోకి వెళ్ళలేడు. అదే రమణ మహర్షి గారు చెప్పారు, ఒక వస్తువు నీటిలో పడిపోతేనేది అది ఎంత లోతులో ఉంటే అంత లోతులోకి నువ్వు వెళ్ళాలంటే నీ మనస్సును నిరోధించాలి, వాక్కును నిరోధించాలి, ప్రాణాన్ని నిరోధించాలి. నిన్ను నిరోధిస్తేనే కానీ అడుగునున్న వస్తువు నీ చేతికి దొరకదు. అలాగే పరమాత్మ ఎంత లోతులో ఉన్నాడో, హృదయం యొక్క ఎంత లోతులో ఉన్నాడో, అంత లోతులోకి నువ్వు వెళ్ళాలంటే ఓర్పు లేకపోతే, సహనం లేకపోతే, నేర్పు లేకపోతే, క్రమశిక్షణ లేకపోతే, మనోనిగ్రహం లేకపోతే, ఇంద్రియ నిగ్రహం లేకపోతే నువ్వు వెళ్ళలేవయ్యా అంత లోతుల్లోకి. టు డీప్ ఇన్ అవర్ సెల్వ్స్. ఆ రోజుకి ఆ రోజు లోతుల్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఒక వ్యక్తి మహర్షి అవ్వాలంటే, ఒక వ్యక్తి మహాత్ముడు అవ్వాలంటే తన హృదయం యొక్క లోతుల్ని పెంచుకోకుండా అవ్వలేడు. పైపైన ఈదే వాడికి లోపల ఉన్న వస్తువు దొరికదు, లోపల మునిగిన వాడికి లోపల వస్తువు దొరుకుతుంది. చెరువు పైన పైన ఈదే వాడికి లోపల పడిపోయిన వస్తువు దొరకదు, లోపల మునిగిన వాడికి వస్తువు దొరుకుతుంది. అంచేది నీ మనస్సును నిరోధించి, మనస్సును నిగ్రహించి, మనస్సును నియమించుకుని, మనస్సును అదుపులో పెట్టుకుని, సత్వగుణాన్ని పెంచుకుని నువ్వు లోపలికి వెళ్ళగలిగితే ఎంత దూరం వెళ్ళాలి, ఆ వస్తువు ఎంత దూరం హృదయం యొక్క లోయల్లో ఎంత దూరంలో అంత దూరంలోకి నువ్వు వెళ్ళగలిగితే ఆ వస్తువు నీకు లభ్యం అవుతుంది. దానికి ఓర్పు కావాలి, దానికి నేర్పు కావాలి, దానికి టాలరెన్స్ కావాలి, దానికి సహనం కావాలి అయ్యా. అంతేకాదు నువ్వు కృషి చెయ్యాలి. ఎఫర్ట్ ఈజ్ నీడెడ్, ఎఫర్ట్ ఈజ్ ఎస్సెన్షియల్. నువ్వు ఎంతో కొంత కృషి చెయ్యాలి. కృషి ఉన్న చోట కృప ఉంటుంది, కృషి లేని చోట కృప ఉండదు. నువ్వు భగవంతుని స్మరిస్తుంటే నీకు కృషి చేయాలనే బుద్ధి కూడా కలగజేస్తాడు. భగవంతుని స్మరించటం వల్ల, భగవంతుని ధ్యానం చేయటం వల్ల, భగవంతునికి ఇష్టమైన పని చేయటం వల్ల మనకేం ఎటువంటి బుద్ధిని కలగజేస్తే మనకు జ్ఞానం కలుగుతుందో అటువంటి బుద్ధిని నా చేతితో నీకు ప్రసాదిస్తాడు భగవంతుడు. అయ్యా భగవంతుని యొక్క స్మరణ నిరంతరం స్మరించినా నేను నీకు నా స్వరూపాన్ని నీకు ఇస్తానని భగవంతుడు చెప్పాడు.
భగవంతుడు మాటలు ఒట్టి ఒట్టి మాటలు కాదు, అవి బుడబొక్కల మాటలు కాదు, అవి హామీలు. మనకి జీవుడికి ఇచ్చిన హామీ. ఎప్పటికప్పుడు గీతలో మన గాల్లో విడిచిపెట్టడు, నువ్వు చేసేది నేను చేస్తూ ఉన్నాను, నువ్వేం కంగారు పడకు, నువ్వు భయపడకు, తొందరపడకు, నేను ఉన్నాను, నీ వెనకాల నేను ఉన్నాను, నేను చూస్తాను కదా అని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సపోర్ట్ ఇస్తూ భగవద్గీత పొడుగున సపోర్ట్ ఇచ్చుకుంటూ వస్తాడు వాడు దేవుడు. ఎప్పుడు మన చెయ్యి విడిచిపెట్టడు. అంచేత నమ్మిన వాడిది సొమ్ము, నమ్మిన వాడిది దుమ్మని చెబుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఆయన సపోర్ట్, ఎక్కడికక్కడ ఆయన సపోర్ట్ మనకు అందిస్తూనే ఉంటాడు ఈశ్వరుడు. సరే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నాకు ప్రాణాయామం అలవాటండి, మీరు మనసును లోపలికి పంపమంటున్నారు, నాకు ప్రాణాయామం అవసరం, నాకు ఇష్టం అది అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే, చేసుకోవయ్యా, రమణ మహర్షి గారు ఎవరిని బలవంతం పెట్టి అలవాటు ఆయనకు లేదు. ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేస్తా అంటే వారిని ఆ మార్గంలో ప్రయాణం చేయమంటాడు. కారణం ఏంటంటే, నువ్వు పొందవలసింది, నువ్వు సిన్సియర్గా ప్రయత్నం చేస్తాంటే ఏ మార్గంలో అయినా సరే నువ్వు అది పొందవచ్చు, కానీ సిన్సియారిటీ అవసరం, డెడికేషన్ అవసరం, ఆ ఈశ్వరార్పణ బుద్ధి అవసరం, అది ముఖ్యం. అంటే నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఇబ్బంది లేదు, తనలో తాను వెళ్ళటానికి నువ్వు నీ మనస్సును లోపల పంపటానికి ప్రాణాయామం సహకరిస్తే ఆ రకంగా నువ్వు ప్రయాణం చెయ్యి. భగవాన్ కూడా ఒక ప్రాణాయామం ప్రక్రియ చెప్పారు. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రేచకం, పూరకం, కుంభకం అని చెప్పారు, ఆ యోగంలో చెప్పారు. ఎంతసేపు గాలి తీసుకోవటం, ఎంతసేపు గాలి లోపల నిలబెట్టడం, తర్వాత ఎంతసేపు గాలి ఆ నాసిక రంధ్రాల ద్వారా విడిచిపెట్టడం, ఇది రేచకం, కుంభకం, పూరకం అని చెప్తారు. అది ఒక ప్రక్రియ, అది ప్రాణాయామం. యోగ సాధనలో ప్రాణాయామం కూడా చెప్తారు. అంచేత మనస్సు, ప్రాణము రెండు ఒకే చోట పుడుతున్నాయి. మనస్సు అడిగినప్పుడు ప్రాణం అడుగుతుంది, ప్రాణం అడిగినప్పుడు మనస్సు అడుగుతుంది. మీకు ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు మీ ముక్కు దగ్గర చెయ్యి పెట్టుకోండి, గాలి స్పీడ్గా చీడు తిరుగుతూ ఉంటుంది. మనస్సు విజృంభిస్తే ప్రాణం విజృంభిస్తుంది, ప్రాణం విజృంభించినప్పుడు మనస్సు విజృంభిస్తూ ఉంటుంది.
రమణ మహర్షి గారు ఏమన్నారంటే, మనస్సు అనేది గార్డు, ప్రాణం అనేది డ్రైవర్ అన్నారు. మనస్సు గార్డు, ప్రాణం డ్రైవర్. ఇది రైలు. ఇప్పుడు రైలు స్టేషన్ మీరేం చూడండి, ఆ ప్రాణం గార్డు గారి జెండా ఊపిన తర్వాత కానీ బండి రైలు కదలదు. బండి కదిలినప్పుడు గార్డు గారి జెండా ఊపుతారు. ఇలాగ జెండా ఊపితేనే కానీ బండి కదలదు. వాళ్ళు మనకు అన్యాయం చేశారు, వీళ్ళు మనకు అన్యాయం చేశారు, వాళ్ళే చేశారు. కోటారంగానికి కొత్తగా వచ్చినప్పుడు అత్తగారు ఎన్ని బాధలు పెట్టింది ఇంకా నేను మర్చిపోలేదు. ఇయా నీ గొడవలన్నీ గబగబ సర్దేసుకుంటాడు. పనికొచ్చి కాదండి. ఈ మధ్యన కోడలు చెప్పిందండి, ఆ కోడలు కూడా ఈ మధ్యన ఆవిడ ఎప్పుడు 30 సంవత్సరాలు నీకు కోటరకం చేస్తాను. ఆవిడ కోట, ఆవిడ కొత్తగా కోడలు అవి వచ్చినప్పుడు అత్తగారు కొన్ని బాధలు పెట్టింది అంటున్నాము. ఒకసారి మా మామూలుగా అన్నంలో మామిడి పండు వడ్డించింది, మామిడి పండు రోజులకి ఆ బాధలు జ్ఞాపకం వచ్చి ఆ అత్యాకలో మామిడి పండు లాగేశానని చెప్పిందని బయటకు. అంటే వడ్డించడం వడ్డించిందండి, కొత్తగా కాటర కోటరకం వచ్చినప్పుడు మాటలు జ్ఞాపకం వచ్చినట్టుండే అరిత్యాకులు వడ్డించిన మామిడి పండు వెనక్కి లాగేశానని చెప్పి. ఆవిడికి భక్తి లేదంటే భక్తి ఉండదు. మీరు చెప్పేది అర్థం చేసుకోండి. అలాగే జీవుడు ఏం చేస్తాడంటే, ఇవన్నీ అక్కర్లేని గొడవలు, ఈ ప్రకృతి గొడవలు, ఈ ప్రకృతి విషయాలు నొలుకుంటూ ఉంటాడు. చనిపోయే ముందు వాడికి పరమాత్మ చింతన ఉండదు, ఆత్మచింతన ఉండదు, దైవ చింతన ఉండదు. అక్కర్లేని గొడవలు నొల్లుకుంటూ ఉంటాడు, అన్నీ దాచుకుంటాడు, దాచుకుని జెండా ఊపుతాడు, ఈ ప్రాణం ఏమో శరీరాన్ని విడిచిపెట్టి బయటకు పోడు. ఇంకెందుకు చీకటి లోకాలు మిగిలితే పనికిరాని జన్మలు అన్న వస్తాయి. పనికొచ్చి జన్మలు రావు, పనికిరాని జన్మలు అన్న వస్తాయి. ఈ అత్తగారిని మర్చిపోతే ఏ గొడవ లేదు, అత్తగారిని తలపెట్టుకుంటే చచ్చిపోతే మళ్ళీ ఈ అత్తగారికి వచ్చి జన్మలో సిద్ధం అవుతుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్. మర్చిపోతే ఏ గొడవ లేదు, అస్తమానం అదే జ్ఞాపకం పెట్టుకుంటే ఆ అత్తగారిని సిద్ధం అవుతుంది. అదే భగవాన్ చెప్పారు, భగవంతుడు నీకు ఇచ్చిన పని నువ్వు శ్రద్ధగా చెయ్యి, ఆ పనిలో నుంచి ఎస్కేప్ అవడానికి నువ్వు ట్రై చేయకు. ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తే ఆ పనే భగవంతుడు వచ్చి జన్మలో నీకు నీ చేత చేయిస్తాడు. అనుభవించేసామనుకున్న పోతుంది. ఇప్పుడు పుణ్యం కూడా అనుభవించేస్తే పోతుంది, పాపం కూడా అనుభవించేస్తే పోతుంది. ఇవన్నీ కాలప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఇంకా కాలప్రవాహంలో కొట్టుకెళ్ళింది ఒకటే, అదేంటిది? జ్ఞానం. అది సంపాదించవయ్యా.
మిగతా అన్ని నువ్వు ఏది సంపాదించినా కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. నువ్వు పుణ్యం సంపాదించినా కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది, పాపం చేసినా కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఇంకేది నిత్యమైన వస్తువు, ఏది సత్యమైన వస్తువు, ఏది అబద్ధమైన వస్తువు, పుట్టుక ఎలా ఉంటుందో చావు ఎలా ఉంటుందో అది ఒకటే నిత్యమైనది. నిత్యమైనది సత్యమైనది, నిత్యమైన దాంట్లో సత్యమైన దాంట్లో సుఖం ఉంటుంది, కానీ అనిత్యమైన దాంట్లో అసత్యమైన దాంట్లో సుఖం ఉండదు. అయ్యా నువ్వు ఏది సంపాదించినా ఏది సాధించినా కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఏది నిత్యం, ఏది సత్యం, ఏది వివేకవంతమైంది, ఏది జ్ఞానవంతమైంది, ఆ శ్రద్ధ వస్తువు నీ హృదయంలో ఉంది, దాని అనుభవిక వైద్యం చేసుకో. అదే నీ జీవిత గమ్యం, అదే నీ గోళ్ళు, అదే నీ డెస్టినేషను. అది పొందటానికి నువ్వు నీ గురి అంతా, నీ దృష్టి అంతా దాని మీద కేంద్రీకరించి పని చేయబోయా. అయితే నీ లోపలకి, నీ లోపలికి వెళ్ళాలంటే వెళ్ళవయ్యా. ప్రాణాయామం రమణ మహర్షి గారు చెప్పిన ప్రాణాయామం ఏంటి, బిగబెట్టద్దన్నారు. ఇలా ప్రశాంతంగా కూర్చోమన్నారు. ఇది ఆయన చెప్పారు రమణ గీతలు. ఆయన చెప్పిన పద్ధతి ఏంటంటే, మనకు ముక్కులో గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. గాలి శ్వాస లోపలికి వెళ్తూ ఉంటుంది, మళ్ళీ బయటికి శ్వాస వస్తూ ఉంటుంది. నువ్వు దాన్ని బిగబెట్టద్దు. లోపలికి వెళ్ళి గాలిని, బయటకు వచ్చి గాలిని నీ మనసుని ఇక్కడ పెట్టి ముక్కు రంధ్రాల దగ్గర ఉడక చూస్తూ ఉంటుంది. నువ్వేమి చేయొద్దు, నువ్వు లోపలికి వెళ్తాంటే ఆపు చేయకు, బయటకు వస్తాంటే ఆపు చేయకు. నువ్వేమి ఆపు చేయొద్దు, అలా ఉంచు. లోపలికి వెళ్తాంటే వెళ్ళను, బయటకు వస్తాంటే రాను. ఏమి చేయొద్దు అన్న, ఏమి చేయొద్దు. నువ్వు ఒక నీ మనస్సును ఇక్కడ పెట్టి చూస్తాం కొంతకాలానికి, అలా చూస్తాంటే అలా గమనిస్తాంటే ప్రాణ నిరోధం వస్తుంది. అంటే కుంభకం పెరుగుతుంది, కుంభక ఆ కుంభక స్థితిని ఒక వస్తుంది, ప్రాణం నిరోధించబడుతుంది. అలా నువ్వు కొంతకాలం చేసేటప్పటికి తల వెంట్రుకి ఎంత సమంగా ఉంటుందో అంత సమంగానే గాలి లోపలికి వెళ్తుంది, అంత సమంగానే బయటకు వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఈ ప్రాణాన్ని నువ్వు గమనించటం వల్ల, ఈ ప్రాణాన్ని గమనించడం వల్ల, లోపలికి వెళ్ళి ప్రాణాన్ని బయటకు వచ్చి ప్రాణాన్ని గమనించడం వల్ల నీ మనసుకు నిరోధం వస్తుంది. అంటే మనసుకు నిగ్రహం వస్తుంది, అప్పుడు మనస్సు అణుగుతుంది. ఇది ప్రాణాయామం స్థూలబుద్ధి ఉన్న వాళ్ళకి మంచిది. మనం డైరెక్ట్గా మనస్సు నియమించుకోవటం సూక్ష్మ బుద్ధి ఉన్న వాళ్ళకి మంచిది. అది మంచిదే, ఇది మంచిదే. నీకు స్థూల బుద్ధి ఉంటే అలా చెయ్యి, నీకు సూక్ష్మ బుద్ధి ఉంటే అలా చెయ్యి. డైరెక్ట్గా వెళ్ళి మనస్సును నియమించుకున్నా కానీ ఈ ప్రాణం అదుపులోకి వస్తుంది. ప్రాణాన్ని అదుపులో పెట్టుకుని నువ్వు ప్రాణాన్ని అదుపులో పెట్టుకున్నప్పటికీ మనస్సు అదుపులోకి వస్తుంది, మనస్సు నియమించబడుతుంది. నువ్వు డైరెక్ట్గా మనస్సును నిగ్రహించుకుంటే నీకు సూక్ష్మ బుద్ధి ఉంటే అలా చేసుకోవచ్చు. నీకు సూక్ష్మ బుద్ధి లేదనుకో, నీ బుద్ధి స్థూల బుద్ధి అనుకో, ప్రాణాయామం చేయటం ద్వారా కూడా మనస్సు నియమించుకోవచ్చు, మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది. ఇది మంచిదే, అది మంచిదే. నీ స్వభావాన్ని బట్టి, నీ అలవాటును బట్టి, పూర్వజన్మలో నువ్వు చేసిన సాధన బట్టి నీకు ఏది తేలిగ్గా ఉందో, ఏది ఇష్టంగా ఉందో, ఏది అనుకూలంగా ఉందో దాన్ని బట్టి నువ్వు సాధన చేసుకోవచ్చు. అభ్యంతరం ఏమి లేదు, ఇందులో బలవంతం అంటూ ఏమి లేదు. నీకేది తేలిగ్గా ఉంటే అది చేసుకో. అయితే నువ్వు మనస్సును పట్టుకున్నా శ్వాస అదుపులోకి వస్తుంది, శ్వాసను చూస్తుంటే మనస్సు అదుపులోకి వస్తుంది. ఈ రెండు భర్త ప్లేస్ రెండు ఒకే చోట జన్మించి వస్తున్నాయి. నువ్వు మనస్సును కనుక నేరుగా నువ్వు, ఇది ధ్యానం కూడా అంతకే. మీరు నేను ఎక్కడికి వెళ్ళాం, ఓం నేను రాత్రి నిద్రపోయే ముందో మంత్రం చేసుకున్నాం, ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ. రాత్రి వేదాద్రి వెళ్ళాం నిన్న పగలు, వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, నరసింహుడు సగం నరుడు సగం సింహమునే నరసింహుడు. ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ అనుకున్నాను. రాత్రి నిద్రపోయే ముందు జపం చేసుకున్నాం. జపం చేసుకుంటే ఇతర తలంపులు, జపం కూడా ఒక తలంపి, కానీ జప సాధన ఏంటి, ఇతర తలంపులు రాకుండా ఆపు చేస్తుంది. అనవసరమైన మనకు యూస్లెస్ థాట్స్ రాకుండా, వెయిన్ థాట్స్, వెయిన్ డిజైర్స్, వెయిన్ యాక్షన్స్, ఇది కృష్ణుడు ఊరికి ముఖం పెద్ద చేసుకుని చెప్పుకుపోతూ ఉంటాడు. వ్యర్థమైన చింతలు, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన ఊహలు నీకు రాకుండా ఉండాలంటే జప సాధన చెయ్యోయా, నా పేరు నా నామాన్ని పట్టుకో. వెయిన్ థాట్స్, వెయిన్ డిజైర్స్, వెయిన్ ముఖం ఎంత పెద్ద చేసుకుని చెప్పుకుపోతూ ఉంటాడు మహాప్రభావం. నీకు వ్యర్థమైన చింతలు, కొంతమందికి ఇటువంటి తలంపులు వస్తుంటే ఆ తలంపులు వాళ్ళకు ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు, ఎవరికి ఉపయోగపడవు, ఎందుకు వస్తున్నాయో వాళ్ళకి తెలియదు. ఇవన్నీ మెంటల్ కేసులు. పోనీ మీ తలంపులు మీకు ఉపయోగపడినా పర్వాలేదు, పోనీ మీకు ఉపయోగపడవు. సమాజానికి ఏమైనా ఉపయోగపడతాయంటే సమాజానికి ఉపయోగపడవు. ఎందుకు వచ్చిన తలంపులు? దీనివల్ల ఏమవుతుందంటే మన ప్రాణశక్తి వృధా అవుతాం.
మన ప్రాణశక్తిని, మన ప్రాణశక్తిని భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగించుకోవాలి, కానీ అనవసరమైన విషయాల మీద ప్రాణశక్తిని ఖర్చు పెట్టకూడదు. మా దగ్గర రూపాయలు ఉన్నాయండి, మా దగ్గర రూపాయలు ఉన్నాయి, మేము ఎవరికి ఏమి సహాయం చేయము. కాఫీ కాసుకున్నప్పుడు మటుకు పొయ్యిలో పెట్టుకుని రూపాయి కాయించాలి, కాఫీ కాసుకుంటా అంటే ఆ మాటకు అర్థం ఏంటి? అసలు మా రూపాయి కాయించాలి, ఎవరికి సహాయం చెయ్యం, ఎవరికి ఇవ్వం, మేము అనుభవించం, సమాజానికి ఇవ్వం. కానీ మేము కాఫీ కాసినప్పుడు పొయ్యిలో రూపాయి కాయితాలు పెట్టుకుని కాల్చుకుని ఆ కాల్చేసి కాఫీ కాసుకుంటామంటే ఆ మాటకు అర్థం ఉందా? రూపాయి కాయితాలు పెట్టి కాఫీ కాసుకుంటారా? అది మీ ఆ డబ్బు మీకు ఉపకారం, సమాజానికి ఉపకారం. మనకు వచ్చి తలంపులు కూడా అలా ఉన్నాయి, ఎందుకు పనికి రావాలి? కొంతమంది ధనాన్ని ఎలా వేస్ట్ చేస్తున్నారు అలాగా, కొంతమంది ప్రాణశక్తిని కూడా అలా వేస్ట్ చేస్తున్నారు. చిల్లర గొడవల గురించి ప్రాణశక్తిని వేస్ట్ చేయటం, అల్ప విషయాలకి, స్వల్ప విషయాలకి, ఇహానికి పనికిరాని గొడవల గురించి ప్రాణశక్తిని వృధా చేయటం. నీకు ప్రాణశక్తి ఇచ్చే ప్రాణ భగవంతుడు మనకి ఏ అవకాశాలు అయితే ఇచ్చాడో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఉత్తమ జన్మలు వస్తాయి, ఇచ్చిన అవకాశాలను పాడు చేసుకుంటే నీచు జన్మలు వస్తాయి. ఎందుకు నీకు ప్రాణశక్తి ఇచ్చాడు? ప్రాణశక్తిని ఎందుకు దుర్వినియోగం చేస్తావు నువ్వు? ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ. రాత్రి వేదాద్రి వెళ్ళాము నేను, పగలేదు. సాయంత్రం నేను నిద్రపోయే ముందు జపం చేసుకున్నాను. నేను ఎలా జపం చేసుకున్నాను? ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ. ఇలా జపం చేసుకున్నాడు, ఇతర తలంపులన్నీ ఆగిపోయినాయి. జగ్గయ్యపేటలో ఉన్నాను, తలంపు కూడా పోయింది. ప్లేస్కి, టైంకి సంబంధించిన తలంపు, ప్లేస్కి తలంపును, తలంపులు పోయినాయి, అన్ని తలంపులు పోయినాయి. ఇంక ఒక్క తలంపు ఉంది. ఏ తలంపు? ఓం నమో నా, అది తలంపే. ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ అలా అనుకుంటున్నాం. కళ్ళు మూసుకుపోయినాయి, నిద్ర వచ్చేస్తుంది. ముందు పుణ్యం మాట ఎలా ఉన్నా వెంటనే నిద్ర పట్టేస్తుంది. నిద్ర వెంటనే వచ్చేసింది. ఇంకా మత్తు అక్కర్లేదు, మత్తు బిళ్ళలు అక్కర్లేదు. నిద్ర పట్టడానికి బిళ్ళలు అక్కర్లేకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకుండా లేకుండా నిద్ర వచ్చింది. ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ ఇలా ఉన్నప్పుడు నిద్ర వచ్చేసింది. ఆ నిద్రలో ఏమైంది? కొంచెం దూరం చూసాం వేదాద్రిలో, దేవుడు కొంచెం దూరంగా నిలబడి చూసాం. నేను వేదాద్రుడు నరసింహ స్వామిని దూరం చూసాం. ఆ నిద్రలో ఏమైందంటే స్వప్నంలో దగ్గరికి వెళ్ళిపోయాం. ఆయనకి మాకు ఇంకా దూరం లేకుండా దగ్గరికి వెళ్ళిపోయాం. ఆ దేవాలయంలోనే విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయాం. విగ్రహం దగ్గరికి బాగా రానిచ్చింది ఆ విగ్రహం. విగ్రహం అదృశ్యం అయిపోయింది. విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయాం నిద్రలో. అంటే నాకు పగలేముంది, దూరం చూశాం. విగ్రహం బాగా దగ్గరికి వెళ్ళాం, సమీపంలోకి వెళ్ళాం. విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయాం. విగ్రహం దగ్గరికి వెళ్ళండి, సడన్ గా అదృశ్యం అయిపోయింది. ఒక మహా వెలుగు కనిపించింది. అప్పుడు అశరీర వాణ, అక్కడ విగ్రహం కనపడటం లేదు, శరీరం కనపడటం లేదు. ఏమనిపడిందంటే, నువ్వు చూసే విగ్రహాన్ని కాదు, ఇదే నేను. ఒక మహా వెలుగు కనిపించింది. ఒక మహా వెలుగు కనిపించింది. ఈ విగ్రహం ఎందుకంటే నీ మనస్సు నిగ్రహం కోసం. ఈ విగ్రహం నేను, ఒక ఆ విగ్రహం అదృశ్యం అయిపోయింది. ఒక మహా వెలుగు అక్కడ, మహా వెలుగు, రెండు కళ్ళతో ఆ వెలుగును చూడలేము. ఆ వెలుగులోంచి ఒక అశరీర వాణి, అక్కడ శరీరం లేదు, మాట వినపడుతుంది. ఇది ఒక విచిత్రం. అక్కడ శరీరం లేదు, మాట వినపడుతుంది. నువ్వు నేను ఇదిగా ఉన్నాను. ఇది ఆ విగ్రహాన్ని నేనని నువ్వు అనుకుంటున్నావు. నేను అది కాదు, ఇది. ఎక్కడికి తీసుకెళ్ళడానికి ఆ విగ్రహం నీ మనస్సును నిగ్రహించుకోవడానికి సహకరిస్తుంది. విగ్రహం నిగ్రహం కోసమే. కానీ నేను విగ్రహానికి పరిమితం లేను, అసలు ఇది నేను అని చెప్పి ఆయన ఏదిగా ఉన్నాడో, ఆ నరసింహస్వామి ఏదిగా ఉన్నాడో, ఏ పరబ్రహ్మముగా ఉన్నాడో, ఒక మహాజ్యోతి కింద, మహా వెలుగు కింద దర్శనమిచ్చి మళ్ళీ ఆ విగ్రహం కనిపించకుండానే నాకు మెలకువలోకి, జాగ్రత్త అవస్థలోకి తీసుకొచ్చాడు నరసింహస్వామి. నువ్వు ఆ బొమ్మ అనుకుంటున్నావు, బొమ్మన కాదు, నేను ఇది. ఒక మహా వెలుగు, ఒక అద్భుతమైన శాంతి, నోటితోటి వర్ణించలేనటువంటి కాంతి. అది సూర్యుడి కాంతిలాగా లేదు, అది కరెంటు వారి ఎలక్ట్రిసిటీ వారి కరెంటు కాంతిలాగా లేదు.
దీపం కృష్ణా దీపం కాంతి లేదు, ఒక మహా వెలుగు, ఒక మహా చైతన్యం, ఒక మహాకాంతి. అక్కడ రూపం లేదు, నామం లేదు, ఏమీ కనిపించకుండా ఉందంటే కనిపిస్తుంది, కానీ అక్కడ నామరూపాలు లేవు. ఇది నేను, నువ్వు చూసేది నేను కాదు, ఇది నేను. దగ్గరగా చూడలేదు, దగ్గరగా చూడలేదు అనుకుంటున్నావు, నువ్వు దగ్గరకు వచ్చాడు, ఇది ఇది నేను. నువ్వు అనుకున్నది నేను కాదు, నువ్వు అనుకునేది నేను కాదు, ఇది నేను. ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ. ఇది రాత్రి స్వప్నం ఇంకేదంటే, ఒకసారి జాగ్రత్త అవస్థ కంటే స్వప్న అవస్థలోనే దగ్గరగా ఉంటాం. ఒకసారి మనం జాగ్రత్త అవస్థల కంటే స్వప్నావస్థలోనే నిజానికి దగ్గరగా ఉంటాం, ట్రూత్కి దగ్గరగా ఉంటాం. ట్రూత్ ఈజ్ బ్యూటీ, బ్యూటీ ఈజ్ ట్రూత్. ట్రూత్ ఈజ్ బ్యూటీ, బ్యూటీ ఈజ్ ట్రూత్. అంటే ఒకసారి స్వప్నావస్థలో మనం నిజానికి సత్యానికి దగ్గరగా ఉంటాం జాగ్రత్త అవస్థలో కంటే. జాగ్రత్త అవస్థల కంటే స్వప్నావస్థల కంటే గాఢ నిద్రలో ఇంకా దగ్గరగా ఉంటాం. ఒకసారి జాగ్రత్త అవస్థల కంటే స్వప్నావస్థలో మనం ఇంకా దగ్గరగా ఉంటాం నిజానికి. రాత్రి స్వప్నావస్థలో నాకు నిజానికి ఇంత దగ్గరగా ఉన్నామంటే అనిపించింది నాకు. అక్కడ నేము లేదు, ఫారం లేదు, ఇది నేను. నువ్వు చూసేది నేనే కాదు, ఇది నేను. తెలుసుకుంటే దగ్గరగా ఉంటాం, తెలియకపోతే దూరంగా ఉంటాం. మనకు అండర్స్టాండింగ్, ఈశ్వరుడు గురించి అండర్స్టాండింగ్ పెరిగి కొలిది ఈశ్వరుడికి దగ్గరగా ఉంటాం. అండర్స్టాండింగ్ లేకపోతే దూరంగా ఉంటాం. తెలిస్తే దగ్గరగా ఉంటాం, తెలియకపోతే దూరంగా ఉంటాం. ఆ వస్తువు మనకు దూరంగా లేదు, దగ్గరగానే లేదు. అంతలో వ్యాపించిన దానికి దూరం ఏంటి, దగ్గర ఏంటి? అంతలో వ్యాపించి ఉంది. తెలిస్తే దగ్గరగా ఉన్నట్టుంటుంది, తెలియకపోతే దూరంగా ఉన్నట్టుంటుంది. మన మన రాణి గారు కొంచెం ఒక 10 నిమిషాలు గురువు గురించి చెప్పమన్నారు. రాణిగారు ఇప్పుడు ఎక్కడో యోగం గురించి పోతున్నారు, మళ్ళీ నరసింహస్వామి కూడా వెళ్తే యోగం, యోగం యోగనే పేరే యోగ నరసింహస్వామి ఆయన. అసలు నిన్న మనం దర్శనం చేసింది పేరే యోగ నరసింహస్వామి. రాణిగారు ఏమన్నారంటే, మన ఆహ్వానించినటువంటి రాణిగారు ఏమన్నారంటే, కొంచెం గురువు గురువు గురించి చెప్పమన్నారు. అది కూడా కొంచెం టేస్ట్ రుచి చూపించేస్తాం. మళ్ళీ ఇప్పుడు యోగంలోకి వెళితే, ఇప్పుడు యోగం ప్రాణాయామం ప్రక్రియ యోగం, ఇప్పుడు ఆ సబ్జెక్టులో ఉన్నాం, అది బ్రేక్ చేస్తున్నాం. అది బ్రేక్ చేసి గురువు గురించి 4 మాటలు చెప్తున్నాం. గురువు గురించి 4 మాటలు ఏంటంటే, సర్వాంతర్యామి అనే భగవంతుడు అంతా గురివే. గురివే బ్రహ్మ, గురివే శివుడు, గురివే విష్ణువు. అంటే దాని అర్థం ఏంటి? బ్రహ్మ చేసే పని, శివుడు చేసే పని, విష్ణువు చేసే పని గురువే చేసేస్తాడు. అంటే ముగ్గురు చేసే పని ఎవడు చేస్తున్నాడు? వాడు గురువు. అంటే వాడు చైతన్యం, ఆత్మ, బ్రహ్మము. 3 ముఖాల్లోంచి వచ్చింది, 1 ముఖంలోంచి వచ్చేస్తుంది. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు శివుడు. అంటే బ్రహ్మదేవుడి పని బ్రహ్మదేవుడు చేసే పని గురువే చేసేస్తాడు, విష్ణువు చేసే పని గురువే చేసేస్తాడు, శివుడు చేసే పని గురువే చేస్తాడు, అందరూ చేసే పని గురువు, దేవతలు అందరూ చేసే పని గురువే చేస్తాడు. ఒకవేళ ఎప్పుడైనా దేవుడికి కోపం వస్తే, ఎప్పుడైనా దేవుడి కోపం వచ్చింది అనుకో, నా కోపాన్ని కూడా గురువే మింగేస్తాడు, నీకు అపాయం రాకుండా. అంటే దేవుడికి ఒకవేళ మనమే కోపం వచ్చే మనకు ప్రొటెక్షన్ ఇస్తాడనమాట, వాడు గురువు. మనకు ప్రొటెక్షన్ ఇస్తాడు వాడు గురువు. అంటే రాణి గురువు గురించి చెప్పమని, సర్వాంతర్యామైన భగవంతుడే, అంతర్యామగా ఉన్న భగవంతుడే, భగవంతుడు ఇందు గలడు అంది లేడని సందేహం వలదు చక్రి. అంతర్యామగా ఉన్న భగవంతుడే. మనం గురువు గురించి చెప్తాండి, భగవాన్ మనం అందరూ చూస్తున్నారు. మనం గురువు గురించి న్యాయం చేస్తున్నామో లేదని, జస్టిస్ చేయాలి, న్యాయం చేయాలి. మనం చేయగలిగినంత న్యాయం చేయగలగాలి, మనకు చేతనైనంత న్యాయం చేయాలి. అంటే సర్వాంతర్యామైన భగవంతుడే, భగవంతుడు ఉన్నాడు. భగవంతుని ఆరాధించగా ఆరాధించగా, అనేక జన్మల తరబడి ఆరాధించగా ఆరాధించగా ఆరాధించగా, జపించగా జపించగా జపించగా, ధ్యానం చేయగా ముముక్షత్వం పెరుగుతూ పెరుగుతూ ఉంటే మోక్షం పొందాలి. డూ ఆర్ డై, డూ ఆర్ డై. మోక్షానుభవం పొందాలి, లేకపోతే ప్రయత్నంలో మరణించాలి. టు బీ ఆర్ నాట్ టు బీ, ఉండటం ఊడిపోవటం. సాధన చెయ్యాలి, లేకపోతే ప్రక్రియలో మరణించాలి. సాధన చెయ్యాలి, సాధించాలి, లేకపోతే కనీసం ఆ ప్రయత్నంలో మరణించాలి.
డూ ఆర్ డై, టు బి ఆర్ నాట్ టు బి అనే అనే అనేటువంటి దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో నువ్వు సాధన చెయ్యాలవయ్యా. అనేక జన్మ నుంచి మనం భగవంతుని ఆరాధించగా ఆరాధించగా స్మరించగా స్మరించగా అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడే, అంతర్యామిగా ఉన్న భగవంతుడే, అంతర్యామిగా ఉన్న పరమాత్మే భక్తుని పట్ల అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్. ఒకసారి ఇదెవడో భగవాన్ చిన్ననాటి స్నేహితులు ఎల్కేజీలో ఇద్దరు చదువుకున్నారు, వాడు ఎవడో రంగన్ ఎల్కేజీలో క్లాస్మేట్స్, వాడు రమణ భగవాన్ ఎల్కేజీ అయి చదివినప్పుడు రంగన్నాడు చదువుకున్నాడు. భగవాన్ మాటల సందర్భంలో చెప్పారు, ఎక్కడ మాటలు లేవు, ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ ఎక్కడ సంకల్పాలు లేవు, ఎక్కడ ఇష్టాలు లేవు, ఎక్కడ ఇష్టాలు లేవు, ఎక్కడ భయాలు లేవు, అక్కడ నేను ఉన్నాను అంటాడు భగవాన్ రంగన్తో మాట్లాడు. తర్వాత ఇంకోటి ఎవరైనా కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఏదో కొన్ని రిజర్వ్డ్గా మాట్లాడుతూ ఉంటాం, బాగా మాట్లాడుతున్నాం లేదా, మన కిచెన్ క్యాబినెట్లో మాట్లాడుతున్నాం అంటే వంటింట్లో, మనకు వంటింట్లో చుట్టాలంటారు కొంతమంది, వాళ్ళ దగ్గర మినహాయింపులు ఉండి ఎలా మాట్లాడదు ఎలా మాట్లాడదు. బట్ట సర్దుకం, చుట్టాలు వస్తే సర్దుకుంటాం, ఇంట్లో వాళ్ళ దగ్గర అస్తమాన బట్టలేని సర్దుకుంటాం. కిచెన్ క్యాబినెట్లో మనం ఇంకేం సర్దుకుంటాం అంటే మిమ్మల్ని మేము ఎక్కువ గౌరవం చేస్తున్నాం అనుకోండి మానసికంగా మీరు దూరంగా ఉన్నారని అర్థం. గౌరవం ఎక్కువ చేసినా దూరం అయిపోతాం అని రాణిని ఎక్కువ గౌరవం చేసేస్తున్నా, మాకు ఎక్కువ గౌరవం చేయక, నువ్వు ఎక్కువ గౌరవం చేస్తే మేము దూరం అయిపోతాం, మధ్య మార్గం సరిపోతుంది. రంగన్న అన్నాడు భగవంతుడు ఏమన్నాడంటే, ఎక్కడ మాటలు లేవు, ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ ఊహలు లేవు, ఎక్కడ సంకల్పాలు లేవు, ఎక్కడ ఇష్టాయిష్టాలు లేవు, ఎక్కడ భయాలు లేవు, అక్కడ నేను ఉన్నాను. ఇది రంగన్ పట్టుకున్నాడు. అంటే రంగన్ బాగా చనువు, ఈజ్ వెరీ క్లోజ్ టు హిస్ దాట్. అంటే బాగా చనువు ఉన్నప్పుడు మినహాయింపులు ఉండవు, చనువు లేని చోట మినహాయింపులు, ఇలా మాట్లాడలేము అలా మాట్లాడలేము, బట్ట ఇలా సర్దుకోవాలేమో అలా సర్దుకోవాలేమో ఇలా అనుకో, బాగా క్లోజ్గా ఉన్న చోట మనం ఏమి ఉండవు. ఇప్పుడు మనకి బాగా దగ్గర చుట్టాలు వస్తారనుకోండి, మనం అలా కూర్చుంటే వెళ్ళి మంచినీళ్ళు పుచ్చుకోమంటాం, కొంచెం దూరం చుట్టాలు ఇస్తే మనం వెళ్ళి మంచినీళ్ళు ఇస్తాం. అంటే ఇప్పుడు మన కిచెన్ క్యాబినెట్ సుఖం, మనం ఎక్కువ గౌరవం చేస్తున్నామంటే వాళ్ళు మనకు దూరం చుట్టాలని అర్థం. అంటే రంగన్తో మాట్లాడేవాడు అంత ఫ్రీగా మాట్లాడుతూ ఉంటాడు భగవాన్. వాళ్ళు భగవంతుతో రంగన్ ఏమన్నాడంటే, ఎక్కడ మాట్లాడలేవో అక్కడ నువ్వు ఉన్నానని చెబుతున్నావు, మరి నాతోటి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు రంగన్. ఇడు గురువు. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, నీతో మాట్లాడటం నీతో పని ఉండి, నాకు ఏం మాట్లాడటం లేదు, నీతో మాట్లాడటం నాకేం పని లేదు, కేవలం దయ, కేవలం ప్రేమ, అనుగ్రహించడానికే మాట్లాడతాడు, కానీ జ్ఞాని గురువు అనుగ్రహించడానికే మాట్లాడతాడు, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెరిసీ, ఇంకో పని లేదు. గురువు భక్తులతో మాట్లాడేటప్పుడు పని ఉండి మాట్లాడటం కాదు, దయవల్ల మాట్లాడటం. గురువు నోటంట వచ్చే మాట ఎవడైతే అది దయాస్వరూపం, ఆ మాటే దయ, ఆ మాటే జ్ఞానం, అవుట్ ఆఫ్ లవ్, ఆ మాటలోనే జ్ఞానం ఉంది, ఆ మాటలోనే ప్రేమ ఉంది, ఆ మాటలోనే చైతన్యం ఉంది అని గ్రహించిన వాడు ధన్యుడు. ఏదో పని ఉండి మాట, గురువుతో మాట్లాడటం పని ఉంది. అదే కృష్ణుని గీతలో చెప్తాడు, నాకు ఈ లోకంలో పని చేసి సంపాదించేది ఏమి లేదు, పని చేయకుండా ఉంటే నాకు నష్టం లేదు, పని చేయటం వల్ల లాభం లేదు, మరి ఎందుకు చేస్తున్నానంటే సృష్టి కోసం, లోకం కోసం చేస్తున్నాను, ఆదర్శం కోసం చేస్తున్నాను, కానీ పని చేసి నేను సంపాదించవలసిందంటే ఈ సృష్టిలో ఏమి లేదన్నాడు. అలాగే గురువు మాట్లాడేటప్పుడు, ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెరిసీ. గురువు మాట దయ, గురువు చూపు దయ, గురువు నడక దయ, అంతా దయ, ఆ మాటే కాదు దయ కూడా, ఆ గురువు యొక్క చూపు లుక్స్ కూడా దయ. గురువు మాట్లాడుతుంటే అక్కడ నోరు కాదు మాట్లాడేది, హృదయం మాట్లాడుతుంది, హార్చే మాట్లాడుతూ ఉంటుంది. ఇంచేదంట ఆత్మే కాళ్ళు చేతులు తొడుక్కొచ్చింది. భక్తుని పట్ల జాలితో ఎవరు, ఈశ్వరుడే నీ అంతర్యామ, నీ హృదయ అందరి హృదయాల్లో అంతర్యామగా ఉన్న ఈశ్వరుడే, ఆ చైతన్యమే, ఆ చేతనమే. భక్తుని పట్ల జాలితో భక్తుని పరిపక్వానికి తీసుకురావడం కోసం ఒక మానవ రూపం ధరించి వస్తాడు వాడు గురువు. భక్తుని మెచ్యూరి చేయడం, బయట గురువు లోపల గెండుతాడు, లోపల గురువు లోపలికి తీసుకుంటాడు. బయట గురువు టీచ్ చేస్తాడు, బయట గురువు ఏం చేస్తాడు, గురువు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు. గురువు ఎక్కడున్నాడు, లోపల ఉన్నాడు బయట ఉన్నాడు. నిజమైన గురువు ఎవరు, లోపల ఉన్న చైతన్యం. నిజమైన గురువు ఎవరంటే ఈశ్వరుడే. మనకు అంతర్యామిగా ఉన్న ఆత్మే నిజమైన గురువు. ఆ గురువు ఏం చేస్తుంటే మనం లోపల తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. బయట గురువు టీచ్ చేస్తూ ఉంటాడు, బయట గురువు లోపలికి నెట్టుతాడు, లోపల గురువు లోపల గుంజుకుంటాడు. బయట గురువు పని చే బయట గురువు చేసే పని బయట చేస్తూ ఉంటాడు, బయట గురువు చేసే పని బయట గురువు చేస్తూ ఉంటాడు, లోపల గురువును చేసే లోపల గురువు చేసే పని లోపల గురువు చేస్తూ ఉంటాడు. బయట గురువు లోపలికి నెట్టడానికి చూస్తాడు, లోపల గురువు లోపల గుంజుకోవడానికి చూస్తాడు. లోపల గుంజుకుని లోపల ఉన్న ఈ జీవుని లోపల గుంజుకుని లోపలకు గుంజుకుని ఆ జీవ లక్షణాలని తొలగి వాడిని శుభ్రంగా స్నానం చేయించి అన్నీ చేయించి వాడిని శుచి చేసి వాడికి బుద్ధి కలగజేసి వాడిని మెచ్యూరిటీ తీసుకొచ్చి వాడే పక్వం వాడే తీసుకుంటాడు, వాడే పక్వాన్ని చేసుకుంటాడు. లోపల గురువు తన స్వరూపాన్ని వాడికి ఇస్తాడు. అయ్యా అదే ఆత్మస్వరూపం, అదే జ్ఞానస్వరూపం, అదే ఆనంద స్వరూపం, అదే సుఖస్వరూపం, అదే శాంతి స్వరూపం. ఆ సుఖం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు, ఆ సుఖం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు, ఏ సుఖం, లోపల ఆత్మసుఖం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు దేవుడు వచ్చి నీకు ఎదురుకుండా నుంచున్నా నీకు చూడాలని అనిపించదు. అది గౌరవం లేకపోవటం కాదు, ఆత్మానందంలో జీవుడు ఊగిసలాడుతూ ఉంటాడు. పరమేశ్వరుడు వచ్చి నీ ఎదురుకుండా కనిపించిన ముఖం పైకొచ్చి చూడాలనిపించదు. ఇంకా ఇష్టం లేక కాదు, లోపల ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతి. దేహం ఉన్నా ఒకటే, దేహం లేకపోయినా ఒకటే, ప్రపంచం కనిపిస్తున్నా ఒకటే, ప్రపంచం కనిపించకపోయినట్టే. ఒకటే ప్రభావం, ఒకటే ఆనందం, ఒకటే శాంతి. ముఖం ఇటు తిరగదు, అటు తిరగదు. నదీ ప్రవాహంలాగా ఆనంద ప్రవాహంలో, ఆ శాంతి ప్రవాహంలో కొట్టుకుపోతాడు. ఈ జన్మకి మరణాలకు ఒక అర్థం లేకుండా పోతుంది వాడికి. జన్మ మరణాలు ఎలా ఉంటాయో తెలియదు వాడికి. శరీరాలతో పని లేదు వాడికి. శరీరంతో పని ఉన్నవాడికి శరీరం వస్తుంది, కానీ శరీరంతో పని లేని వాడికి శరీరం రాదు. మోక్షం పొందిన వాడికి పునర్జన్మ రాదు. మోక్షస్థితి ఎవడైతే పొందలేదో వాడికి పునర్జన్మ వచ్చి తీరుతుంది. జీవలక్షణాలు ఉన్నంతకాలం పునర్జన్మలు వస్తాయి. జీవలక్షణాలు లేని వాడికి పునర్జన్మతో పని లేదు కాబట్టి, శరీరంతో పని లేదు కాబట్టి శరీరం రాదు. అంటే భక్తుడు పట్ల జాలితో అంతర్యామి. సర్వేశ్వరుడు పరమేశ్వరుడు మన భర్త, మన ప్రభువు, మన యజమాని, ఈ లోకకర్త. మనకి మీకు ప్రభువు, నాకు ప్రభువు, ఈ పంచభూతాలకి యజమాని. వారికి తెలియకుండా ఈ సృష్టిలో ఏది జరగటానికి వీల్లేదు. అంటే వారు ఏం చేస్తారంటే మనకి టీచ్ చేయడం కోసం, మనకు ఉపదేశించడం కోసం, మనకి అసలు టీచర్ చేసే పని చేయి. టీచరే కృష్ణుడు యాజ టీచర్గా, మన యాజ టీచర్గా మర్చిపోడు. కృష్ణుడి యొక్క లీలను అటించండి. భగవద్గీతలో టీచర్ యొక్క వైభవం అంతా చూపిస్తాడు. యాజ టీచర్గా చెప్తాడు, ఒక పక్కన టీచ్ చేస్తూ ఉంటాడు, భయపడక నేను ఉన్నానని చెప్తూ ఉంటాడు, సపోర్ట్ ఇస్తూ ఉంటాడు, గాల్లో విడిచిపెట్టాడు మనం. భగవంతుని పట్టుకుంటామని చెప్పి పడగొట్టడు. కొంతమంది ఎలక్షన్లో నిలబడమని చెప్పేవాళ్ళే మళ్ళీ 4 రోజులు పోలింగ్ ఉందనక వాళ్ళే మళ్ళీ ఎగ్నెస్ట్ ప్రచారం చేస్తారు. అటువంటి వాడు కదా భగవంతుడు. కొంతమంది ఎలక్షన్లో నిలబడని అంటారు. ఆ నిలబడమని సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకా 4 రోజులు పోలింగ్ ఉందనక మళ్ళీ ఎగ్నెస్ట్ ప్రచారం చేస్తారు. ఈ మనలో అటువంటి వాడు కదా భగవంతుడు. అవసరమైతే భక్తుల కోసం భగవంతుడు ఆడిన మాట తప్పుతాడు వాడు దేవుడు. భక్తుడికి నీడ భగవంతుడు. నిజంగా భగవంతుడి పట్ల విశ్వాసం వాడికి భయంతో పని లేదు. అసలు అభయస్థితిని అనుగ్రహిస్తాడు భగవంతుడు భక్తుడికి. భగవంతుడు భక్తుడు చెయ్యి భక్తుడు పట్టుకోక్కర్లేదు. భక్తుడు చెయ్యి భగవంతుడు పట్టుకుని కూడా లాక్కుపోతూ ఉంటాడు. అదే ఎలా అంత పెద్ద కష్టంగా లాక్చెళ్ళడం. ఒక మహాప్రవాహంలో నదికి వరద వచ్చినప్పుడు ఏనుగులు ఎలా కొట్టుకుపోతాయో అంత తేలిగ్గా లాక్కుపోతా ఉంటాడు ఈశ్వరుడు. ఈ భక్తుడు ఎక్కడికి గమ్యం దగ్గర. అంటే భక్తుడు వాడు బోధిస్తూ ఉంటాడు, ఏదో బోధిస్తూ ఉంటాడు. నువ్వు బాగున్నావు అంటాడు, అవర్యో అంటాడు, వటర్యో అంటాడు, ఉవర్యో అంటాడు, ఏదో చెప్తా ఉంటాడు. ఎలా ఉన్నామంటాడు, బాగున్నామంటాడు, ఆరోగ్యం బాగుందంటాడు. ఇవన్నీ ఎందుకు నేను లోపల తీసిపోవడం,
ఏదో మాట్లాడుతుంటారు సరదాగా, మీకు సరదాగా సరదాగా మాట్లాడిపిస్తూ ఉంటాయి. ఏంటి బాగున్నారు అంటారు, అది బాగు పంటలు బాగున్నాయి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏదో మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు. మధ్య మధ్యలో మీకు ఆత్మను బోధిస్తూ ఉంటాడు, ఆత్మకు నెట్టేస్తాడు వాడు గురువు. మీ యోగక్షేమాలు కూడా అడుగుతూ ఉంటాడు, అవి యువర్ హెల్త్ అంటూ ఉంటాడు. వాట్ ఆర్ యూ అంటాడు, వీఆర్ యూ అంటాడు, ఏదేదో అంటూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉంటాడు, మాట్లాడుతూ మాట్లాడుతూ మన హృదయంలోకి నెట్టుకుపోతూ ఉంటాడు. అది సర్జరీ చేస్తున్నట్టు మీకు తెలియనప్పుడు, మీకు సర్జరీ చేసేస్తూ ఉంటాడు. ఆ సర్జరీ చేస్తున్నట్టు మీకు తెలియనప్పుడు మీ ముఖం నలగనివ్వడు, మీరు కట్టుకున్న బట్ట నలగనివ్వడు, మీరు ముఖాన్ని రాసుకున్న మీ ముఖానికి రాసుకున్న పౌడర్ కూడా చెరగనివ్వడు. వాడి దేవుడు అలా సర్జరీ ఏమీ ఇబ్బంది లేకుండా మీకు ఆ సర్జరీ అనే ప్రక్రియ మీకు బాధ లేకుండా పూర్తి చేసి మీకు మోక్ష సుఖాన్ని ప్రసాదిస్తాడే వాడు గురువు అంటే. అంటే ముగ్గురు త్రిమూర్తులు చేసి ఈ పని కూడా గురువు చేసేస్తూ ఉంటాడు. అయితే భక్తుడి దేహదారుల మధ్య ఉండే కానీ గురువు భగవంతుని ఇంకా లోపల ఉండే పని చేస్తాడు, తెలిసి మీకు సరైన మార్గంలో నడిపిస్తాడు. నీకేమైనా మీ శాపరూతాలు ఉన్నాయనుకో, లోపలికి నిన్ను నెట్టుతూ ఉంటాడు, ఈ బలహీనతలు నీకు అడ్డొస్తూ ఉంటాయి. లోపల భగవంతుడు ఏం చేస్తాడంటే నేను హృదయంలోకి నెట్టుతూ ఉండే ప్రయత్నించినప్పుడు నీ బలహీనతలు, నీ బుద్ధిలో ఉన్న దోషాలు అడ్డొస్తూ ఉంటాయి. మీ ఇష్టాలు అడ్డేస్తూ ఉంటాయి, మీ అయిష్టాలు అడ్డేస్తూ ఉంటాయి, మీ కోపాలు అడ్డేస్తూ ఉంటాయి, మీ పాపాలు అడ్డేస్తూ ఉంటాయి, మీ తాపాలు అడ్డేస్తూ ఉంటాయి. ఇవన్నీ లోపలికి ఆ లోపల హృదయంలోకి ఈ జీవుని నెట్టుకుని వెళతాంటే ఇవన్నీ అడ్డేస్తూ ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని బ్లాక్ చేస్తే రోడ్డు బ్లాక్ అయిందంటారు చూడండి, ఆ రోడ్డు బ్లాక్ ట్రాఫిక్ జామ్ అయింది అనుకుంటాడు. ఈయన లోపలికి తీసుకెళ్తాంటే ఈ పూర్వజన్మ సంస్కారాలు, పూర్వజన్మ వాసనలు, ఈ పూర్వజన్మ తలంపులు, పూర్వజన్మ అలవాట్లు, పూర్వజన్మ వేగాలు ఇవన్నీ వచ్చి ట్రాఫిక్ జామ్ చేసేస్తాయి. అటు ఇది గంటలు గంటల తరపు జామ్ చేసేస్తాయి. ఒక్కోసారి మనం ఒకసారి ట్రాఫిక్ జామ్లో పడ్డామంటే 24 గంటల వరకు రోడ్డు ఇంకా క్లియర్ అవ్వదు, పడ్డాం అంతే ఇంకా అంతక్కడ ఉండకపోతుంది. అలా ట్రాఫిక్ జామ్ పడిన ఉండటండి గురువు, అలా ట్రాఫిక్ జామ్ పడినవ్వకుండా అన్ని క్లియర్ చేసుకుంటే వెళ్ళి అన్ని క్లియర్ చేసుకుని ట్రాఫిక్ ఆ పూర్వజన్మ అలవాట్లు ఉంటాయి, మరి పూర్వజన్మ నుంచి వచ్చే అలవాట్లు ఉంటాయి, అలవాట్లు వచ్చి ట్రాఫిక్ జామ్ చేసేస్తాయి. అవి ఏం చేస్తాడంటే నీ చేత ఏదో చిన్న ప్రయత్నం చేస్తాడు ఆ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి, నీ చేత ఏదో కొంచెం ప్రయత్నం చేస్తాడు, నీ చేత ప్రయత్నం చేసి ఆ రాళ్ళని ఆయనే గెంటేసి నువ్వేదో సాధన చేసి గెంటేసినట్టు నీకు అనిపింపజేసి నీ హృదయంలో గెంటిపోతాడు వాడు. గురు నిన్ను ముట్టుకోమంటాడు, ఆ రాయిని నేను ముట్టుకోమంటాడు, నేను ముట్టుకోమని ఆయన గెంటేస్తాడు. ఆయన గెంటేస్తే నువ్వు అనుకుంటాడు నేనే గెంటేశాను అనుకుంటాడు వాడు గురువు అంటే. నేను ఉరికాడు చెయ్యమంటాడు, ఆ రాయిని మనం గెంటగలమా? ఆ జన్మాంతరంలో వచ్చే వాసనలో జన్మాంతరం పెద్ద పెద్ద బండ రాళ్ళు ఆ బుల్డోజర్ కూడా దాన్ని కదపలేదు ఆ రాయిని. అయ్యా మన చేతిలో ఏం కనిది బండ రాళ్ళు జన్మాంతరం ఎన్ని వేల జన్మల నుంచి వచ్చి గూడు కట్టుకుంటాయి సంస్కారాలు అలవాట్లని. అవి మళ్ళీ ఏం చేస్తాడంటే తొలగించుకోవడానికి కొంచెం బుద్ధి తొలగించుకునే బుద్ధి కలగజేస్తాడు, అట్ని ముట్టుకోమంటాడు, మళ్ళీ ఆ రాయిని మనల్ని ముట్టుకోమంటాడు, గెంటేయడానికి గెంటేస్తాడు. నువ్వేమనుకుంటావు అంటే సాధన చేసి అన్ని గెంటేశాను అనుకుంటావు, కానీ నీకు తెలియకుండా నువ్వు చేస్తున్నట్టు గురువే చేస్తూ ఉంటాడు, కానీ నువ్వు చేస్తున్నట్టుగా నీకు అనిపింపజేసి నీకు ఆత్మజ్ఞానం కలగజేస్తాడు వాడు గురువు. ఆ గౌరవం కూడా ఆయనకు అక్కర్లేదు, వాడు నిజమైన గురువు. ఆ రాళ్ళను ఆయనే గెండుతున్నప్పటికీ నువ్వే గెండుతున్నట్టుగా నీకు అనిపింపజేసి ఆయన అనుగ్రహిస్తాడు వాడు గురువు. అయితే గురువు వల్ల నాకు ఈ సహాయం వస్తుందని నువ్వు అనుకోవాలని గురువు అనుకోడు వాడు గురువు. ఏమన్నా రాని ఇప్పుడు గురువు అంటే నీకు అర్థమవుతుందా? గురువు అంటే గురువు వల్ల మనకు ఏదైనా సహాయం వస్తుందంటే ఈ సహాయం మనకు గురువు వల్ల వస్తుందని మనం అనుకోవాలని గురువు అనుకోడు. అలా అనుకుంటే వాడు గురువు కాదు. ఇట్ ఈజ్ ఎ ట్రూ గురు, ఈజ్ ఎ లాయల్ గురు, ఈజ్ ఎ రాయల్ గురు, ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గురు. వాడు గురువు అంటే ఈజ్ ఎ ట్రూ గురు. ఆయన సహాయ సహకారములు అందిస్తాంటే మనకి ఆయన వల్ల మనకి సహాయ సహకారములు వస్తున్నాయని మనం అనుకోవాలని ఆయన అనుకోడు. అనుకుంటే గురువు కాదు వాడు. అంటే నువ్వు ఆ ఈక్వల్ విజన్ అసలు ఇంకోటి భౌతికంగా మన అభివృద్ధిలో అవటానికి కూడా విజన్ ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి. భౌతికంగా ఆధ్యాత్మిక విడిచిపెట్టేయండి, భౌతికంగా అభివృద్ధి అవటానికి కూడా విజన్ ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి. ఒకసారి తణుకులో హరిశం ప్రసాద్ గారు నేను ఒక చోట మాట్లాడుతున్నాను, ఏదో మాటల సందర్భం. ఇప్పుడు నేను బంగారు పిచ్చుకుని అయిపోయాను కదా, ఇప్పుడు అందరికీ పిలవకుండా అందరూ వస్తున్నారు. తణుకులో నేను 1950లో షుగర్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు
మా బంధువుల్ని స్నేహితుని పిలిస్తే ఐదు శంకుస్థాపనకు ఐదుగురు కంటే ఎక్కువ రాలేదు. ఇప్పుడు నన్ను అందరూ ఇంటర్వ్యూ అడిగి వస్తున్నారు. అంటే అలాగ ఉంటుంది, అది లోకం యొక్క శోభ. అంటే ఎవరిని విమర్శించడం లేదు, అది లోకం యొక్క పోకడ ఎటువంటిది, లోకం యొక్క తీరు ఎటువంటిది, లోకం యొక్క రీతి ఎటువంటిది, లోకం అంటే అంతే అని చెప్పడం కోసం మాట్లాడ సందర్భం నేను పక్కన కూర్చుంటుంది చెప్పారు. అప్పుడు ఆహ్వానించిన రాలేదు, ఇప్పుడు ఆహ్వానించకుండా వస్తున్నారు. అప్పుడు వాంటెడ్ అయిన రాలేదు, ఇప్పుడు అన్వాంటెడ్గా వస్తున్నారు. అది లోకం యొక్క పోకడ. 100 మందిని పిలిస్తే 5 వచ్చారని చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీ శంకుస్థాపన ఎప్పుడు 1950 నాటి మాట. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ పెట్టి పిలిస్తే తణుకులు సగం జనాలు 50% వచ్చేస్తారు. ఇటువంటి లోకాన్ని నమ్ముకుని ఎవడు తరిస్తాడు? ఓ లోకం నిజమైతే దానికి ఒక క్రమం ఉంటుంది. నిజం దానికి, నిజం కాని దానికి క్రమం ఏంటి? అసలు నిజానికి ఒక పద్ధతి ఉంటుంది, నిజం కాని దానికి ఒక పద్ధతి ఏముంటుంది? వెర్రి 1000 విధాలుగా ఉంటుంది, వెర్రితనం 1000 విధాలుగా ఉంటుంది. అంటే లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందని చెప్పడం కోసం చెప్పారు, ఎవరిని విమర్శించడానికి కాదు. తర్వాత ఆయనలో గొప్ప గుణం ఉందని చూశాను, చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఆయన నోటంటే ఇప్పుడు నేను పరుషవాక్యం వెళ్ళాలి. ఎక్కడ ఏది మంచి ఉంటుంది నేర్చుకోవడం నేర్చుకోవాలి మనం. ఎక్కడ ఏది మంచి ఉంటుంది మంచిది. హరిశ్యం ప్రసాద్ గారు నోటంటే ఒక పరుషవాక్యం నేను ఎప్పుడు వినలేదు. అదొక తపస్సు. అంచేది మనం ఎక్కడ ఏ మనుషులు ఏది మంచి ఉంటుంది నేర్చుకోవడం మంచిది మనం. అదే మూడు కొత్తుల బొమ్మ. అది గాంధీ గారు మహాత్ములు అవ్వటానికి అది కారణం. అది ఎక్కడ ఏ మనుషులు ఏది మంచి ఉంటుంది నేర్చుకోవడం ప్రారంభం. అది నేర్చుకో అంతే, మిగతా అనవసరమే. ఇప్పుడు చూడండి, పుష్పాలు ఎక్కడ బాగుంటాయి అని పుష్పాలు తెచ్చుకుని మనం దండ కట్టుకుంటాం. అలా ఎక్కడ ఏ మనుషులు ఏ మంచి ఉంటే అది నేర్చుకో. హరిశ్యం ప్రసాద్ గారిలో నేను గ్రహించింది ఏంటంటే, ఆయన ఐశ్వర్య మాట అటించడానికి వెస్టగడవారు బిర్లా ఉన్నావు కదా, అవన్నీ మనకు అనవసరం. కానీ పరుషవాక్యం ఎప్పుడు మాట్లాడ్డాను. ఒకవేళ ఆయన వల్ల పని అవ్వదు అనుకోండి, నా వల్ల అవ్వదని మీరు ఇంకో ప్రయత్నం ఏదో చేసుకోండి అని చెప్పేస్తారు. కానీ పరుషవాక్యాలు మాట్లాడరు. మనం అదే నేర్చుకోవాలి. ఏ మనుషుల్లో ఏది మంచి ఉంటుంది నేర్చుకోవడం మంచిది మనం. కనీసం ఏదో క్వాలిటీ ఉంటుంది, కనీసం ఏదో ఒక చిన్న మంచి క్వాలిటీ అని ఉంటుంది ఏ మనిషి అయ్యాక. అది నేర్చుకోవడం మనకు అవసరం. అందరినీ సమానంగా చూడు, అందరినీ సమానంగా చూడటం నేర్చుకోవయ్యా. అందరినీ ఈక్వల్ విజన్, అంటే విజన్ ఉండాలి. భౌతికంగా అభివృద్ధి పొందడానికి కూడా ప్లానింగ్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. మీరు ఫ్యాక్టరీ పెట్టారనుకోండి, ఈ ఫ్యాక్టరీ మనం పెడుతున్నాం, ఇందులో లాభ నష్టాలు ఏంటి, మనం పెట్టిన పెట్టుబడి ఎంతవరకు మనం తీర్చగలం, ఎంతకాలానికి ఈ ఫ్యాక్టరీ మన సొంతం అవుతుంది, బ్యాంక్ అప్ ఎప్పుడు వరకు తీర్చగలం, ఎంత విజన్ ఉండాలి. బ్యాంక్ డబ్బులు మన దగ్గర ఉంటే అది కూడా, ఆ డబ్బులు కూడా మన సొంత డబ్బులు అనుకుంటే మన తెలివితేటలు ఎలా ఉన్నట్టు. అది కాదండి, బ్యాంక్ డబ్బు మనం తెచ్చుకుంటాం, ఆ డబ్బు మన సొంతమా బ్యాంకుదే, అది మన సొంతం అని ప్రవర్తిస్తున్నామంటే ఆ మనిషికి విజన్ లేదని అర్థం. ఆ బ్యాంకు డబ్బు మనం తీర్చే వరకు ఆ ఫ్యాక్టరీ మన సొంతం అవదు. అసలు అది బ్యాంకు వారిదే. నువ్వు భౌతికంగా అభివృద్ధి పొందడానికి ఎంత ప్లానింగ్ ఉండాలి, విజన్ ఉండాలి. ఇంకా ఆధ్యాత్మికంగా పొందడానికి ఎంత విజన్ ఉండాలి, ఎంత మెరుగు ఉండాలి, ఎంత జాగ్రత్త ఉండాలి, ఎంత వినయం ఉండాలి, ఎంత వివేకం ఉండాలి, ఎంత బుద్ధి సూక్ష్మత ఉండాలి. ఆధ్యాత్మికంగా భౌతికంగా అభివృద్ధి పొందడానికి ఇంత ప్లానింగ్ అవసరమైతే, ఆధ్యాత్మికంగా మెటీరియల్ వెల్త్కే ఇంత నీకు ప్లానింగ్ అవసరమైనప్పుడు ఆ స్పిరిచువల్ వెల్త్, ఆధ్యాత్మిక భాగ్యం, భౌతిక భాగ్యానికే ఇంత నీకు ప్లానింగ్ అవసరమైనప్పుడు ఆధ్యాత్మిక భాగ్యం సంపాదించడానికి, ఆధ్యాత్మిక సంపద సంపాదించడానికి ఎంత విజన్ ఉండాలి, ఎంత ప్లానింగ్ ఉండాలి, ఎంత దూరదృష్టి ఉండాలి, ఎంత వివేకం ఉండాలి, ఎంత బుద్ధి సూక్ష్మత ఉండాలి, ఎంత సటిల్ ఇంటలెక్ట్ ఉండాలి ఆ స్పిరిచువల్ వెల్త్ నువ్వు సంపాదించడానికి. ఇప్పుడు గురువు దగ్గరికి వస్తున్నాం, తర్వాత నువ్వు నీకు ధైర్యాన్ని పట్టిస్తాడు. గురువు ఏం నేర్పుతాడంటే, నీ బుద్ధిలో హెచ్చు తగ్గులు ఉంటే వంకర్లు తీర్చడం, ఆ వంకర్లు తీయడానికి ప్రారంభిస్తాడు. ఆ వంకర్లు తీసేటప్పుడు మటుకు నీకు నొప్పి లేకుండా చేస్తాడు, లేదు తొందరపడకు. నీ బుద్ధిలో వంకర్లు ఉన్నాయని తెలుసు, కానీ గురువు ఏం చేస్తాడు, నీ బుద్ధిలో వంకరలు ఉన్నాయని చెప్పడు. నీ బుద్ధిలో వంకరలు ఉన్నాయని నీకు చెప్పడగానే వంకరలు చేయటానికి చూస్తాడు వాడే గురువు. ప్రకృతి మనుషులు ఏం చేస్తారు, నీ బుద్ధిలో వంకరలు ఉన్నాయని చెప్తారు కానీ తీయటానికి ప్రారంభం, తీయటానికి చూడడం ప్రకృతి మనుషులు వాడి కదా అయ్యా. ప్రకృతి గురువు అంటే వరల్డ్ మ్యాన్ కాదు, ఈజ్ ఎ డివైన్ మ్యాన్, ఈజ్ నేచర్, ఇజ్ డివైన్ నేచర్, ఈజ్ ఏ అబౌ వరల్డ్, ఈజ్ డివైన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్, ఈజ్ అన్ వరల్డ్. అయితే వాడు మామూలు ప్రకృతి మనిషి చెప్పినప్పుడు నీ బుద్ధిలో చాలా దోషాలున్నాయని చెప్పడు, చెప్పకుండా తీసేస్తాడు. ఆ తీసేటప్పుడు కూడా నీకు నొప్పి లేకుండా, మత్తు మంది పెట్టకుండా, సఫరింగ్ లేకుండా తీసేస్తాడు వాడు గురువు. ఏమి రాడు, ఇంకేం చెప్పమంటావు గురువు గురించి. వాడు గురువు. తర్వాత ఇంకోటి నీకు భయం వేస్తాను మనకు, ఆ భయాన్ని నెమ్మదిగా తొలగి ఆత్మవిశ్వాసం కలగజేస్తాడు, ఆత్మస్థైర్యం కలగజేస్తాడు, ఆత్మధైర్యం కలగజేస్తాడు. అవసరమైతే నీ ఒంటరిగా ప్రపంచం అంతా నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నీ ఒంటరిగా నిలబడి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేట్లు చేస్తాడు. కవర్స్ డై షేక్స్పియర్ చెప్తాడు, కవర్స్ డై మెనీ టైమ్స్ బట్ ది బ్రేవ్ ఓన్లీ వన్స్. వాడు గురువు. గురువు ఏంటంటే నీకు భయం వేస్తాంటే ఆ భయరహిత స్థితి నీ కలగజేస్తాడు. భయంలోంచి భయరహిత స్థితికి తీసుకొచ్చేటప్పుడు ఆ ప్రక్రియలో నీకు తెలియనప్పుడు ఏమంటే మనకి ఇంత ఖరీదు వచ్చేసింది అనుకుంటావు. అంతకుముందు పిల్లిని చూస్తే పారిపోతావు, ఇప్పుడు పులితోటి కూడా పోరాటానికి సిద్ధం అవుతావు. వాడు గురువు. గురువు అనుగ్రహం లేనప్పుడు పిల్లిని చూస్తే పారిపోతూ ఉంటావు. ఇప్పుడు పులి ఎదురుకుండా వచ్చింది అనుకో, పులిని ధైర్యంగా ఎదుర్కొంటావు. పోనీ పులితోటి పోరాడతాం, జయమో అపజయమో, పులి చేతిలో చచ్చిపోతే వేరే స్వర్గం. భయస్థుని భయరహిత స్థితికి తీసుకుపోతాడు ఎవడు, వాడు వాడు గురువు. దేవతలు అందరూ చేసే పని గురువు చేసేస్తున్నాడు. వాడు ఎవడు, వాడు గురువు. గురువు అంటే అసలు చీకటిని డిస్పెల్లర్ ఆఫ్ డార్క్నెస్ అంటే ఎవడైతే చీకటిని పోగొడుతున్నాడో, బాహ్యమైన చీకటిని సూర్యుడు పోగొడుతున్నాడు, లోపల చీకటిని గురువు పోగొడతాడు, లోపల అంతర్యాముగా నాడు చీకటిని పడతాడు, చీకటిని పోగొడతాడు, ఆ బ్లాక్ని క్లియర్ చేసుకుంటూ వస్తాడు, బ్లాక్ని క్లియర్ చేసుకుంటూ వస్తాడు. మీ అలవాట్లు ఏమైనా అడ్డస్తుంటే వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు, క్లియర్ చేసుకుంటూ వస్తాడు. హృదయ గుహ పోయేవాడు జంతుని ఎలా వేటాడుతూ ఉంటాడో, ఆ జన్మకు ఆ జన్మ, ఆ జన్మ ఆ జన్మ గురువు నిన్ను వెంటాడి వెంటాడి హృదయ గుహలో, ఈశ్వరుడు ఏ గుహలో అయితే ఉన్నాడో, మోక్షశాంతి ఏ గుహలో ఉందో, నిర్వాణ సుఖం ఏ గుహలో ఉందో, ఆ గుహలోకి పోయేవాడు ఏ విధంగా అయితే జంతువుని వెంటాడుతూ ఉంటాడో, గురువుని హృదయంలోకి వెళ్లే వరకు ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో వారు నువ్వు తరించే వరకు, నువ్వు ఒడ్డుకు వచ్చే వరకు, నీకు అమృతానుభవం కలిగే వరకు గురువు నిన్ను వెంటాడుతూ ఉంటాడు. శరీరాలు మారవచ్చు, నీ జీవుడు ఇంకో జన్మలో ఇంకో శరీరాన్ని ధరించవచ్చు. నువ్వు ఎక్కడ జన్మించావు గురువు చూసుకుంటూ ఉంటాడు. నువ్వు మర్చిపోయినా గురువు మర్చిపోడు, నువ్వు పూజించకపోయినా గురువు మర్చిపోడు. గురువు ఎక్కడున్నాడో నీకు తెలియదు, నువ్వు ఎక్కడున్నాడో గురువు చూసుకుంటూ ఉంటాడు. గురువు దేహమైతే మన దేహం చనిపోయినప్పుడు ఆ సంబంధం గురువుతో సంబంధం తెగిపోతుంది. గురువు దేహం కాదు కాబట్టి మన దేహం చనిపోయినప్పుడు గురువుతో సంబంధం తెగదు. గురువు రూపరహితుడు, గురువు నామరహితుడు, గురువుకి దేహం ఉన్నా దేహరహితుడు. అంటే గురువుతో సంబంధం జన్మలకి అలా మనం చదువుకుంటూ వస్తుంది. ఎప్పుడు ఎంతవరకు అమృత అనుభవం కలిగే వరకు ఏ గురువు విడిచిపెట్టడు, అలా విడిచిపెట్టేవాడు గురువు కాదు. డెత్ల స్పిరిట్ అండ్ బర్త్ల స్పిరిట్, ఇది ఇలాగ చెయ్యి అలాగ చెయ్యి, ఈలాగ చెయ్యి అలాగ చెయ్యి అని చెప్పడు. ఏది చేస్తే మంచిదో చేతని చేయించుకుంటూ పోతాడు వాడు గురువు. వారి డిక్టేట్ చేయరు, ఇలా నడువు అలా నడువు అని చెప్పరు. వారే నీ చెయ్యి పట్టుకుని లాక్కుపోతూ ఉంటారు. ఇంక ఇలా నడువు అలా నడువు అని చెప్పరు. ఇలా చేయి అలా చేయి అలాగని ఏమి చెప్పరు అయ్యా. వారే తీసుకుపోతూ ఉంటారు గమ్యం దగ్గరికి. వారే ఆ రోడ్డు నడు ఈ రోడ్డు నడు అది డైరెక్షన్ చూసుకో, ఏమీ చెప్పరు. వారే డైరెక్షన్ తీసుకుని నేను గంటుకు పోతూ ఉంటారు సైకోకులకు అయ్యా. వాడు గురువు. మన హృదయంలోనే చీకటిని పోగొట్టడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడికి నమస్కరించకపోతే ఎవడికి నమస్కరిస్తామండి మనం? వాణ్ణి పూజించకపోతే ఎవరిని పూజిస్తాం? ఎవడైతే మన హృదయంలోని చీకటిని తొలగిస్తున్నాడో, ఎవడైతే మన హృదయంలోని అజ్ఞానాన్ని తొలగిస్తున్నాడో వాడిని పూజించకపోతే, వాడికి నమస్కరించకపోతే, వాడిని ధ్యానం చేయకపోతే ఎవడికి పూజించాలి, ఎవడికి నమస్కరించాలి, ఎవరి గురించి ధ్యానం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. ఎవడైనా మనకి చిన్న ఉద్యోగం ఇస్తేనే జీవితం పొడిగినా వాడి పట్ల గ్రాటిట్యూడ్గా ఉంటున్నాం కృతజ్ఞ. ఎవడైనా చిన్న ఉద్యోగం ఇస్తే, నెలకు 2,000 రూపాయలు ఉద్యోగం ఇస్తే జీవితం పొడిగిన వాడి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. ఎంత చేస్తే 2,000 రూపాయలు చేస్తే మన పొట్టకి బట్టకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇంటికా నుంచి ఎలాగైనా నెలకో బస్తా బియ్యం తెచ్చుకోవాలనుకున్నది వేరే విషయం, కానీ ఆ 2,000 రూపాయల జీతం ఇచ్చినందుకు ఎంతో కొంత గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాం. అటువంటిది ఎంతో హృదయంలో ఉన్నటువంటి బండ రాళ్ళని పెకిలించి బయటికి లాగి లోపల ఉంటుంది చీకటిని, లోపల ఉన్న అంధకారాన్ని ఆయన దయచోటి ఆయన బయటికి నెట్టుతూ ఉంటే వాడికి కృతజ్ఞత చూపించకపోతే, వాడిని జపించకపోతే, వాడిని పూజించకపోతే, వాడిని ధ్యానించకపోతే ఎవరిని ధ్యానిస్తాం, ఎవరిని పూజిస్తాం, ఎవరిని జాపిస్తాం? చాయిస్ మీకు ఇస్తాం, మీరే చెప్పండి. మనకు దాహం వేస్తే ఎవడన్నా మంచినీళ్ళు ఇస్తే వాడికి పట్ల మనకు ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తాం, కనీసం మంచినీళ్ళు. మనకు ఆకలి వేస్తాంటే ఎవరైనా పిలిచి అన్నం పెడితే అయ్యో పాప మనకు ఆకలి వేసిన వారు అన్నం పెట్టారని, ఈ చిన్న మంచినీళ్ళకి, ఈ కొద్దిపాటి మంచినీళ్ళకి, ఈ కొద్దిపాటి మెతుకులకి ఇంత కృతజ్ఞత మనం చూపించినప్పుడు చీకటిని తొలగించేవాడిని, అజ్ఞానం తొలగించేవాడిని, బంధంలోంచి విడుదల చేసేవాడికి మనం ఎంత కృతజ్ఞత చూపించాలి, ఎంత జపించాలి, ఎంత ధ్యానించాలి, ఎంత స్మరించాలి? అర్జునుడు అదృష్టం ఏంటంటే భగవంతుడు ఆయన గురువు అయ్యాడు. అర్జునుడికి అదృష్టం ఎక్కడ కలిసి వచ్చిందంటే భగవంతుడానికి గురువు అయ్యాడు, అదొక వైభవం. నీకు భగవంతుడు నీకు వ్యాపకాలు పెంచడు, గురువు నీ వ్యాపకాలు పెంచడు. గురువు ఏం చేస్తాడు? నీ వ్యాపకాలు పెంచడం అయ్యా, నీకు తెలియకుండానే నీ వ్యాపకాల్లోంచి విడుదల చేస్తాడు. గురువు నీకు వ్యాపకాలు పెంచడు, గురువు నీకు ఆందోళన పెంచడు. నీకు ఏదైనా ఉన్న ఆందోళన ఉంటే అదనంగా పెంచడు, అందులోంచి విడుదల చేయడానికి, వ్యాపకాల్లోంచి ఆందోళనలోంచి విడుదల చేయడానికి సహాయ సహకారములు అందిస్తాడు. ఆ సహాయ సహకారములు అందించేటప్పుడు కూడా, ఆ వ్యాపకాల్లోంచి నేను విడుదల చేసేటప్పుడు కూడా, ఆ యాజిటేషన్లోంచి నేను విడుదల చేసేటప్పుడు కూడా, ఆ టెన్షన్లోంచి నేను విడుదల చేసేటప్పుడు కూడా నీకు తెలియకుండా నీకు చేసుకుపోతూ ఉంటాడు వాడు గురువు. ఈ టెన్షన్లోంచి గురువు విడుదల చేస్తున్నాడు. ఒకసారి మనకి మాటలతోటి వర్ణించలేనటువంటి, మనం మనస్సుతోటి ఊహించలేనటువంటి శాంతి సాగరంలో, ఆనంద సాగరంలో ఊగిసలాడుతూ ఉంటాం. ఇది మన తెలివితేటలు వచ్చే మనం చేసే సాధన వల్ల వచ్చేసిన మనకు అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపింపజేస్తాడు గురువు, కానీ గురువు దయ వల్ల వచ్చిందని గ్రహించిన వాడు ధన్యం. మనకి ఎప్పుడైనా ఆనంద సాగరంలో ఈదులాడుతూ ఉంటాం అనుకున్నా, మనం సాధన చేసేసాం, బాగా సాధన చేసేసాం, అందుకే హృదయ గుహలో పడిపోయాం, హృదయ గుహలో ప్రవేశించాం, ఎట్లా సుహేకం, మొత్తం మీద కష్టపడి ఇంటికి చేరుకున్నాం, హోమ్ కమింగ్ ఇంటికి వచ్చేసాం అనుకుంటాం. ఆ ఇంటికి తీసుకొచ్చి పడేసింది కూడా గురువైన సంగతి మనం మర్చిపోతాం. అయినా మర్చిపోయినప్పటికీ మన దగ్గర నుంచి కృతజ్ఞత ఆశించడు వాడు గురువు. నీకు ఏమైనా వ్యాపకాలు ఉంటే ఆ వ్యాపకాలు నిన్ను విడిచిపెట్టమని ఏమని చెప్పడం, నీకు చెప్పకుండానే అందులోంచి సహజంగా న్యాచురల్గా నార్మల్గా నిన్ను విడుదల చేస్తూ ఉంటాడు. నీకు వ్యాపకాలు ఉంటే ఆ వ్యాపకాల్లోంచి నేను విడుదల అవ్వను, నీతో నోటితో చెప్పడు, ఆ వ్యాపకాలు వదిలే, అవి వదిలే, ఇవి వదిలే, అది ఏమి చెప్పడు, చెప్పకుండా వాటిల్లోంచి నేను దూరం చేస్తూ ఉంటాడు. అందుకని వాడు నోటితోటి అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా కూర్చో, అలా కూర్చో అని వారు ఏమి చెప్పరు. వారు ఎలా కూర్చోబెట్టాలి అలా కూర్చోబెడుతూ నేను ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు, కానీ వారు ఏమి డిక్టేట్ చేయరు. నోటితోటి ఏమి చెప్పడం, వారికి మాటలతోటి పని లేదు. చేసేవాడికి ఇంకా మాటలతోటి పనే ఉంది, చెయ్యని వాడి మాటలు చెప్పాలి. చేసేవాడికి మాటలతోటి పని లేదు, చేసేవాడికి చూడటంతో పని లేదు, చేసేవాడికి చూడటంతో పని లేదు, చేసేవాడికి మాటలతోటి పనే ఉంది. చేయని వాడు మాటలు చెప్పాలి, కానీ చేసేవాడికి మాటలతోటి పనే ఉంది. ఎక్కడ మాటలు లేవు అక్కడ ఉన్నాడు ఆయన. మాటలు చేసేవాడికి ఇంకా మాటలు చెప్పడం ఎందుకు? అంటే నీకేది కావాలో నీకంటే ఎక్కువ గురువుకు బాగా తెలుసు. నీకేది కావాలో
నీకంటే నీకెక్కువ గురువు, గురువుకి బాగా తెలుసు. నీలో ఏదన్నా తొలగించుకోవలసిన వాసన ఉందనుకో, ఆ వాసన నీకు సహస్రారంలోకి, ఆ వాసన తలంపు కింద మారి సహస్రారంలోకి వస్తేనే కానీ నీకు ఆ వాసన ఉందన్న సంగతి నీకే తెలీదు. అది నీకు సహస్రారంలోకి రాకముందే గురువు అంతర్యామగా ఉన్నాడు కాబట్టి వాసన తలంపు కింద మారకముందే ఏ వాసన అయితే నీకు ఉందో, ఏ వాసన అయితే నీ గమ్యానికి చేరటానికి బ్లాక్ చేస్తుందో ఆ వాసన చూస్తాడు. పలానా వాసన నీకు ఉందని చెప్పడు, కానీ ఎక్కడ ఆ వాసన ఎక్కడ ఉందో అక్కడ నేను బయటికి నీకు తెలియకుండా బయటికి లాగి కాల్చి బూడిచ్చేసి లైన్ క్లియర్ చేసి నేను హోమ్ కమింగ్ నేను ఇంటికి తీసుకుపోతాడు. నీ ఇంటికి, నీ ఇంటికి నేను తీసుకెళ్ళటం అంటే మోక్షంలోకి తీసుకెళ్ళటం. నేను మోక్షమైన నిజమైన వీళ్ళు, జ్ఞానమైన నిజమైన హౌస్, అదే హోమ్ కమింగ్. ఆ హోమ్ దగ్గరికి తీసుకెళ్లే వాడికి నేను విడిచిపెట్టాడయ్యా. దారిలో అనేక ఇబ్బందులు రావచ్చు, ఆ ఇబ్బందులు వచ్చే బాధలు కూడా నీకు తెలియనివ్వడు. నీకు తెలియకుండా నీ ఆయన చెయ్యి పట్టుకు తీసుకుపోతూ ఉంటాడు. నీకు కావాల్సింది ఏంటో నీకంటే ఎక్కువ నీకు తెలుసు. నీ ఆటంకాలంటే నీకంటే ఎక్కువ ఆయనకి తెలుసు. నీకు ఏది మేలో నీకంటే ఎక్కువ ఆయనకి తెలుసు. నీకు ఏది క్షేమో నీకంటే ఆయనకి ఎక్కువ తెలుసు అయ్యా. అంచేత అది దేనిని ఇంకే విధంగా అతని వ్యాపకాలు నిలిచిపో ఉన్న వ్యాపకాలకు అదనంగా, అంతేకాని నీకున్న బాధలు తగ్గిస్తాడు కానీ అదనంగా బాధలు పెంచడు. ఆయన గురువు అంటే బాధ గురువు కాదు, నిజమైన గురువు బాధ గురువు కాదు, నిజమైన గురువు బోధ గురువే. అయితే నీకున్న వ్యాపకాలు పెంచేవాడు గురువు కాదు, నీకుంచిన సమస్యలు పెంచేవాడు గురువు కాదు. నీకున్న సమస్యలు తగ్గించి, నీకున్న వ్యాపకాలు తగ్గించి, నీకున్న మానసికమైన రోగాలు తగ్గించి, మానసికమైన అనారోగ్యం తగ్గించి, ఏది పోతే నీకు వస్తువు స్వరూపంగా వ్యక్తం అవుతుందో అన్నీ ఆయనంతటా ఆయన పోగొడుతూ శాంతి లేకుండా, విశ్రాంతి లేకుండా, రెస్ట్ లేకుండా పని చేస్తూ సాధకుడికి, ఆ భక్తుడికి, ఆ శిష్యుడికి ఏది ఉపకారమో, ఏ రకంగా చేస్తే అతనికి ఉపయోగం పడుతుందో ఆ రకంగా నీతోడు చెప్పకుండా ఆ రకంగా పని చేసుకుంటూ పోతాడు. రెస్ట్లెస్గా పని చేసుకుంటూ పోతాడు వాడి గురువు. గురువుకి రెస్ట్ ఎక్కర్లేదు, అట్ల ప్రతి క్షణం కూడా తోలుకుపోతాం వాడి గురువు. గురువు అంటే చైతన్యం. చైతన్యానికి రెస్ట్ ఎందుకు? మనస్సుకి రెస్ట్ కావాలి, శరీరానికి రెస్ట్ కావాలి, చైతన్యానికి రెస్ట్ అక్కర్లేదు. రెస్ట్ వల్ల రెస్ట్ వస్తుందంటారు. నువ్వు గురించి, గురువు గురించి ఎలా అనుకున్నా వారు చేసుకునే పని, వారు చేసుకుంటే పని, వారు చేసుకుంటే పడిపోతారు. వారికి ఒకటే పని, గురువు గారికి ఒకటే పని, ఎక్కడున్నా ఒకటే పని. అజ్ఞానం అనే నిద్రలోంచి ఈ జీవుడికి ఎలా మెలకు తీసుకురావాలి, ఎలా వేకింగ్లోకి తీసుకురావాలి. మనం అజ్ఞానం అనే నిద్ర, ఈ సుదీర్ఘమైన నిద్ర, ఇది డార్క్నెస్ట్, ఇది డార్కెస్ట్ నైట్. మనం అజ్ఞానం నిద్రలో చనిపోతున్నాం, అజ్ఞానం నిద్రలో పడుతున్నాం, అజ్ఞానం నిద్రలోనే సఫరింగ్ గురవుతున్నాం. ఏదైనా సంతోషాలు అనుభవించినా, దుఃఖాలు అనుభవించినా, ఏది అనుభవంలోకి వచ్చినా ఈ సుదీర్ఘమైనటువంటి ఈ అజ్ఞానం అనే నిద్రలోనే మనం పోతున్నాం. ఈ అజ్ఞానం నిద్రలోంచి మనం మేలుకొలపడానికి, మనకి జాగ్రత్త ఆత్మ, ఆత్మనే చైతన్యంలోకి, ఆ చైతన్యంలోకి మనం మేలుకొలపడానికి ఎన్ని ప్రక్రియలు కావాలి, ఏ ప్రక్రియలు కావాలి, అది ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఆ టైం చూసుకుంటాడు, ఆ యాక్షన్ చూసుకుంటాడు, అది ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలి చేసుకుంటూ పోతాడు. వాడికి శాంతి అక్కర్లేదు, విశ్రాంతి అక్కర్లేదు వాడి గురువు. ఇంకేం చెప్పమంటాము రాణి గురువు గురించి? రెస్ట్లెస్గా పోతూ ఉంటాడు. చైతన్యానికి రెస్ట్ అక్కర్లేదు. బాడీకి రెస్ట్ కావాలి, మైండ్కి రెస్ట్ కావాలి, ఇంద్రియాలకి రెస్ట్ కావాలి. అది చైతన్యం టైర్ అయ్యటం అనేది సమస్య లేదు, అది టైర్ అవ్వదు. వారి పనే వారిది, వారి ప్రవాహమే వారిది, వారి ప్రవాహమే ప్రవాహం. ఈ అజ్ఞానం అనే ఇద్దరి నుంచి ఎవరో ఒకరిని ఇద్దరిని మేలుకొలపడం కాదు, అంతమందిని మేలుకొలుపుతున్నప్పటికీ వారి టైర్ అవ్వడు. అజ్ఞానం అనే నిద్రను గురువు చేసే ముఖ్యమైన పని ఏంటంటే జీవుణ్ణి అజ్ఞానం అనే నిద్రలోంచి మేలుకు, చైతన్యంలోంచి మేలుకొలిపే పనే గురువు యొక్క మెయిన్ వర్క్, గురువు యొక్క టాప్ మోస్ట్ వర్క్, అట్మోస్ట్ వర్క్. అదే గురువు చేసే పని. అది లోపల నీకు ఆనందం ఉంది, లోపల నీకు ఆనందం ఉంది, లోపల శాంతి ఉంది, లోపల సుఖం ఉంది. ఆ లోపల ఉన్న సుఖాన్ని, లోపల ఉన్న శాంతిని, ఈ లోపల ఉన్న ఆనందాన్ని ఏ గుణాలైతే, ఏ బలహీనతలైతే అవి నీకు అందకుండా ఏదైతే అడ్డొస్తున్నాయో వాటిని బయటికి లాగుతాడు, కాలుస్తాడు, బూడిద చేస్తాడు. ఇదంతా నీకు తెలియకుండానే చేసుకుంటూ పోతాడు వాడి గురువు. ఇంకేం చెప్పమంటావు మరా వాడి గురువు? నీ లోపల సుఖం ఉంది. నీ లోపల ఉన్నది ఉప్పు సముద్రం కాదు, నీ లోపల ఉన్నది పెరుగు సముద్రం కాదు, నీ లోపల ఉన్నది పాల సముద్రం కాదు, నీ లోపల ఉన్నది సుఖ సముద్రం, శాంతి సముద్రం, ఆనంద సముద్రం. ఆనంద సముద్రంలోని మొలకలు వేయటానికి ఏ బలహీనతలు నీకు అడ్డొస్తున్నాయి, ఏ ఏ పాపాలు అడ్డ ఏ ఏ ఏ పాపాలు అడ్డొస్తున్నాయి, ఏ ఏ స్పర్ధలు అడ్డొస్తున్నాయి, ఏ ఏ ఏ ఏ ఏ టెండెన్సీస్ అడ్డొస్తున్నాయి, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడు. చూసుకుని ఉండి అవో ఇన్నున్నాయా అన్నున్నాయా అని అనుకోడు. ఆయన అనుగ్రహం ముందు ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ అని బయటికి లాగుస్తూ ఉంటాడు, కలుస్తూ ఉంటాడు. ఏద పెద్ద ఎంత గడ్డి, ఎంత పెద్ద గడ్డి మీటైనా ఒక అగ్గి పొలకలోకు, ఎంత పెద్ద గుమ్మడికైనా ఒక చిన్న కత్తిపేటకు లోకు, అలా గురువు అనుగ్రహం ముందు బండరాళ్ళు లాంటి వాసన ఉన్నప్పటికీ అని బయటికి లాగుతాడు, బయటికి నెట్టుతాడు. నీ లోపల ఉన్న సుఖ సముద్రంలో ఈజులాడి లేక నీకు సహాయ సహకారములు అందిస్తాడు వాడు గురువు. ఇంకేం చెప్పమంటావు? ఏం రాని ఇంకేం చెప్పమంటావు గురువు? ఆర్ యూ సాటిస్ఫైడ్? ఆర్ యూ ఫుల్లీ సాటిస్ఫైడ్? అంటే నీ బంధాలను బిగించేవాడు గురువు కాదు, నీ బంధాల నుంచి విడుదల చేసేవాడు గురువు. నీ బంధాల్ని, నీ అజ్ఞానాన్ని బిగించేవాడు గురువు కాదు, అజ్ఞానం నుంచి విడుదల చేసేవాడు గురువు. నీ బంధాన్ని బిగించేవాడు గురువు కాదు, నీ బంధం నుంచి విడుదల చేసేవాడు గురువు. నీ బంధాన్ని బిగించేవాడు బరువు, నీ బంధాన్ని బిగించేవాడు బరువు, నీ బంధాన్ని నుంచి విడుదల చేసేవాడు గురువు. నేను చీకట్లోంచి వెలుతుల్లోకి తీసుకొచ్చేవాడు, నేను చీకట్లోంచి చీకట్లోకి నెట్టేవాడు అడు బరువు, చీకట్లోంచి వెలుతులకు తీసుకొచ్చేవాడు గురువు. అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి తీసుకొచ్చేవాడు గురువు, చీకట్లోంచి వెలుతుల్లోకి తీసుకొచ్చేవాడు గురువు, మృత్యులోంచి అమృతత్వంలోకి తీసుకొచ్చేవాడు గురువు. దేవతలందరూ చేసే పని గురువు అక్కడే చేసుకుపోతూ ఉంటాడు. ఇంతకీ నా గురువు ఎవడు అంటున్నాడు? మళ్ళీ వస్తున్నాడు. ఇంతకీ రామాయణం తిని రాముడికి సీతమ్మయం అవుతుందని అటుకి వీడే ఉంటాడు. చివరికి వచ్చేవాడు నన్ను ఎవరిని గురువుగా పెట్టుకోమంటారు? నా గురువు ఎవడు అంటున్నాడు. ఎవరు సన్నిధిలో నువ్వు శాంతిగా ఉంటావు, ఎవరు సన్నిధిలో నువ్వు శాంతి తరంగాల్లో కాంతి తరంగాల్లో ఈదులాడుతూ ఉంటావు, ఎవరి సమక్షంలో కూర్చున్నప్పుడు నీ ఇంద్రియాలు మనస్సు అణిగిపోతాయో, ఎవరి ప్రజెన్స్లో నీకు డివైన్ ప్రజెన్స్లో ఉన్నట్టు అనిపిస్తుందో, ఎవరి ప్రజెన్స్లో నీకు తెలియకుండానే నీకు మన లోచూపు కలుగుతుందో, అంతర్ముఖ దృష్టి కలుగుతుందో, ఎవరి ప్రజెన్స్లో నీ శరీరం మనస్సు కూడా తేలి ఆడుతూ ఉంటాయో, నీ శరీరానికి సంబంధించిన బరువు మనస్సుకు సంబంధించిన బరువు లేకుండా ఎవరి సమక్షంలో నీ మనస్సు శరీరము గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుందో, ఎవరి సమక్షంలో శాంతి తరంగాల్లో శాంతి తరంగాల్లో ఆనంద తరంగాల్లో ముంచబడుతున్నావో, వాడి నీ గురువు. నీ ధ్యానం, నువ్వు ధ్యానం చేసేటప్పుడు జపం చేసేటప్పుడు కూడా నీ గురువు ఎవడో లోపల నుంచి వస్తుంది. ఎవరితోటి నీ మనస్సు శృతి కలుపుతుందో, ఎవరితోటి నీ మనస్సు శృతి కలుపుతుందో, ఎవరి సన్నిధానంలో నీకు కాలం తిరగటం లేదు, వాడు నీ గురువు. ఈ జీవుడి చేత కామాన్ని జయింపజేసేవాడు, కాలాన్ని జయింపజేసేవాడు గురువు. ఎంత చదువుకున్నవాడైనా, ఎన్ని శక్తులు ఉన్నవాడైనా గురువు యొక్క కృప లేకుండా ఈశ్వర సాక్షాత్కారం పొందలేడు. ఎంత పండితుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత ఖ్యాతి ఉన్నా, ఎంత కీర్తి ఉన్నవాడికి గురువు యొక్క అనుగ్రహం లేకుండా, గురువు యొక్క దయ లేకుండా, గురువు యొక్క కటాక్షం లేకుండా, ఆ గురువు యొక్క దయ లేకుండా వాడు సాక్షాత్కారం, సత్య సాక్షాత్కారం పొందలేడు, సత్య సాక్షాత్కారం పొందలేడు. ఏం చేసి గురువేని నిజమైన ఆత్మగా ఉన్నాడు, ఆయన అనుగ్రహం లేకుండా ఆయన ఎలా పొందుతాడు? ఎవరిని పొందాలని మనం అనుకుంటున్నావు, వారు అనుగ్రహం లేకుండా వారిని ఎలా పొందుతావు? గురువు అంటే ఆత్మ, గురువు అంటే సత్యం, గురువు అంటే ఈశ్వరుడు, గురువు అంటే అంతర్యామి. వారి అనుగ్రహం లేకుండా, వారి దయ లేకుండా, వారి కటాక్షం లేకుండా వారిని ఎలా పొందుతావు? పొందే అవకాశం లేదు, పొందడం కూడా సాధ్యం కాదు. వారి దయ లేకుండా వారిని పొందలేము. అక్కడ తగిన గురువు కంటి పిల్లవాడి దగ్గర బిస్కెట్ మనం తీసుకునేవాడు మనకి ఇవ్వటం ఇష్టం లేకపోతుంది. కంటి పిల్లవాడి దగ్గర బిస్కెట్ ఉందనుకోండి, మనం వాడిని ఇమ్మని అడుగుతాను, మనకి ఇవ్వటం ఇష్టం లేదనుకోండి, ఆ బిస్కెట్ మనం తీసుకునేవాడు చేస్తాడు, ఆడి చేతిలో బిస్కెట్ తీసుకోరు, తీసుకుంటే మరి ముక్క ముక్కలు అయిపోతుంది కానీ బిస్కెట్ ఇవ్వడాడు. చంటి పిల్లవాడు ఉన్న చంటి పిల్లవాడి దగ్గర ఉన్న బిస్కెట్ కూడా మనకి ఇవ్వడం, ఆడికి ఇవ్వటం ఇష్టం లేకపోతే అంటే ఎవరు వారి దయ లేకుండా వారిని ఎలా పొందుతావయ్యా? వారి దయ లేకుండా వారిని పొందలే, వారి దయ లేకుండా వారిని పొందలే. గురువు అంటే ఎవరు? నీలోని సత్యమే, నీలోని అంతర్యామే, నీలోని ఆత్మే, నీలోని మహా వెలుగే గురువు. అదే నాకు నరసింహస్వామి గొప్ప వెలుగుగా కనిపించాడు. ఇది నేను, నీ కనిపించేది నేను కాదు, ఇది నేను. ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ. నువ్వు నువ్వు దగ్గరకు వచ్చావు, నేను కనిపించడం లేదనుకుంటున్నావు. నువ్వు చూచేది నేనే కాదు, ఇది నేను. అది నువ్వు అనుకునేది నేనే కాదు, ఇది నేను. అంటే నీలో భక్తి ఉంటే, నీలో ఎంతో కొంత భక్తి ఉంటే ఆ పిందిని పండు చేయటానికి, నీలో వ్యక్తి భావన తగ్గించటానికి, అహంభావ రహిత స్థితిని, అహంభావ రాహిత్య స్థితిని నీ చేత పొందింపజేయటానికి గురువు ఎప్పుడు ఈ కాలం ఆ కాలం అనకుండా నీకు సహాయ సహకారములు ఆయన అందిస్తూ ఉంటాడు. అప్పుడు గురువు నీకు ఈశ్వరుడే గురు రూపంలో వస్తాడు. ఎందుకు? నిన్ను అనుగ్రహించడానికి. ఎవడైతే మనం సర్వేశ్వరుడు అనుకుంటున్నామో, సర్వానికి ఈశ్వరుడు అని ఎవడైతే అనుకుంటున్నామో, వాడు నిన్ను అనుగ్రహించడానికి గురు రూపంలో వస్తాడు. వాడికి రూపం అక్కర్లేదు, గురువుకి రూపం అక్కర్లేదు, నీ ఒక్కడ కోసం ధరిస్తాడు. లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఒక్క ప్రహ్లాదుడి కోసం వచ్చింది, కొన్ని క్షణాలు ఉంది వెళ్ళిపోయింది. రాముడు అవతారం కృష్ణుడు అవతారం లాంటిది కాదు నరసింహస్వామి అవతారం. నరసింహస్వామి అవతారం కొన్ని క్షణాలు ఉంది, అదే నా ఒక ప్రహ్లాదుని అనుగ్రహించడానికి వచ్చింది. అలాగ అవసరమైతే నీలో కనుక యోగ్యత ఉంటే, నీలో కనుక అరగత ఉంటే, కేవలం నిన్ను ఒక్కడిని అనుగ్రహించడానికి అవసరమైతే ఈశ్వరుడు రూపం గురువు రూపం ధరించి వస్తాడు. ఆయనకి శరీరం అవసరం లేదు, నీకోసం శరీరం ధరిస్తాడు. గురువుకి శరీరంతో పని లేదు, ఒకవేళ శరీరం ఉన్నా శరీర రహితుడే. గురువుకి శరీరం ఉన్నా ఆయన శరీర రహితుడే, కానీ నీకోసం ఒక రూపదృష్టి నీకుంది కాబట్టి, ఒక రూపం నీ కళ్ళకు కనిపించడం కోసం, ఒక దృశ్యంగా నీకు కనిపించడం కోసం ఒక రూపాన్ని ధరించి వస్తాడు. వాడే గురువయ్యా, ఈశ్వరుడే. మరి గురువు మనం గురువు వేరు ఈశ్వరుడే వేరు అనుకోకు. ఎవడైతే ఈశ్వరుడు అనుకుంటున్నావో, ఎవడైతే చైతన్యం అనుకుంటున్నావో, వాడే గురు రూపం ధరించి నీ ముందుకు వస్తాడు. ఆ క్లారిటీ చూడండి, ఆ సబ్జెక్ట్లోనే స్పష్టత చూడండి. మరి వీరు వేరు వారు వేరు కాదు, వీరు వేరు వారు వేరు కాదు. వారే ఇలాగ వచ్చారు వారి దగ్గరికి పంపడానికి, వారు ఎవరుగా ఉన్నారు వారి దగ్గరికి పంపడానికి, ఇక కాళ్ళు చేతులు తొడుక్కొచ్చారు. నీకు టీచ్ బోధించడానికి, నిన్ను బాధించడానికి రాలేదు, నీకు బోధించడానికి వచ్చాడు. బాధించేవాడు గురువు కాదు, బోధించేవాడే గురువు. నీకోసం ఆయనకి రూపం అక్కర్లేదు, నీకోసం రూపం ధరిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు, బాగున్నావా అంటాడు, సాధన చేసుకుంటున్నావు అంటాడు. ఈ పిల్లి ఈ పిచ్చిమా ఈ సాధన ఎంత చేస్తామని మనం సరిగ్గా కూర్చున్నప్పటికీ ఏ కాఫీ జ్ఞాపకం వస్తుంది? ఒకసారి మనం ఆత్మ ధ్యానం చేయడానికి బదిలీ ఏ కాఫీనో ధ్యానం చేస్తూ ఉంటాం. రమణ మహర్షి గారి దగ్గర మెడిటేషన్ హాల్లో కూర్చుని అనవరట్టండి, ఏమో రోజు సాంబార్ బాగానేదండి, ఈ పూట సాంబార్ బాగాలి కదా. భగవాన్ దగ్గర అనువరట్టండి, రోజు సాంబార్ బాగానే ఉందంటే ఈ పూట మటుకు సాంబార్ బాగాలి. భగవాన్ ఓరక ఉండేవారు, భగవాన్ ఓరక ఉండేవారు. ఆ పక్కన ఉన్నవారు అనుకున్న సాంబార్ కూడా భగవాన్ దగ్గరికి ఎందుకు వచ్చాం? భగవాన్ దగ్గరికి ఏ పని మీద వచ్చాం ఆ పని మీద మాట్లాడాలి, కానీ వంటింట్లో సాంబార్ కూడా భగవాన్ దగ్గరికి ఎందుకంటే భగవాన్ అన్నట్టునప్పుడు వారు వచ్చిన పని వారు చూసుకుంటున్నారు, మీరు వచ్చిన పని మీరు చూసుకోండి. వారు సాంబార్ కోసం వచ్చారు అని చెప్పి వారి పని చూసుకుంటున్నారు, మీరు వచ్చిన పని మీరు చూసుకోండి. సాంబార్ కోసం వచ్చినాడు, సాంబార్నే ధ్యానం చేస్తాడు. వారి సాంబార్ కూడా చెప్తాడు, నువ్వు అభ్యంతరం పెడతావంటే వారు వచ్చిన పని అది, వచ్చింది సాంబార్ కోసం. కొంతమంది ఏమనుకుంటారంటే ఏదో దేహం వచ్చిందంటే ఏదో సినిమాలు చూసినాడు, సినిమాలు చూసి తిన్నంత తిండి తినే చచ్చిపోతే వదిలిపోతుంది అనుకున్నవాళ్ళు. ఎన్ని సినిమాలు చూడాలంటే అన్ని మ్యాగ్జిమం చూసేసి, ఎంత తిండి ఏ గడ్డి తినాలంటే ఆ గడ్డని తినే చచ్చి, ఏ రోజు దేహం చచ్చిపోతుంది కదండి. అంటే వాళ్ళకి దేహం ఒకటి నిజం, దేహమే ఆత్మ, దేహమే సత్యం, దేహమే సర్వస్వం. ఎంతసేపు ఏం తింటున్నాం, ఏం కట్టుకుంటున్నాం, ఎన్ని సినిమాలకు వెళ్ళాం, కేరాపేట్రస్ బట్టల కొట్లు ఎక్కడికి వెళ్ళి ఇదే గొడవ తప్పించి వాళ్ళకి ఇంకేం ఉండదు. వాళ్ళకి జడమే చైతన్యం కింద కనిపిస్తుంది. అసత్యం సత్యం కింద కనిపిస్తుంది, జడం చైతన్యం కింద కనిపిస్తుంది, అనిజం నిజం కింద కనిపిస్తుంది. వారికి ఇంకేమి లేదు. ఆ దేహాన్ని ఎంతవరకు సుఖపెట్టగలం, ఎంతవరకు సుఖపెట్టడం. అంటే దేహం చచ్చిపోయినప్పుడు మనం, దేహం పోతే మనం పోతామని ఆడు అనుకుంటాడు. జడమే ఆడి కనిపించి చైతన్యం కనపడదు. ఎటు చూసినా జడమే. భక్తుడికి ఎటు చూసినా భగవంతుడే, దేహబుద్ధిని వాడికి ఎటు చూసినా జడమే. ఎటు చూసినా జడమే వాడికి. తిన్నంత తిండి తినడం, చూసినా సినిమాలు చూడటం, ఆఖరికి చెప్పటం చావటం, అదే గమ్యం. అంటే శరీరం తప్పించి ఏది నిజం లేదనుకుంటాడు. ఆ శరీరం ఒకటే సత్యము, శరీరం తప్పించి ఏమి లేదు. కొంతమంది అంటే అంటారు ఏమో ఈ మధ్య మేము సుఖపట్టడం లేదు. ఏ సుఖపట్టకపోవడం ఏంటో అర్థం కాదు. ఈ మధ్యన మేము సుఖపట్టడం లేదు అంటే అంటారు, అదేంటో మరి. బొత్తిగా సుఖపట్టడం లేదండి ఈ మధ్యన అంటారు. మరి ఆ సుఖం ఏంటో మనకు తెలియదు. ఇటువంటి పిచ్చ పిచ్చ ఆలోచనల నుంచి మిమ్మల్ని దూరం చేస్తాడు వాడు గురువు. అసలు సుఖం ఎక్కడ ఉందో అడిగి తెలియదు. సుఖపట్టడం లేదంటాడు ఏంటో మనకు అర్థం కాదు. ఈ మధ్య ఏం బొత్తిగా సుఖం లేదని మాకంటాడు. ఆ సుఖం ఎక్కడ ఉందో తెలియదు. సుఖం అంటే ఏంటి తెలియదు. వాడికి జడ దృష్టి తప్పించి చైతన్య దృష్టి ఏమి ఉండదు వాడికి. వాడి చివరికి జడమే అవుతాడు. అయితే జీవుడికి ముగింపు లేదా? ముగింపు ఉంది. ఎప్పుడు? జ్ఞానోదయం అయిన తర్వాత జీవుడికి ముగింపు ఉంది. ఆ జ్ఞానోదయం గురువు అనుగ్రహం, లేకుండా జ్ఞానం కలగదు. అది జీవుడికి ముగింపు ఉంది. జీవలక్షణాలకు ముగింపు ఉన్నాయి. జీవుడు చేసే యాత్రలకు ముగింపు ఉంది. మరణానంతర జీవితంలో ఆ లోకానికి వెళ్తాడు, ఈ లోకానికి వెళ్తాడు. ఈ జీవుడు ఎంత నిజం, ఆ లోకాలు కూడా అంతే నిజం. రాకపోకలు లేని ఆ సమాన స్థితికి, ఆ సుఖ స్థితికి, ఆనంద స్థితికి గురువు అనుగ్రహం లేకుండా ఈ జీవుడు పొందలేడు, పొందే అవకాశం లేదు. అడే గురువు ఇంకేమని చెప్పమంటావు రాణి గురువు సరిపోతుందా? ఎనఫ్ ఈ జనప్, దిస్ ఈ జనప్. వాడు గురువు అంచేత వాడు 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 చూడండి, అడంగ చూడండి, అలా చూస్తాను. వాడి శరీరం కూడా ఆనందం. వాడి శరీరం కూడా మనకు, ఆడి శరీరాన్ని చూస్తూ ఉంటాను కూడా మనకు ఆనందం కలిగింది. ఏం చేత అంత ఆనందం. వాడు ఏడుస్తూ శరీరాన్ని ధరించడు, ఆనందంతో శరీరం ధరిస్తాడు శిష్యుని వద్దరించి. అంటే వాడి శరీరం కూడా వండర్ఫుల్. వాడి శరీరం కూడా ఆనందమే. ఎక్కడో ఆత్మలో ఆనందం ఉందని చెబుతున్నాం. ఇప్పుడు ఎలక్కది మార్చేసాం, ప్లేట్ మార్చేసాం. ఆడి శరీరం కూడా ఆనందమే. ఏం చేత వాడి శరీరం వచ్చినప్పుడు ఆ భక్తుడిని ఉద్ధరించాలని ఆనందంలో, ఆ ఆనందంలో ఉబ్బుకి ఉబ్బుకి ఆనందంలో ఆనందంతో ఆ శరీరం ధరిస్తాడు. వాడు ఏడుస్తూ ధరించడు. కర్మ అనుభవించి, కర్మ అనుభవిస్తూ ఉంటారు కొంతమంది. కర్మ అనుభవించడానికి ఆ శరీరం ధరించడు. ఏ వాడు బాబు కర్మ అనుభవిస్తూ ఉంటాడు, కర్మ అనుభవిస్తున్నారట. వాడు కర్మ అనుభవించడానికి రాలేదు. గురువు శరీరం, గురువు శరీరం ఆనందంలో ఆ భక్తుడిని ఉద్ధరించాలి, శిష్యుని ఉద్ధరించాలని ఆనంద తాండవంలో, ఆనంద ప్రవాహంలో, ఆనంద వేగంలో శరీరం ధరించాడు. కాబట్టి శరీరం కూడా ఆనందమే. అయితే ఆయన చూసేటప్పటికి మన ఆనందం కలుగుతుంది. వాడు కర్మ అనుభవించడానికి ఆ శరీరం రాలేదు. ఇంకేత ఆ శరీరం ఎలా వచ్చింది? ఏడవటానికి రాలేదు. ఆనందములో, ఆనందములు ఉబికి ఉబికి, ఆనందంలో నాని నాని, ఉనికి రూపం కనిపించాలి కదా భక్తుడికని. ఆనందమే శరీర రూపం ధరించింది. అంతే దాని శరీరం కూడా ఆనందం, గురువు యొక్క శరీరం కూడా ఆనందం. ఆత్మలో ఆనందం ఉందని ఇప్పటివరకు చెబుతున్నాం, గురువు యొక్క శరీరం కూడా ఆనందం. లుక్ ఎట్ హిమ్. ఏం చేత అది ఏడవటానికి, కర్మ అనుభవించడానికి శరీరం రాలేదు. ఎందుకు వచ్చింది ఆ శరీరం? ఆనందంలో వచ్చింది. ఆనందంలో ఉంది, ఆనందంలో వచ్చింది. మళ్ళీ శరీరం కూడా ఆనందంలోనే అదృశ్యం అవుతుంది. ఆనందంతో శరీరం వచ్చింది, ఆనందంలో ఉంది. మన శరీరం మన ఎందులో ఎందులో అదృశ్యం అవుతుంది? మళ్ళీ ఆనందంలోనే అదృశ్యం అయిపోతుంది. మన ఆనందం పంచిపెట్టడానికి, మనకు దుఃఖం పంచిపెట్టడానికి గురువు రాలేదు. ఆనందం పంచిపెట్టడానికి వచ్చాడు. ఆనందాన్ని, శాంతిని, జ్ఞానాన్ని మనతో షేర్ చేసుకోవడానికి గురువు వచ్చాడు. అంటే శరీరం కూడా ఆనందమే, శరీరం కూడా ఆత్మే, శరీరం కూడా చైతన్యమే, శరీరం కూడా బ్లిస్. మీరు ఇప్పుడు ఆత్మ కాదు, ఇప్పుడు శరీరం దగ్గరికి వచ్చేది. గురువు యొక్క శరీరం కూడా ఆనందమే, గురువు యొక్క శరీరం కూడా శాంతి, గురువు యొక్క శరీరం కూడా సుఖమే. లుక్ ఎట్ హిమ్. నా మాటలు నమ్మకపోతే లుక్ ఎట్ హిమ్, యు ఫీల్ ఇట్.
అంటే ఆ భక్తుడి మీద ఉండే ప్రేమ కొలది, ఆ భక్తుడి మీద ఉండే ఆ భక్తుని అనుగ్రహించడానికి ఆనందంతో ఆనందంతో. అందుకే ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువు ఇతరులకు ఇచ్చేటప్పుడు మనం ఎలాగ ఇవ్వాలంటే ఏడుస్తే ఇవ్వకూడదు, అది ఏడుస్తే ఇచ్చే ఇచ్చే పదే ఇవ్వటం మానేస్తే మంచిది, ఆడు కూడా ఏడు పొందుకుంటుంది మనం ఏడుస్తే ఇస్తే. మనం ఏదైనా ఒక వస్తువు ఇచ్చేటప్పుడు ఏడుస్తే ఇవ్వకూడదు, మళ్ళీ మన ఏడుపులో ఆడు మన వాట పంచుకుంటే ఆడికి ఆ వస్తువు ఉపయోగపడకూడనాడు. ఏ పని చేసినా ఎక్కడ ఆనందంగా ఏ పని చేసినా మనం చివరికి బీరకాయ ఎవరికి ఇస్తే పొట్లకాయ ఎవరికి ఇస్తే ఆనందంగా ఇవ్వాలి, ఆనందంగా ఇస్తే వాడికి ఆనందం కలుగుతుంది. అయితే మనం ఆనందంగా ఇవ్వతే పొట్లకి తిన్నాడికి జీర్ణం అవుతుంది అసలు, ఆ మనుషుడి నుంచి ధైర్య పట్టుకుంటున్నాడు ఆనందం. ఎడు చూసిన ఆనందం, ఎడు చూసిన ఆనందమే గురువు. ఇప్పుడు ఆత్మ ఆనందం అని చెప్తున్నాం, ఆత్మశాంతి అని చెప్తున్నాం. గురువు ఆత్మే ఆరోపణ ధరించింది కాబట్టి, ఆనందమే ఆరోపణ ధరించింది కాబట్టి, శాంతి ఆరోపణ ధరించింది కాబట్టి. గురువు శరీరం కూడా ఆనందమే, గురువు శరీరం కూడా శాంతి, గురువు శరీరం కూడా సుఖమే. లుక్ ఎట్ హిమ్. కర్మ జీవుడు అనిపిస్తాడు కానీ ఆత్మ అనిపించదు. ఆత్మ కర్మ అనిపిస్తున్నారా? ఈ మధ్యన సుఖం లేదా మీకు? బొత్తిగా సుఖం లేదండి ఈ మధ్యన అంటే. ఇవన్నీ జీవలక్షణాలు. ఇవన్నీ ఏమిటి? జీవలక్షణాలు. ఈ లక్షణాలు పోగొట్టడానికి వచ్చింది చైతన్యం, అది గురువు. కొంతమందికి కొంతమందికి రూపం మా తెలంగాణ ఎప్పుడైనా అంటా ఉంటారు, నేను ముద్దమ్మాయిన ఎదురుకుండా కూర్చోబెట్టుకో తెలివైన వాళ్ళు వెనకాల కూర్చున్నా పర్లేదని. ఇప్పుడు క్లాసులో క్లాస్ జరుగుతాననుకోండి, ఎప్పుడు కూడా ముద్దబ్బాయిలని ఎదురేసుకోవాలి టీచర్. ఇంకా నీళ్ళు అల్లరగాళ్ళు వీళ్ళు. ఈ ఎదురుకునే టీచర్కి ఎదురుకున్నా ఉంటే అల్లరగాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం అల్లర చేయకుండా కనీసం కూర్చుంటారు పాట విన్నా అనిపోయాను. ఈయన వెనకాల వేసామనుకోండి పిల్లికూతలకు వస్తూ ఉంటారు, మేస్టర్కి తోకలు పెడతా ఉంటారు. అంటే ఎప్పుడు కూడా ముద్దబ్బాయిలను ఎదురేసుకుంటే వాళ్ళు కనీసం పాట విన్నా వినకపోయినా ఊరికి అలా పడి ఉంటారు. తెలుగు మంచి వాళ్ళు వెనకాల కూర్చున్నారు, లాస్ట్ బెంచ్ మీద కూర్చుంటారు. ఈ తెలంగాణ ఏమన్నారు అంటే, నేను ముద్దబ్బాయినే, నన్ను చివరి బెంచ్లో కూర్చోబెట్టుకో, నేను ఎదురుకుండా కూర్చోబెట్టుకో అని. ముద్దబ్బాయిని ఎదురుకుండా చేసుకోమని కాస్త శ్రద్ధగా పాఠం శ్రద్ధగా అయిన వాళ్ళు వెనకాల ఉన్నా పర్లేదు, పాఠం ఎవరైతే శ్రద్ధగా ఉన్నారో ఎవరో అల్లరగాళ్ళు కొంచెం ముందు వేసుకోమని. అది మాస్టర్ కూడా ఇది తోకలు పెడతా ఉంటారు. ఎందుకు ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, భక్తుని ఊరికి ఆశీర్వదిస్తూ కనిపిస్తూ ఉంటారు, నీతో మాట్లాడుతూ ఉంటారు, నేను ఆశీర్వదిస్తూ కనిపెడుతూ ఉంటారు, ఏదో మాట చెప్తారు, ఈ మాట నీకు అర్థమైందని చెప్తూ ఉంటారు, నీకు అర్థమైందని చెప్తారు, పాఠం చెప్తూ ఉంటారు, ఏదో ఉపనిషత్తులు చెప్తూ ఉంటారు, నీకు అర్థమైందని చెప్తూ ఉంటారు, నీకు బాగా విన్నావని చెప్తూ ఉంటారు, నీకు ఎవరు అవగాహన అయిందని చెప్తూ ఉంటారు, ఈ పాఠం నీకు అనుభవంలోకి వచ్చిందని చెబుతూ ఉంటారు. ఇలా చెప్పడం చెప్పడం కలిసి ఇలా ఏదో పెద్ద పాట మాట్లాడితే ఆయనలో కలిపేసుకుంటాడు వాడు గురువు. డాక్టర్ కూడా సర్జరీ చేసేటప్పుడు ఏమంటాడు, ఏంటి బాగున్నారు ఆ మత్తు, ఆ మత్తు సరిగ్గా ఆడికి పట్టింది లేదో చూడటానికి ఏమన్నా బాగున్నా అబ్బాయి, అయితే అంకిల్ లేకపోయి ఒకటి రెండు మూడు నాలుగు అంటాడు, ఐదు వచ్చేటప్పుడు మత్తు ఎక్కుతున్నాడు, ఐదు అయినా ఆగిపోతున్నాయి. అప్పుడు ఇటు కొయ్యటం మొదలెడతాడు డాక్టర్. ఇప్పుడు ఈ మత్తు పెట్టినప్పుడు మీరు ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోలేదేమండి, చేయించుకోలేదా మీరు? ఇంకా బలం ఎక్కలేదేమో మీరు. ఆపరేషన్ చేయించుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే, డాక్టర్ మత్తు ఇస్తాడు, మత్తు ఎక్కింది లేదు వీడికి అర్థం అవ్వడు, అంకిల్ ఎక్కట్రా అంటాడు. ఒకటి రెండు మూడు అంటాడు, నాలుగు అంటాడు, పడిపోతాడు, అప్పుడు ఇంకా తెచ్చుకుంటాడు. మీరు ఇంకా బలం ఎక్కలేదండి. ఏమండి ఇక్కడ డాక్టర్ గారు ఏమంటారంటే, ఈయన ఉంటాడు, నీకు అర్థమైంది లేదా, ఆ వాక్యం నువ్వు శ్రద్ధగా విన్నావా లేదా, అది అన్నావా లేదా, నీకు సబ్జెక్ట్ ప్రాపర్గా అందుతుందా లేదా, నీకు అండర్స్టాండ్ అయిందా లేదా, అదంతా ఏదో ఉంపు కోసం ఈ మాటలు చెప్తున్నా అలా చెప్తే ఆయన ఏమైనా తీసేసుకుంటాడు వాడు గురువు. ఒకవేళ నీకు పక్వ తెలియదనుకో, యోగ్యత లేదనుకో, ఆయన యోగ్యతను పట్టించి ఆయనలో కలిపి ఆయన కలగజేసే వాడి గురువు. ఒకవేళ నీకు యోగ్యత లేదు, నీకు అర్హత లేదు, నువ్వు డిజర్వ్ కాలేదు, నువ్వు బయటకు వెళ్ళిపోవని చెప్పడు, నీకు ఆ యోగ్యత లేకపోతే యోగ్యతను పట్టిస్తాడు, అర్హత లేకపోతే అర్హతను పట్టిస్తాడు, నీ బుద్ధిని విశాలం చేస్తాడు, నీ హృదయాన్ని విశాలం చేస్తాడు, నీకు లేకపోతే లేదని చెప్పడు, ఆ పని ఆయన పూర్తి చేస్తే నీతో మాట్లాడుతూ హెల్త్ ఆరోగ్యం బాగుందా, అది బాగుందా, ఇది బాగుందా, పిల్లలు బాగున్నారా, మేకలు బాగున్నాయా అని అలాగే ఏదో అడుగుతూ ఉంటాడు. ఏదో అడిగితే నీకు తెలియకుండా ఆయన లేనని చేసి
చేసుకుంటాడు వాడి గురువు. వాడి గురువు అయ్యా. అయితే ఇంకోటి చెప్తున్నారు ఇక్కడ భగవాన్, అందరికీ రూపం ధరించక్కర్లేదు, అందరికీ రూపం ధరించక్కర్లేదు, కొంతమందికి జ్యోతిగా ప్రకాశిస్తాడు, కొంతమందికి రూపం ధరించకపోయినా లోపల నుంచే శరీర రూపం ధరించడు, కొంతమంది బాగా మెచ్యూర్డ్ సోల్స్, అడ్వాన్స్డ్ సోల్స్, ఎవాల్వ్డ్ సోల్స్, కొంతమంది చాలా ముగ్గుపోయి ఉంటారు. ఆ ముగ్గుపోయినప్పుడు ఏదైనా పక్షి వాలింది అనుకోండి, దాని మీద సడన్గా రాలిపోతుంది. పక్షి వాలటం వల్ల రాలదు, ముగ్గుపోయి ఉంది, పక్షి వాలపోయినది రాలిపోతుంది. ఈ పక్షి వాలటం వల్ల క్షణం ముందు రాలిపోయిందంటే అటువంటి ఎవాల్వ్స్ బాగా పరిణామంలో బాగా ముగ్గుపోయినటువంటి బాగా పక్కం వచ్చిన జీవులకి వాళ్ళకి శరీరం ధరించక్కర్లేకుండానే లోపల జ్యోతి రూపంలో వాళ్ళకి దర్శనించి లోపల నుంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళు లోపల గుంజేసుకుంటాడు. అలా కూడా కొంతమంది గురువు చేస్తూ ఉంటాడు. ఒకసారి శరీరం ధరించక్కర్లేకుండానే రూపం ధరించక్కర్లేకుండానే సరిదిద్ది చేసేస్తాడు అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా సర్జరీస్ వస్తున్నాయి, కత్తి ముట్టుకోకుండా సర్జరీ చేసేస్తారు. అడికి పైన సర్జరీ ఏం కుట్లు ఏం కుట్టక్కర్లేదు, సర్జరీ అయిపోతుంది. లేటెస్ట్ అదే మోడర్న్ మహర్షి, లేటెస్ట్ మహర్షి. అయితే మనకి ఈ ఈనాటి కాలం వాడు కాబట్టి, మొన్నటి వాడు కాబట్టి మనకు లోకుగా కనిపిస్తూ ఉంటాడు. పాశ్చంతకాయ పచ్చడి ఎక్కువ రుచి అనుకుంటాం మనం. ఆ జ్యోతిగా ప్రకాశిస్తాడు, జ్యోతిగా ప్రకాశిస్తాడు, నీకు జ్ఞానంతో అలంకరిస్తాడు, నిన్ను లోపల నుంచే నిన్ను జ్ఞానంతో అలంకరిస్తాడు, శాంతితో అలంకరిస్తాడు. నీ ముఖం అటు ఇటు తిరగవలసిన పని లేదు, ఇంకా కాళ్ళు చేతులు కలపక్కర్లేదు, ముఖం అటు ఇటు తిరగక్కర్లేదు. లోపలే, ఆ లోపలే సరి, రూపంతో పని లేకుండా, నీకు రూపబుద్ధి లేనప్పుడు రూపంతో పని లేకుండా లోపల నుంచే సర్జరీ చేసి నీకు శాంతిని, కాంతిని, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు పోయా. ఇదంతా వితిన్ లోపల నుంచే చేసుకుపోతూ ఉంటాడు. గురువుకి గురువు ఎలా ఉంటాడు? మళ్ళీ వీడు ఏమంటున్నాడండి, గురువు ఎలా ఉంటాడు? వింటున్నాడు వింటున్నాడు, మళ్ళీ గురువు ఎలా ఉంటున్నాడు అంటాడు గురువు. డౌటింగ్ థామస్ వీడు. మళ్ళీ గురువు ఎలా ఉంటాడంటే, గురువు ఎలా ఉంటాడంటే, గురువు ఓర్పుగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు, గురువు క్షమతో ఉంటాడు. గురువు యొక్క క్షమ, గురువు యొక్క క్షమకి, గురువు యొక్క ఓర్పుకి అద్దులేముండవు. సూదంటి రాయి నువ్వుని ఆకర్షించినట్టు తన మాటతో తన చూపుతో భక్తుని ఆకర్షించుకుంటాడు. ఆకర్షించుకోవటం కదా తన స్వరూపాన్ని ఇస్తాడు వాడు గురువు యొక్క లక్షణం. గురువు యొక్క లక్షణం ఏమిటని అడుగుతున్నాడు ఎవడు? ఈ భక్తుడు అడుగుతున్నాడు గురువు యొక్క లక్షణం ఏంటంటే, గురువు ప్రశాంతిగాను శాంతిగాను ఉంటాడు, అతని శాంతికి హద్దులు లేవు, అతని ఓర్పుకి హద్దులు లేవు, అతని సహనానికి హద్దులు లేవు, అతని క్షమకు హద్దులు లేవు. సూదంటి రాయి ఇనుముని ఆకర్షించినట్టు తన చూపుతో తన మాటతో ఆకర్షించుకుంటాడు. గురువు ఎంతటి వాడో నీకు తెలియదు, నీ స్వరూపం నీకు తెలిసేటప్పుడు తెలుస్తుంది గురువు ఎంతటి వాడు. అప్పటి వరకు గురువు గురించి కూడా నీకు సరిగ్గా తెలియదు. నువ్వెవడో నీకు తెలిసాక గురువు యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. నువ్వెవడో నీకు తెలియ వరకు, తెలిసే వరకు గురువు యొక్క గొప్పతనం కానీ, గురువు యొక్క ఔన్నత్యం కానీ నీకు తెలియదు. నువ్వెవడో నీకు తెలుసుకున్నాక అప్పుడు గురువు యొక్క విశిష్టత, గురువు యొక్క గొప్పతనం, గురువు యొక్క ఔన్నత్యం అప్పుడు నీకు తెలుసు, గురువు యొక్క వైభవం అప్పుడు కదా. నీ స్వరూపం నీకు తెలిసే వరకు వచ్చి మాటల వల్ల గురువు యొక్క వైభవం తెలియదు. నీ స్వరూపం నీకు తెలిసాక గురువు యొక్క ఔన్నత్యం, గురువు యొక్క వైభవం తెలుస్తుంది. అప్పుడు అప్పటి వరకు కూడా గురువు గొప్పవాడు, గురువు ఎంతటివాడు, గురువు అంతటివాడు నీ నోటితోడు చెప్పినా, నువ్వు మనస్సుతోడు ఊహించినా గురువు యొక్క ఔన్నత్యాన్ని నువ్వు గుర్తించలేవు. గుర్తించడానికి నువ్వు సరిపోవు. నీ స్వరూపం నీకు తెలిసాక గురువు యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. అంతవరకు తెలిసినట్టు అనిపించినా అంతవరకు నీకు తెలియదు అయ్యా. అన్ని జీవరాశుల్లోనే నీ గురువును చూడటం నేర్చుకునే పరిస్థితి నీకు తెలుస్తుంది. అంత జీవుడు అంతే మొత్తం అంతా, ఎటు చూసినా నీ గురువే కనిపిస్తూ ఉంటాడు. నిన్ను ఎలా మొగ్గ పెడతా ఉంటాడు, నిన్ను ఎలాగా మొగ్గ పెడతా ఉంటాడు, ఎటు చూసినా నీ గురువే కనిపిస్తూ ఉంటాడు. ఎటు చూసినా నీ గురువే కనిపించినట్టు నిన్ను అనుగ్రహిస్తాడు. ఎటు చూసినా నీ గురువే నీకు కనిపించేటట్టు నిన్ను అనుగ్రహిస్తాడు పోయా. ఇక్కడ చెప్తున్నారు, నీకెక్కడైతే విశ్వాసం, నీకెక్కడైతే విశ్వాసం కుదురుతుందో, ఎవరిని చూస్తే నీకు భక్తి కలుగుతుందో, ఎవరిని చూస్తుంటే నీ లోపల ఆనందం నీకు ఎరుకులోకి వస్తుందో, వాడిని గురువుగా తీసుకో. ఇక్కడ పాండిత్యం ధనం కాదు, బాహ్య ప్రక్రియలు కాదు. ఇక్కడ చెప్పేది ఎవరిని చూస్తుంటే నీకు ఆ శాంతి, ఆ శాంతి తెలుస్తుందో, ఎవరిని చూస్తుంటే నీ లోపల ఉన్న సుఖం నీకు అందుతుందో. వేసవ కాలంలో చల్లటి గాలి వేస్తే ఎలా ఉంటుందో, ఎవరి సమక్షంలో కూర్చుంటే నీకు ఎలా ఉంటుందో వాడిని గురువుగా తీసుకో. ఇంకేం చెప్పమంటావమ్మా గురువు గురించి? వాడినే గురువుగా తీసుకోను అంటే నీకు ముక్తి అనేది బయట నుంచి వచ్చేది కాదు, లోపల నుంచి వచ్చేది. మోక్షం అనేది నీకు బయట నుంచి వచ్చేది కాదు, జ్ఞానం పైనుంచి పోసేది కాదు, లోపల నుంచి ఊరేది. జ్ఞానం అనేది కుంకుడుగా పులుసు పోసినట్టు పైనుంచి పోసేది కాదు, అది లోపల నుంచి ఊరేదే. జ్ఞానం పైనుంచి పోసేది కాదు, లోపల నుంచి ఊరుతుంది. జ్ఞానం లోపల నుంచి ఊరేదే. ఈ లోకంలో ఎందరో మహర్షులు ఉన్నారు, ఎందరో మహనీయులు ఉన్నారు, ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. నీ మనసు ఎవరితోటి శృతి కలిపితే, ఎవరి మీద నీకు విశ్వాసం కుదిరితే వారిని నువ్వు గురువుగా తీసుకొచ్చావు. కానీ మోక్ష అపేక్ష అనేది, మోక్షం పొందాలనే తపన నీకు లోపల నుంచి వస్తున్నా కానీ బయట నుంచి వచ్చేది కాదు. ఏదో చిన్న లోపల నుంచి రావాలి. ఆ తపన, ఆ జిజ్ఞాస, ఆ ముముక్షత్వం, మహాపురుషుడితోటి సహవాసం చెయ్యాలనే తపన, ఇదంతా లోపల నుంచే వస్తుంది కానీ బయట నుంచి వచ్చేది కాదు. ఒకసారి గురువు ఏం చేస్తాడంటే నీకోసం రూపం ధరించడం, నీకోసం రూపం ధరించడం, లోపలనే ఉంటాడు. నీ జిజ్ఞాస నిజమైతే, నీ ముముక్షత్వం నిజమైతే, నీకు అర్హత తగినట్టు మెచ్యూరిటీ నీకు వస్తే నీ లోపల ఉంటాడు. బయట నుంచి నెట్టక్కర్లేకుండా లోపల ఆల్రెడీ ప్రజెంట్ కాబట్టి లోపల గుంజేసుకుంటాడు. నీ జీవలక్షణాలు పోతాడు, నీ జీవలక్షణాలు పోగొడతాడు, ఆయన స్వరూపు నీకు ఇచ్చేస్తాడు. ఇదంతా నీ ఎరుకు లేకుండా, నీ తెలివితోడు సంబంధం లేకుండా చేసేస్తాడు వాడు గురువు. ఒకసారి గురువు రూపం అక్కర్లేదు, గురువుకి రూపం అక్కర్లేదు. నీ జిజ్ఞాస నిజమైతే లోపల నుంచి ఆయన ఆ గైడెన్స్ ఇచ్చి నిన్ను ఆయనలోకి లాక్కుంటాడు. ఆయనలోకి లాక్కోవటం అంటే చైతన్యంలోకి లాక్కుంటాడు. ఆ చైతన్య స్రవంతిలో నిన్ను కలిపేస్తాడు అయ్యా. నీ నామబుద్ధిలోంచి, నీ రూపబుద్ధిలోంచి నిన్ను విడుదల చేసే శక్తిని నీకు ప్రసాదించి, ఆ శక్తిని అనుగ్రహించి నీ రూపబుద్ధిలోంచి, నీ నామబుద్ధిలోంచి నిన్ను విడుదల చేసి చైతన్య స్రవంతిలో నిన్ను ఈదిలాడేలాగా, చైతన్య స్రవంతిలో నువ్వు ప్రవహించేలాగా, నేను మోక్ష సామ్రాజ్యానికి నువ్వు అధిపతి అయ్యేలాగా ఆయన లోపలకు లాగుతాడు, లోపల గుంజుకుంటాడు, లోపల చైతన్య స్రవంతిలో నిన్ను కలుపుతాడు. వాడే గురువు. గురువు యొక్క అనుగ్రహం లోపల నుంచి పని చేస్తుంటుంది. కళ్ళు ఉన్న వాళ్ళు చూడండి, చెవులు ఉన్న వాళ్ళు వినండి, గ్రహించే శక్తి ఉన్నవాళ్ళు గ్రహించండి. భగవాన్ చెప్తున్నారు, ఒకవేళ గురువు ఎదురుగుండా ఉన్నప్పటికీ కళ్ళు ఉన్నా కొంతమంది చూడలేరు, చెవులు ఉన్నా కొంతమంది వినలేరు, అర్థం చేసుకునే శక్తి లేని వాళ్ళు అర్థం చేసుకున్నారు. మనిషి ఎదురుగుండా ఉన్నప్పటికీ కృష్ణ పరమాత్మ ఈ రోజున వచ్చి మన పక్క కృష్ణ పరమాత్మను కౌరవులేమి గుర్తించలేదు. గురువుని గ్రహించడానికి, గురువుని గుర్తించడానికి, గురువు అంటే ఆత్మ, గురువు అంటే శాంతి, గురువు అంటే ఆనందం, గురువు అంటే దైవం, చావులేని సత్పదార్థం గురువు అంటే, అది గుర్తించడానికి నీకు కూడా యోగ్యత ఉండవాలయ్యా. కొంతమంది ఆ గురువు యొక్క వైభవం చెప్తున్నప్పటికీ లోపల యోగ్యత కనుక లేకపోతే, లోపల ఎంతో కొంత మెచ్యూరిటీ లేకపోతే చెవులు ఉండి వినలేరు, కళ్ళు ఉండి చూడలేరు, లోపల ఏదైనా వింటున్నట్టుగా వాడికి బుద్ధిలో కనుక పరిపక్వత అయితే వాడు గ్రహించలేడు. ఇట్ ఇస్ బియాండ్ ఇస్ అండర్స్టాండింగ్. నీ అండర్స్టాండింగ్ కా నీ గురువు యొక్క వైభవం నీ అండర్స్టాండింగ్కి అతీతంగా ఉన్నప్పుడు నీకు అండర్స్టాండింగ్ అయ్యే అవకాశం లేదు. నువ్వు ఒకవేళ తపన, అయ్యో గురువు యొక్క వైభవాన్ని మనం గ్రహించలేకపోతున్నాం, దైవం యొక్క శక్తిని గుర్తించలేకపోతున్నాం, భక్తి లేకుండా శక్తి రాదు, భక్తి లేకుండా జ్ఞానం రాదు, ఈశ్వరుడి పట్ల మనకు భక్తి లేదని తప్పిస్తుంటే ఆ భక్తి కలిగేట్టు అనుగ్రహిస్తాడు వాడి గురువు, వాడే ఈశ్వరుడు, వాడే దేవుడు. ఇక్కడ ఎవరో చెప్తున్నారు, జిడ్డు కృష్ణమూర్తి గారు ఇక్కడ భగవంతుడు ఎవరు అడ్డొచ్చారు మళ్ళీ మధ్య ఇక్కడ ఏదో పానకొన పొడకలేక ఎవరు అడ్డొచ్చామన్నారంటే జిడ్డు కృష్ణమూర్తి గారు గురువు అక్కర్ లేకుండా జ్ఞానాన్ని పొందొచ్చు అని మెడ్రాసులో చెప్పారు. మీరు గురువు యొక్క అవనత్యం గురించి చెప్తున్నారు. జిడ్డు కృష్ణమూర్తి గారు, జేకే గారు గురువు యొక్క దయ లేకుండా కూడా జ్ఞానాన్ని, గురువు యొక్క అనుగ్రహం లేకుండా, గురువు లేకుండా జ్ఞానాన్ని పొందవచ్చని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారని భగవంతుడు ఈ సందర్భంలో చెప్తే భగవాన్ ఏమంటున్నారంటే, వారికి గురువు అవసరం లేకుండా జ్ఞానం పొందొచ్చు, ఇతరులు ఎవరు కూడా గురువు యొక్క అనుగ్రహం లేకుండా జ్ఞానం పొందగలరని వారికి ఎలా తెలుసు? ఒకవేళ వారికి గురువు సహాయం లేకుండా జ్ఞానం వస్తే రావచ్చు, అది వారి వ్యక్తిగత విషయం, వారికి సంబంధించింది. వారికి గురువు లేకుండా జ్ఞానం వచ్చిందని ఇతరులకి ఎవరికి కూడా గురువు అక్కర్ లేకుండా జ్ఞానం వస్తుందని చెప్పడానికి వారెవరు?
అంటే గురువు ఒక్కడేను అయ్యా, గురువు ఒక్కడే, నీ బలహీనతలు నీలో బలహీనతలు అంతకాలం గురువు యొక్క సహాయం నీకు అవసరము. అంటే గురువు సహాయం లేకుండా గురువు బలహీనతలోంచి విడుదల పొందలేనవు. అయితే నా హృదయంలో ఏదో సత్యం ఉంది, ఇది అడుగుతున్నాడు, నా హృదయంలో ఏదో సత్యం ఉంది, అది నాకు తెలియటం లేదు. శాస్త్రం ఉందని చెబుతున్నారు, నా హృదయంలో ఏదో సత్యం ఉందని చెబుతాను శాస్త్రం, కానీ ఉంటే ఉండొచ్చు కానీ అది నాకు తెలియటం లేదు. అది తెలుసుకోవడానికి మీరేమైనా అనుగ్రహిస్తారా అని అడిగితే భగవాన్ ఏమంటున్నారంటే, అనుగ్రహించమని సహాయం చేయమని గురువుని అడగవలసిన పని లేదు, వాడి గురువు. ఏమంటే మీరు మమ్మల్ని ప్రేమించమని అడిగి ఎంతకాలం ప్రేమించుకుంటాం? మీరు మా పట్ల ప్రేమగా ఉండాలని అడిగితే మీరు ప్రేమిస్తారా మమ్మల్ని? జిన్నూరులో పూర్వం 50 సంవత్సరాల పూర్వం ఒక ముసలమ్మ గారు చచ్చిపోయారు. ముసలాయన చనిపోయాడు జిన్నూరులో 50 సంవత్సరాల పూర్వం. ఆ చచ్చిపోయిన ముసలాయన ఏం చేశాడంటే ఆ ముసలిది బతుకుంది, అంటే ఆయన భార్య బతుకుంది, ఏం పొలం రాయకుండా చచ్చిపోయాడు. ఆ ముసలిది, ఆ ముసలావిడ పేరు మీదేమో బ్యాంకులు డబ్బు లేదు, ఏమో 4 ఎకరాలు పొలం రాస్తే కొంచెం కాలక్షేపం, 4 ఎకరాలు ఆయనకు పొలం ఉంది, 4 ఎకరాలు పొలం రాలేదు, బ్యాంకులు డబ్బు వేయకుండా ఆయన చనిపోయాడు, ముసలాయన చనిపోయాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. ఆయన ఏమని అడిగాడంటే, మరి మీరు చనిపోతున్నారు, రాతలు లేవు కోతలు లేవు, మరి అమ్మ మాట ఏంటి, అమ్మను చూడాలి కదా, అమ్మ మాట ఏంటి అని అడిగాడు. ఆయన ఏమన్నాడంటే, నా చేత మీ అమ్మను బాగా చూడని నా చేత చెప్పించుకు, నువ్వేం చూస్తావురా అని అడిగాడు. ఒకవేళ నీకు చూడాలనే బుద్ధి లేనప్పుడు నేను చెప్తే మటుకు నువ్వు చూస్తావా? పొలం రాస్తే మటుకు చూస్తావా? మళ్ళీ ఆ పొలం ఆవిడ చేత రాయించుకోవడానికి చూస్తావు? ఒకవేళ నీకు చూడాలని బుద్ధి లేదనుకో నేను చెప్తే మటుకు చూస్తావా? నా చేత మీ అమ్మను బాగా చూడని చెప్పించుకుని నా చేత చెప్పించుకుని నువ్వేం చూస్తావురా? అయ్యే మాట అర్థం లేని మాట. అదే భగవాన్ ఇక్కడ చెప్తున్నాడు, మా సహాయం మీరు అడగక్కర్లేదు. అడిగకిచ్చడి నీది అకళంక మద కీర్తి, ఆనిశేయక బ్రూహం అరుణాచల. అరుణాచల ఈశ్వరుడికి గుణం ఉందటం, అడగకుండా ఇచ్చే అలవాటు ఉందటం. ఆయనకు గుణం ఉందటం, అడగకుండానే ఇస్తాడటం. ఏది ఇచ్చినా అడగ, దయ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ఏదైనా ఒక వస్తువు ఇచ్చినా కటాక్షం ఇచ్చినా అడగ, ఆయన అడగవలసిన పని లేదటండి. అడగకుండా ఇచ్చే అలవాటు ఉందటండి అరుణాచలేశ్వరుడికి. ఇప్పుడు నా విషయం దగ్గరికి వస్తే, నా విషయం దగ్గరికి నువ్వు వచ్చేటప్పటికి నా చేత అడిగించుకుని, కానీ నువ్వు ఇవ్వనుకో, నీ కీర్తికి భంగం, నాకేం భంగం అన్నాడు. ఇప్పుడు గాజులున్న చెయ్యి గాజులు లేని చెయ్యి దెబ్బలాడుకుంటూ గాజులను చెయ్యికి నష్టం. గాజులున్న చెయ్యి గాజులు లేని చేతులు దెబ్బలాడుకుంటాయి అనుకోండి, గాజులు లేని చేతికి నష్టం లేదు, గాజులున్న చెయ్యికి నష్టం. నువ్వేదో అరుణాచలేశ్వరుడు గొప్పవాడు చాలా కీర్తిమంతుడు అని చెప్పుకుంటున్నారు, నాకే నేను ఎలాగో ఓడగొట్టిన మంచం కూడా నేను బాగా, నాకేం నాకు పోయేది ఏం లేదు. ఇప్పుడు అరుణాచలేశ్వరుడు చాలా దేవుడు గొప్పవాడు ఇది చెప్పుకుంటున్నారు అందరం, లోకం అందరం వాడు శివుడు దేవుడు గొప్పవాడు అని చెప్పుకుంటున్నారు. పైగా ఇంకోటి చెప్పుకుంటున్నారు నీ గురించి, ఏమని చెప్పుకుంటున్నారు? అరుణాచలేశ్వరుడిని ఏం అడగక్కర్లేదు, అడగకుండా ఇచ్చే అలవాటు ఉందని ఇంకోటి చెప్పుకుంటున్నారు నీ గురించి, నిన్ను అలా స్తోత్రం చేస్తున్నారు. ఇప్పుడు నీకు కీర్తి ఉంది, అడగకుండా ఇచ్చే స్వభావం గల అరుణాచలేశ్వరుడు, నా గౌరవం నీకు ఉంది. ఇప్పుడు నా చేత నువ్వు అడిగించుకుని కానీ ఇవ్వనుకో, నాకు నష్టం ఏంటంటే నీ గౌరవానికి భంగం అని చెప్తున్నాడు. అది రమణ మహర్షి, అడుగకిచ్చడు నీదు అకళంకముకి కోరి, నీకే హాని నాకేం హాని లేదు, నీ పేరే పోతుంది, నాకేం పేరు ఉంటే కదా అసలు పోవటానికి అంటాడు. అసలు నా చేతిని గాజులు ఉంటే కదా పోవటానికి, ఆ చేతిలో గాజులున్నాయండి పోవటానికి, నీకే గాజులు ఉన్నాయి, నీకే నష్టం, ఆ తోడు దెబ్బలాడి పెట్టుకుంటాడు. ఇది నువ్వు గౌరవంగా బతుకుతున్నావు, ఇప్పుడు నాకు ఇవ్వనుకోది, నీ గౌరవం పోతుంది, గాజులు లేని చేతికి ఇంక పోవటం ఏమవుతుంది, నీకే నష్టం. నా చేత అడిగించుకుని కానీ ఇవ్వనుకో, నీ గౌరవానికి భంగం, నాకేమి నష్టం లేదు. ఒకవేళ నీ ఇవ్వకపోతే నీకే నష్టం, నీ హానికి నష్టం, నీ గౌరవానికి నష్టం, నీ స్టేటస్కి, నీ స్పిరిచువల్ స్టేటస్కి నష్టం, నాకేమి నష్టం, నాకేమి నష్టం లేదు. అడిగకిచ్చడు నీదు అకళంక మగ్గు కీర్తి, ఆనిశేయక బ్రహ్మము అరుణాచల. ఆత్మ సాక్షాత్కరణి ఆ ట్రూత్ సీకర్స్. కొంతమంది భక్తుల్లో కూడా ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏదో భక్తిగా మనకేదో కోరికలు నెరవేర్చడం కోసం ప్రయత్నం చేసిన అది కూడా భక్తే. ఆర్తుడు అర్ధార్థి అని చెప్పాడు, వాళ్ళు భక్తులు. కానీ ఇక్కడ భగవాన్ ఒక మాట చెప్తున్నారు, నువ్వు దైవ సాక్షాత్కారం సత్య సాక్షాత్కారం పొందాలని అనుకున్నంత కాలం నీ గురువు యొక్క అవసరం ఉంది. నీకు సత్య సాక్షాత్కారం పొందాలనుకున్నంతకాలం నువ్వు ట్రూత్ సేకరగా కనుకుంటే, గురువు అంటే సత్యమే, అంటే నువ్వు ట్రూత్ సేకరగా నువ్వు సత్యానుభవం పొందాలి, సత్య సాక్షాత్కారం పొందాలి అనుకున్నంతకాలం గురువు యొక్క అనుగ్రహం, గురువు అవసరమే. గురువే నీ నిజమైన అసలాత్మగా ఉన్నాడు. నీలో సత్యముగా ఉన్నవాడు గురువే, నీలో నీలో శాంతిగా ఉన్నవాడు గురువే, నీలో చావులేని సత్పదార్థంగా ఉన్నవాడు కూడా గురువే. అంటే ద్వయీభావం పోయే వరకు ఒకటి గుర్తుపెట్టుకోండి, భేదబుద్ధి ఉన్నంతకాలం పునర్జన్మ వస్తుంది. 6, 4, 10 అంత కరెక్ట్, ఇది మ్యాథమెటికల్ యాక్యురస్. భేదబుద్ధి ఉన్నంతకాలం, ద్వయీభావం ఉన్నంతకాలం, ద్వైత బుద్ధి ఉన్నంతకాలం పునర్జన్మ వస్తుంది. భేదబుద్ధి ఉన్న వాడికి పునర్జన్మ వస్తుంది, అభేద బుద్ధి ఉన్న వాడికి పునర్జన్మ నాశిస్తుంది. అంచేది నీకు భేదబుద్ధి గురువు వేరు నేను వేరు నువ్వు అనుకోవచ్చు బిగినింగ్ స్టేజ్లో. గురువు వేరు నేను వేరే అని అనుకోవచ్చు, గురువు కూడా నువ్వు ఎలా అనుకుంటున్నావు గురువు చూస్తూ ఉంటాడు. ఆ భేదబుద్ధిలోంచి నేను అది అతిక్రమింపజేసి అభేద బుద్ధి కలగజేసి అభయస్థితికి జర్చి నేను అనుగ్రహించి నీకు మోక్షాన్ని ఇస్తాడు వాడు గురువు. ఆ భేదబుద్ధిని అణుస్తాడు. ఆ భేదబుద్ధి పోగొట్టడానికి నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీతో తిరుగుతూ ఉంటాడు, నీతో అన్నం తింటూ ఉంటాడు, నీతో మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు, నీతో ట్రావెలింగ్లో ఉంటాడు. ఆ భేదబుద్ధి చూస్తూ ఉంటాడు. ఆ భేదబుద్ధిలోంచి నేను విడుదల చేసి అభేద బుద్ధి నేను అనుగ్రహిస్తేనే కానీ పునర్జన్మలోంచి విడుదల పొందలేవు. ఇంకోటి భేదబుద్ధి ఉన్నవాడిని మరణం మృత్యు వెంటాడుతూ ఉంటుంది. ఏ జన్మ కా జన్మ భేదబుద్ధి ఉన్నవాడిని మృత్యు వెంటాడుతూ ఉంటుంది, అది గురువుకి తెలుసు. ఆ భేదబుద్ధి నుంచి విడుదల చేయడానికి నీతో నడుస్తూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీతో మంచినీళ్ళు తాగుతాడు, నీతో అన్నం తింటాడు. ఎలా ఉన్నావంటాడు, బాగున్నావంటాడు. ఈ మాటలు ఈ రాతలు ఈ ప్రసంగాలు ఈ రచనలు ఈ ప్రవచనాలు అన్నీ కూడా ఉరికేదో మాట్లాడుతూ ఉంటాడు. ఆ భేద బుద్ధిలోంచి విడుదల చేసి నీకు అభేద బుద్ధి అనుగ్రహించే వరకు గురువు విడిచిపెట్టాడు వాడు గురువు. ఇంకే చెప్పంటావు బుర్రా, ఇంకా భేద బుద్ధి ఉన్నంతకాలం మరణంలోంచి ఎవడు బయటకు రాలేడు, అని ఏ జన్మ కా జన్మ మరణం తరుముకుంటూ వెళుతుంది, అది గురువుకు తెలుసు. అంటే గురువు అనుగ్రహం లేకుండా నువ్వు సత్య సాక్షాత్కారం అమృత అనుభవం నువ్వు పొందలేవయ్యా. అయితే ఆత్మ సాక్షాత్కారం లేకుండా నీకు దైవ సాక్షాత్కారం లేదు, జ్ఞాన సాక్షాత్కారం లేదు. ఇది ఫైనల్గా చెప్తున్నారు ఇక్కడ మీకు, నీకు ఆత్మ సాక్షాత్కారం లేకపోతే దైవ సాక్షాత్కారం లేదు, జ్ఞాన సాక్షాత్కారం. జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్ కాదు, మన ఇంద్రియాలతో గ్రహించేది జ్ఞానం కాదు, ఇంద్రియాలతో మనం గ్రహించేది ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ వేరు, నాలెడ్జ్ వేరు. మన హృదయంలో ఒక సత్యం ఉంది, అది ఉన్నది ఉన్నట్టుగా మనం గ్రహిస్తుంది జ్ఞానం. అందుకని ఇంద్రియాలతో మనం లోకంలో జరిగే విషయాలు సేకరించడం అది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 23 జిల్లాలు ఉన్నవి అది జ్ఞానం కదా, ఇన్ఫర్మేషన్. జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్టు నీ తెలుగులోకి రావటం జ్ఞానము, అప్పుడు నీ మరణం విడిచిపెడుతుంది, అది ఇక్కడ సిద్ధాంతం. నాలెడ్జ్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు. ఇంద్రియాలతో మనం గ్రహించేదంతా ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ నాట్ ట్రూ నాలెడ్జ్, దట్ ఈస్ నాట్ ఫెయిత్ఫుల్ నాలెడ్జ్, దట్ ఈస్ నాట్ లాయల్ నాలెడ్జ్. అది ఆ ఇన్ఫర్మేషన్ మన మృత్యులోంచి విడుదల చేయదు, అనుభవం మృత్యులోంచి విడుదల చేస్తుంది. ఎన్ని వింటివంటే ఏమంటున్నాడంటే మీ కృప నా మీద ఉంటుంది, మళ్ళీ అడుగుతున్నాడు చేదస్తంగా కాలం ఉండదని వీడికేదో అనుమానం, డౌటింగ్ థామస్లా ఉన్నాడు వీడు. వీడేమంటున్నాడంటే మీ దయ నా మీద ఉంటుందా అంటున్నాడు. భగవాన్ ఏమంటున్నారు దానికి ఎంత వండర్ఫుల్ రిప్లై చెప్తున్నారు, దయ ఎప్పుడు దయ ఉంటుందని చెప్పలేదు, దయ దయ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దయ ఎప్పుడునే ఎప్పుడు దయా నువ్వు అడిగినా ఉంటుంది, అడగకపోయినా ఉంటుంది. నీకు అడగత వస్తుంటే ఆ దయ యొక్క స్వరూపం నీకు తెలుస్తూ ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి, నీ దయ నా మీద ఉంటుందంటే భగవానే ఉంటున్నారు. దయ ఉంటుందని చెప్పడం, దయ ఎప్పుడునే ఉంటూనే ఉంటుంది. దయ లేకుండా ఎప్పుడు ఉండదు. అది గురువు దయ లేకుండా ఉండడు, అగ్ని వేడి లేకుండా ఉండదు, అగ్ని వేడి లేకుండా ఉండదు, అలాగే గురువు దయ లేకుండా ఉండడు. ఆ గురువు దయ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అయ్యా. గురువు ఎప్పుడు దయ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, కానీ నీకు అది గ్రహించే బుద్ధి కావాలి. అది నీకు అది ఆ గురువు యొక్క దయదా, నీకు గ్రహించే బుద్ధి కలగాలి. నీ గ్రహించే బుద్ధి ఉందా లేదో నువ్వు చూసుకో. గురువు దయ ఉందా లేదని కాదు, ఆ దయని గ్రహించే బుద్ధి నీకు ఉందా లేదో, ఆ దానికి తగిన యోగ్యత ఉందా లేదో నువ్వు చూసుకోవయ్యా. మరి అది ఎలా తెలుస్తుంది? ఏమంటాడు, ఆ గురువు యొక్క దయ నాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు భగవాన్ రిప్లై ఏం చెప్పి, గురువు మీద భక్తి వల్ల తెలుస్తుంది. వండర్ఫుల్, బాగా ఫాలో అవ్వండి ఇక్కడ సబ్జెక్ట్. గురువు యొక్క దయ అంటే మీ దయ నాకు కావాలన్నాడు. అంటే ఆయన దయ ఎప్పుడు ఉండనే ఉంది అన్నాడు. ఆ దయ ఎప్పుడు ఉండనే ఉందనే సంగతి నాకు ఎలా తెలుస్తుంది? నాకు తెలియాలి కదా, ఉంటే సరిపోదు కదా. నా నీకు తెలుస్తుంది, గురువు మీద భక్తి వల్ల నీకు అది తెలుస్తుంది. గురువు వల్ల గురువు మీద విశ్వాసం వల్ల తెలుస్తుంది. నువ్వు విశ్వాసహీనుడు అవ్వద్దు, విశ్వాసం వల్ల తెలుస్తుంది. ప్రపత్తిలో గురువు పట్ల ప్రపత్తిలో గురువుకి శరణాగతి చెల్లించుడు, అది నీకు తెలియబడుతుంది. అది నీకు తెలియబడుతుంది, ఉంటే సరిపోతుందా? వీడెవడు గట్టికారు, వీడు పట్టు గట్టిక పట్టుకున్నాడు. ఈ భక్తుడు ఎవడు గట్టికారి, ఎవడు గట్టిగా పట్టుకున్నాడు. భగవాన్ ఏమన్నారంటే అనుగ్రహం ఎప్పుడు ఉండనే ఉందని, ఉంటే సరిపోతుందా నాకు తెలియాలి కదా అంటున్నాడు. ఎవడు గట్టికారి వీడు, నీకు తెలుస్తుంది. అయితే గురువు అనుగ్రహం ఎప్పుడు నువ్వు ఉండనే ఉంది. గురువు అనుగ్రహం లేదనుకున్నప్పుడు ఉంది, ఉందనుకున్నప్పుడు ఉంది. భగవాన్ చెప్పడంలో సందేహరహితంగా చెప్తాడు ఆయన సార్. అనుకోటాలో బాగున్నారా లేదా అనుకోండి, ఇటువంటి అనుకోటాలు అక్కడ కుదరమని ఏది చెప్పినా నిశ్చయంగా చెప్తాడు. అనుకోటాలు కుదరవు. మీ ఆరోగ్యము బాగున్నదని ఈ బాగోటాలు కుదరవు. అక్కడ మీ ఆరోగ్యము బాగున్నదని తలుస్తున్నాను అంటే ఆరోగ్యం బాగుండొచ్చు బాగోపోవచ్చు, తలుస్తున్నాను అనుకోటాలు కుదరవు అక్కడ. ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే, అనుగ్రహం ఎప్పుడు ఉంది, అనుగ్రహం ఎప్పుడు ఉంది. నీ తలంపు నీకు నీ ఆలోచన దాన్ని పట్టుకోవచ్చు పట్టుకోకపోవచ్చు. అంటే ఆ అనుగ్రహాన్ని గుర్తించడానికి కూడా నీకు శక్తి ఉండొచ్చు. శక్తి ఉంటే తెలుస్తుంది, శక్తి లేకపోతే తెలియదు. నీకు తెలిసిన అనుగ్రహం ఉంది, నీకు తెలియకపోయినా అనుగ్రహం ఉంది. నీకు తెలియనంత మాత్రం అనుగ్రహం లేదని అనుకోవద్దు. అనుగ్రహం ఎప్పుడూ ఉంది, నీకు తెలిసినా ఉంది, నీకు తెలియకపోయినా ఉంది. ఒకవేళ నీకు తెలియకపోతే తెలియటం లేదనుకో, కానీ అనుగ్రహం లేదని మటుకి అనుకోవద్దు. ఒకసారి గురువు కూడా ఏం చేస్తాడంటే, మనం అనుకుంటూ ఉంటాం మనం మర్చిపోయాడేమో గురువు అని. ఒకసారి ఏం చేస్తాడంటే జిముక్కులు చేస్తూ ఉంటాడు ఆయన. ఒకసారి ఆ జిముక్కులు జిముక్కులు అంటే గురువు ఏం చేస్తాడంటే, ఒకసారి మనం అనుకుంటాడు నా చెయ్యి వదిలేసాడండి, ఈ మధ్య మా గురువు జ్ఞాపకం రావటం, మా గురువు ఎక్కడికి పోయాడంటే తెలియటాడు, మా గురువు మాకు జ్ఞాపకం రావటం అని అలా అనుకుంటాం. అలా అనుకుంటాం మనం కూడా, పైకి అనపోయినా లోపలేండి, మన గురువు మనం వదిలేసాడు, ఏంటో ఈ వజ్రం మనకి శాంతి లేదంతా ఆందోళనగా ఉంది, గురువు మనం వదిలేసాడు అలా అనిపిస్తుంది. అలా అనిపింపజేస్తాడు మన చేత అనుగ్రహం, అలా అనిపింపజే చేత మనం కౌగిలించుకోవటం. జిమ్మిక్కులు ఒకసారి మనం వదిలేసాడు, ఎక్కడికి పోయాడు, గురువు మధ్యన కనపట్టాలి రా, ఎక్కడికి పోయాడు అనిపిస్తుంది. ఇటువంటి తలంపులు మీరు పైకి చెప్పరు, మీ గౌరవానికి భంగమేమో. ఎక్కడికి పోయాడు మనం గురువు మధ్యన చూసిన అశాంతిగా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది, ఈ గురువు దయ అక్కడ లేదు మనకి అని అనిపింపజేస్తాడు, తోపింపజేస్తాడు. గురువు దయ అక్కడ ఉంది కానీ తోపింపు, ఇవన్నీ ఎందుకు తోపించేస్తాడు అంటే మళ్ళీ గాఢంగా గూఢంగా ఆయన హృదయంలోకి మనల్ని తీసుకోవడానికి ఈ జిమ్మిక్కులు చేస్తూ ఉంటాడు. తెలిసినవాడు ధన్యుడు, అది తెలిసినవాడు ధన్యుడు, అది తెలిసినవాడు ధన్యుడు. అంచేది అనుగ్రహం ఎప్పుడు ఉండనే ఉంది. నీ బుద్ధిలో దోషం ఉంటే అనుగ్రహం నువ్వు పట్టుకోలేకపోవచ్చు. నీ బుద్ధిలో దోషం ఉంటే అనుగ్రహం అక్కడ ఉందో, కానీ నీ బుద్ధి లేదన్నా దోషం ఉంటే, నీ బుద్ధిలో వాండరింగ్ ఉంటే అనుగ్రహాన్ని గుర్తించలేకపోవచ్చు. నువ్వు గుర్తించినంత మాత్రం చేత అనుగ్రహం లేదని మటుకు నువ్వు అనుకోవద్దు.
అజవు గుణ సత్యం అది నీకు ఎరుగుపరుస్తాడు. అది తప్పించి ఏదీ లేదని అనుభవంలో కూడా నీకు తీసుకొస్తాడు. ఉన్నది ఒకటే బ్రహ్మ, ఆ బ్రహ్మము తప్పించి ఏదీ లేదు. అది భగవాన్ చెప్తారు కదా, యాక్సెప్ట్ ట్రూత్, యాక్సెప్ట్ బ్రహ్మం, యాక్సెప్ట్ రియాలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. అది తప్పించి, ఆ బ్రహ్మము తప్పించి ఇంకేమీ లేదని నీకు తెలియ వచ్చే వరకు నిన్ను వెంటాడుతూ ఉంటాడు. ఆ గురువు ఎక్కడో ఉన్నాడని అనుకుంటా ఉంటావు. ఈ లోపల బ్రహ్మము నీకు ఎరుకులోకి వచ్చాక ఎక్కడో ఉన్నాడు అనుకున్నాను. ఎక్కడే ఉన్నాడు అని మళ్ళీ అనుకున్నట్టు వస్తుంది. ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అనుకున్నాడు, ఎక్కడే ఉన్నాడు అని నీకు అనుభవంలోకి వస్తుంది. ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడని ఎంతకాలం అనుకుంటూ వచ్చాను, ఇన్ని జన్మల నుంచి అనుకుంటూ వచ్చాను, ఎక్కడో ఉన్నాడు, ఎక్కడే ఉన్నాడు అనే సంగతి ఆ బ్రహ్మం నీకు అనుభవంలోకి వచ్చాక నీకు తెలుస్తుంది. అయ్యా ఎక్కడో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు నీకు అనిపిస్తుంది. ఇక్కడ తెలిసాక తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? అక్కడ వైకుంఠంలో ఉన్నది, కైలాసంలో ఉన్నది, ఇక్కడే ఉన్నది అని నీకు తెలుస్తుంది. ఆ బ్రహ్మము తప్పించి ఉన్నదేదో ఉంది, అది తప్పించి ఇంకేమీ లేదన్న సంగతం ఆ నగ్న సత్యం నీకు అనుభవంలోకి తీసుకొస్తాడు. అది గురువు. నీ లోపల వస్తువు తెలిసాక, నీ లోపల బ్రహ్మం తెలిసాక ఎక్కడో గురువు ఉన్నాడనుకునే బుద్ధి పోతుంది నాకు. ఎక్కడో ఉన్నవాడు ఇక్కడే ఉన్నాడు, ఎక్కడ ఇక్కడే ఉన్నాడు, ఎక్కడో ఉన్నదనుకున్నది ఇక్కడే ఉన్నదనే సంగతి నీకు అనుభవైక వేద్యం అవుతుంది. ఇదంతా గురువు దైవలే జరిగిపోతూ ఉంటుంది.
అంటే గురువు నీకు వేరుగా బయటకి, ఆయన వేరు నేను వేరు అని అనుకుని గురువుతో, గురువుతో నువ్వు గురువుని జపిస్తూ ఉండొచ్చు. ఆయన వేరు ద్వయీభావం, గురువుతో ఆయన వేరు నేను వేరనే నువ్వు పూజ ప్రారంభిస్తావు, జపం ప్రారంభిస్తావు. కానీ నీ హృదయంలో ఉన్న సత్యాన్ని ఆయన నీకు బోధిస్తాడు, నీ హృదయంలో ఉన్న సత్యం గురించి నిన్ను స్మరింపజేస్తాడు, దానికోసం నిన్ను తప్పింపజేస్తాడు. తప్పింపజేసి స్మరింపజేసి విడిచిపెట్టడు. అది పొందే, అది పొందే వరకు ఆయన ఆయన దాన్ని నీ వెంటాడుతూ ఉంటుంది వాడి గురువు. ఇంకేం చెప్పమంటావు మరి రాణి? 520, 515 మనసులో కాలం ఉంది, ఆత్మలో కాలం లేదు. మనస్సులో కాలం ఉంది, చైతన్యంలో కాలం లేదు. మనసును మర్చిపోతే కాలం లేదు. అంటే గాఢ నిద్రలో మనకి 8 గంటల సేపు 8 క్షణాల కింద వెళ్ళిపోతుంది. అంటే అక్కడ మనస్సు లేదు. అంటే భగవాన్ చెప్తున్నారు, ముగిస్తున్నాం కొద్ది టైం కూడా, మనం టైం కాలాన్ని కూడా గౌరవించాలి. మనం కాలాన్ని కూడా గౌరవించాలి. గురువుని పట్టుకో, గురువుని పట్టుకో, విడవకుండా పట్టుకో. గురువుని పట్టుకో, గురువుని పట్టుకో, విడవకుండా పట్టుకో. గురువుని ఆశ్రయించు, గురువుని ఆశ్రయించు. వారు చెప్పేది శ్రవణం చెయ్యి. వారి గురువుని ఆశ్రయించు, వారు చెప్పేది శ్రవణం చెయ్యి. వారికి సేవ చెయ్యి, గురువుకి సేవ చెయ్యి. అయి ఆయనకి నువ్వు సేవ చేసుకోలేదు, ఆయన మాటలు వినేయగలిగి నీకేం తెలుస్తుందంటే, ఆయనకి సేవ, గురువుకి మహాత్ములకి సేవ చేయటం వల్ల, మహర్షులకి సేవ చేయటం వల్ల నీకేం తెలుస్తుందంటే, ఈ జన్మకి ఏ కారణం వల్ల ఈ జన్మకు వచ్చాం, ఏ కారణం వల్ల ఈ దుఃఖం, ఈ దుఃఖానికి ఈ దుఃఖం మనకు కలుగుతుంది, ఆ కారణాలు తెలుస్తాయి. ఆ కారణం నీకు తెలిసాక కారణాన్ని గురువుని తొలగిస్తాడు వాడు. గురువుకి సేవ చేస్తాడే మీకేం తెలుస్తుందంటే, ఏ కారణం వల్ల ఈ జన్మకు వచ్చాం, ఏ కారణం వల్ల మనకి ఈ దుఃఖం వస్తుంది అని నీకు ఆలోచన ప్రారంభమవుతుంది గురువుకి సేవ చేయటం వల్ల. ఆ కారణం నీకు తెలియజేస్తాడు. ఆ కారణాన్ని తెలియజేసి ఆ కారణాన్ని నీకు తెలియకుండానే కత్తిరిస్తాడు. కత్తిరిస్తే దుఃఖంతో జన్మతోటి సంబంధం నీకు ఊడిపోతుంది. అలా ఊడిపోయేలాగా అనుగ్రహించేవాడే గురువు. ఏమో రమేష్, ఏంది ఉపనిషత్తులు చదివా కదా, ఉపనిషత్తులు సారమనేది మోడర్న్ మహర్షి. అయితే నీకు దుఃఖ కారణం గురువు సేవ చేస్తంటే, ఏ కారణం వల్ల దుఃఖం వస్తుందో నీకు తెలుస్తుంది. ఆ కారణం నీకు తెలియపరుస్తాడు, నీ బుద్ధికి నీ మెదడుకు అందజేస్తాడు ఆ కారణం. ఆ కారణాన్ని నీకు తెలియపరిచి ఊరుకోడు. ఆ కారణంలో నుంచి విడుదల పొందటానికి కూడా ఆ జన్మకు కారణం, దుఃఖానికి కారణం, బంధానికి కారణం ఏంటంటే నీకు తెలియపరిచి ఆ కారణాన్ని తెలియపరిచి ఊరుకోడు. ఆ కారణంలోంచి నిన్ను విడుదల చేస్తాడు వాడే గురువు. భగవాన్ మాట చెప్తున్నారు, ఈయన తప్పుకుంటున్నాడు, ఈయన పక్క తప్పుకుంటున్నాడు. ఇక్కడ ఏం చేతి ఇక్కడ పక్క తప్పుకుంటున్నాడు, ఇక్కడ పక్క తప్పుకుంటున్నాడు. మరి ఆయన మధ్యలో రాకూడదు అనుకుంటున్నాడు ఏంటి, ఇక్కడికి పక్క వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మధ్యలో మనం ఎందుకు అనుకుంటున్నాడు ఏంటో మరి ఇక్కడ ఏం చేతి ఇక్కడ ఇప్పుడు వరకు ఇక్కడ చెప్పి ఇక్కడ పక్క తప్పుకుంటున్నాడు. ఎలా తప్పుకుంటున్నాడు చూడండి, ఇక్కడ భగవంతుని పట్ల అపచారం చేస్తే, నువ్వు భగవంతుని పట్ల ఎప్పుడైనా పొరపాటు చేస్తే గురువు నిన్ను సరిదిద్దుతాడు. భగవంతుని పట్ల నువ్వు ఏదైనా అపచారం చేస్తే, ఉపచారం చేయకుండా భగవంతుడికి నువ్వు అపచారం చేస్తే అపచారం యొక్క ప్రభావం నీ శిరస్సు మీద పడకుండా గురువు నిన్ను సరిదిద్దగలుగుతాడు. నువ్వేదైనా సంవత్సరాల తరబడి అనుభవించవలసింది కొన్ని క్షణాల్లో నేను అనుభవింపజేసి నిన్ను విడుదల చేస్తాడు అపచారంలోంచి వాడు గురువు. ఒకవేళ భగవంతుడు మీకు 10 సంవత్సరాలు శిక్ష చేశాడు అనుకోండి, ఏదో 10 రోజులు మిమ్మల్ని అనుభవింపజేసి విడుదల చేస్తాడు వాడు గురువు. అంటే భగవంతుడు కాల మిమ్మల్ని శపిస్తే ఆ శాపం యొక్క ఫలితం కొన్ని గంటలు మీకు అనుభవింపజేసి బయటకు తీసుకొస్తాడు వాడు గురువు. వాడు గురువు అపచారం చేస్తే గురువు సరిదిద్దే సరిదిద్దగలడు. గురువు సర్దికి అపచారం చేస్తే, ఒకవేళ గురువు పట్ల మీరు అపచారం చేస్తే, భగవంతుడి పట్ల మీరు అపచారం చేస్తే గురువు సరిదిద్దగలడు. కానీ గురువు పట్ల మీరు అపచారం చేస్తే భగవంతుడు సరిదిద్దలేడని ఆయన రమణ మహర్షి గారు చెప్పటం లేదటండి. కొంతమంది మహాత్ములు చెబుతున్నారట, ఆయన పక్క తప్పేసుకున్నాడు ఇక్కడ. ఇది మీకు బాగా అర్థం చేసుకోండి. మీరు భగవంతుడి పట్ల అపచారం చేస్తే గురువు మిమ్మల్ని సరిదిద్దగలడు, కానీ గురువు పట్ల అపచారం చేస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని సరిదిద్దలేడని కొంతమంది మహాత్ములు చెబుతున్నా. నేను చెబుతున్నానని చెప్పటం లేదు, కొంతమంది మహాత్ములు చెబుతున్నారని. ఎందుకు చెబుతున్నాడు అనమాట, గురువు యొక్క వైభవం తెలియటం కోసం. అంటే మనకు తెలిసినా మనకు తెలియకపోయిన వేళ యోగం గురించి చెబుదామని మళ్ళీ గురువు దగ్గరికి వచ్చాం. 4 వరల్లో యోగం గురించి చెప్పాం. ఆ 4 వరల్లో ముందు మాటేమో యోగం గురించి చెప్పాం, సబ్జెక్ట్ మ్యాటర్ దగ్గరికి వచ్చాడు, మళ్ళీ గురువు దగ్గరికి వచ్చాం. ఇలా రాణి గురువు గురించి 4 మాటలు చెప్పడం అలానే టెక్స్ట్ దగ్గరికి వచ్చేటోడికి మళ్ళీ గురువు దగ్గరికి వచ్చాం. ఆయన మన శిరస్సు, మన అందరి శిరస్సు మీద ఆయన దయ ఉంది. తెలిసినా ఉంది, తెలియపోయినా ఉంది. తెలిసి ఉందని తెలిసిన వాళ్ళు అదృష్టవంతుడు. ఆయన మన శిరస్సు మీద ఆయన దయ ఉంది, ఆయన అనుగ్రహం ఉంది. తెలిసినా ఉంది, తెలియకపోయినా ఉంది, కానీ తెలిసిన వాళ్ళు ధన్యులు. తెలిసిన వాళ్ళు అదృష్టవంతుడు. ఆ పుణ్యబలం అని వాడికి తెలుస్తుంది. మనకి ఆయన దయ మనకు తెలిసినా ఉంది, తెలియకపోయింది. పుణ్యబలం ఉంటే తెలుస్తుంది ఆయన దయ మన మీద ఉన్నాయి. పుణ్యబలం తక్కువగా ఉంటే ఉన్నా మనకు తెలియదు. అంటే అది గురువు. గురువు అంటే చీకటిని పోగొట్టేవాడు, లోపలన్న చీకటిని పోగొట్టేవాడు. బయటను చీకటిని సూర్యుడు పోగొడుతున్నాడంటే లోపలన్న చీకటిని పోగొట్టేవాడు గురువు. మీకు ఎప్పుడైనా అశాంతి కలుగుతూ ఉంటుంది, ఏంటి ఇంత అశాంతిలో నేను ఉన్నప్పుడు గురువు విడిచిపెట్టేశాడు, నా చెయ్యి విడిచిపెట్టి ఎక్కడికో పోయాడనిపిస్తూ ఉంటుంది. మీలో ఎంత అశాంతి ఉందో, ఇంకా ఎన్ని జన్మలు ఈ అశాంతి వెంటాడుతుందో, ఎంత బరువు ఉందో, ఎంత తూకం ఉందో అశాంతి, మీలోని అశాంతి ఎంత దట్టంగా ఉందో ఒకసారి మీ మెదడుగా చూపించి తర్వాత దాన్ని తొలగించడానికి, దాన్ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడు గురువు. ఇప్పటికీ మీ మెదడుకు చూపిస్తాడు, మీ సహస్రారానికి మీలో ఎంత అశాంతి, ఏమా ఏం అశాంతి, ఏమో రోజులు వెళ్ళటం లేదు, లేదా ఏదేదో అనిపిస్తుంది, ఎంత దుఃఖం, బండి దుఃఖం ఉంది అనిపిస్తుంది, ఏదేదో అనిపిస్తుంది. మీలో ఎంత దుఃఖం ఉందో, మీలో అశాంతి ఎలా ఉందో, ఎంత ఉందో ఒకసారి మీ సహస్రారాన్ని చూపించేస్తాడు. చూపించేసి వదిలేసి మిమ్మల్ని చూపించి మిమ్మల్ని వదిలేయడు. అందులోంచి విడుదల పొందటం కోసం అశాంతిలోంచి, జన్మబంధంలోంచి, దుఃఖ బంధంలోంచి మిమ్మల్ని విడుదల చేయటానికి ఆ ప్రక్రియలన్నీ చూపిస్తూ విడుదల చేసే ఆ భక్తిని, విడుదల చేసే శక్తిని మీకు ప్రసాదించి మీకు విడుదల చేస్తాడు. అంతా గురువే. ఆ భక్తి భావన ఇచ్చేవాడు గురువు. అజ్ఞానాన్ని తొలగించుకోవాలని బుద్ధి ఇచ్చేవాడు గురువు.
అజ్ఞానంలోంచి విడుదల చేసేవాడు గురువు, ఆ బ్రహ్మలో స్థిరంగా బ్రహ్మనిష్ట కలగజేసేవాడు గురువు. అన్ని గురివే. ఈ ప్రెషర్ పెయిన్ అనేది కేవలం దేహానికి సంబంధించినవి. బాడీ కాన్షియస్నెస్, దేహాభిమానం ఉన్నప్పుడు, దేహ బుద్ధి ఉన్నప్పుడు ప్రెషర్ సంతోషం వెంటాడుతూ ఉంటుంది, దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. ఆ దేహాభిమానం లేని వాడికి ప్రెషరు లేదు, పెయిన్ లేదు. వాడి ద్వయీ భావంలోంచి, బాడీ కాన్షియస్ లేని వాడు ద్వయీ భావంలోంచి విడుదల పొందుతాడు, అద్వైత బుద్ధిలోంచి విడుదల పొందుతాడు. ఈ బాడీ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు ప్రెషర్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. ఈ బాడీ కాన్షియస్నెస్ లేని వాడికి ప్రెషర్ లేదు, పెయిన్ లేదు. అంటే బాడీ కాన్షియస్ నుంచి మీకు విడుదల అవ్వాలని ఆసక్తి కలగజేసేవాడు, విడిపించేవాడు గురువు అని తెలిసిన వాళ్ళు ధన్యులు. వాళ్ళు అదృష్టవంతులు. గురువును గుర్తించడానికి కూడా పుణ్యబలం ఉండాలి. ఎంచేదంటే భగవంతుడు చెప్తాడు గీతలో, అనేక జన్మల్లో ఉన్నా, అనేక జన్మల్లో సాధన చేస్తేనే కానీ, అనేక జన్మల్లో మనం పుణ్యం సంపాదిస్తేనే కానీ, అనేక జన్మల్లో మంచి కర్మలు చేసుకుంటూ వస్తేనే కానీ అసలు మన ముఖం భగవంతుడి వైపుకి తిరగదని. మృత్యువులోంచి విడుదల పొందాలనే ఆ తలంపు కూడా రాదు, అనేక జన్మల పుణ్యబలం ఉంటేనే కానీ.
అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమనొచ్చు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల
ఆ ద్వయీభావం నశిస్తేనే కానీ ఆ శాంతి శిఖరాలని, ఆనంద సుఖ శిఖరాలని, ఆ సుఖ శిఖరాలని, ఆ ప్రేమ శిఖరాలని అందుకోలేము. అక్కడ ఉందండి ఆ ద్వయీభావం. ఆ ద్వయీభావం నశించాలి, సడన్గా మన శాంతి శిఖరాలను అందుకుంటాం. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా, నిత్య ఆనందమయముగా నిరుచు స్థితి కరుణింపు అరుణాచల ఆ వేరు బుద్ధి నశించదనుకోండి, ఆ భేద బుద్ధి నశించదనుకోండి, మృత్యు కూడా మనం విడిచిపెట్టదు. విడిచిపెట్టే అవకాశం లేదు, ఇందులో కాంప్రమైజ్ అవ్వటానికి అవకాశం లేదు. నేను పార్లమెంట్లో ఉపన్యాసాలు చెప్పినట్టు ఇక్కడ ఎవరు రాసిస్తే చదువుతున్నాం అనుకోకండి. ఈ మధ్యన పార్లమెంట్లో ఇంటికాడ ఎవరి చేత రాయించుకు రావటం, పార్లమెంట్లో చదవటం, అది పేపర్లు పెద్ద పెద్ద హెడ్లైన్స్. ఎవరో రాయించి తెచ్చుకుని పార్లమెంట్లో చదవచ్చు. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిరుచు స్థితి కరుణింపు అరుణాచల నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిరుచి స్థితి కరుణింపు అరుణాచల అద్వైతానుభవం, అద్వైత సుఖం. అది అనుభవంలోకి వచ్చే వరకు మిమ్మల్ని భేద బుద్ధి వెంటాడుతూ ఉంటుంది, జన్మలు వెంటాడుతూ ఉంటాయి. జన్మ బంధం విడిచిపెట్టదు, దుఃఖ బంధం విడిచిపెట్టదు, వెంటాడుతూనే ఉంటుంది అద్వైత అనుభవం వచ్చే వరకు. ఏకమక్షరం హృది నిరంతరం బసతే స్వయం లిఖితే కథ.
అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల ఓం నమో నారాయణాయ నారాయణ ఓం నమో నారాయణాయ ఓం నమో నారసింహాయ ఓం నమో నారసింహాయ ఓం నమో నారసింహాయ ఓం నమో నారసింహాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారసింహాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః 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 ఓం నమః శివాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ
శాంతి.